I say unto thee, set guard over thine heart this day. Search thine heart, O man, and let thy maker search thy thoughts too. Allow me this day that I will reveal unto thee things that thou hast never dreamed before. So search thine heart and trim thy lamp and be sure that thou hast oil in thy vessel. For know thee that if thou hast no oil, thy knock shall be in vain. But this day I give unto thee another opportunity that thou mayest get oil into thy vessel.
పరలోకపు తండ్రి, దేవుని యొక్క సన్నిధానములు మరలా నీ యొక్క వాక్యముతో మేము సహవాసం చేయించున్నందుకు ఈ సమయం కొరకై మేమెంతగానో కృతజ్ఞులమై ఉంటున్నాము. ఈ ఉదయ వేళ మాతో ఉండి మమ్ము ఆశ్రయించగలందుకు నీవు మాతో ఉన్నందుకు మేమెంతో కృతజ్ఞులమై ఉంటున్నాము. మా యొక్క దీపములు నూనెతో నింపబడి శుభ్రపరచబడి మండుచున్నటి కొరకై మా పాపములకు క్షమాపణ కోరుచున్నాము. తద్వారా నీ ఘనమైన నామ ఘనత కొరకు మమ్మల్ని వాడుకుందురు కాక. మేము దీనిని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రియమైన నామమున అడుగుచున్నాము. ఆమేన్. కూర్చునవచ్చును. ఆ వర్తమానము బయలువెళ్ళినప్పుడు నేనప్పుడే లోపలికి వస్తున్నాను. కనుక మన యొక్క దీపములను నింపుకొనవలసి ఉన్నదని అన్నది ఇది వాస్తవం. మీకు తెలుసా, మీరు వెలుగుచుండగా మీరు చేసిన దానితో ముందుకు వెళ్లలేరు. చూశారా? ఎందుకనగా నిప్పు నూనె వలన మండుచున్నప్పుడు మసి పట్టుతుంది. కాబట్టి మీ దీపములు పరిశుభ్రం చేయవలేను. ఎందుకనగా వత్తి మీద మసి పట్టినది. నా వయసులో ఉన్న మీలో చాలా మంది మనం బొగ్గు నూనె దీపమును వాడేవారము. చూశారా, అదెక్కడ మండుతుందో అక్కడ చివరన మసి వచ్చేది. అందుచేత వెలుగును రాణించేది కాదు. కనుక మసినంతా నీవు తుడవలసి ఉంటుంది. అది ముందుకు సాగులాగున క్రీస్తునందు ఉన్నత పిలుపుకు గురి అద్దుకు. ఇప్పుడు ఇది ఒక గంభీరమైన అందమైన ఉదయ వేళ. లోపల బయట ఈ ఈస్టర్ యొక్క ఈ ఈస్టరు సమీపిస్తుండగా మరియు ఈ రాత్రి ప్రభుచిత్తమైతే మనం చివరి ముద్రకు వస్తున్నాము. మరియు ఇది ఒక చాలా మరమైన ముద్ర, చాలా చాలా. ఎందుకనగా అది చివరికి అది ఎక్కడ కూడా లేఖనములో ఎలాంటి సూచనలతో గాని గుర్తించబడలేదు. అది నేరుగా పరలోకం నుండి రావాల్సి ఉన్నది. మరియు అది ఒక విధమైన అలసట సమయము నాకు. అది వారమంతా ఇది నాకు గదిలో 8వ రోజు. అనేకమైన ఈ చిన్న విన్నపాలలో నేను ఇక్కడ గమనించినది నేను ఏరుకొనవలసినది. అక్కడ అనేక మంది కలవాలని కోరుతున్నారు మరియు నేను అది అభినందిస్తున్నాను. ఇప్పుడే నేను అది ఇవ్వవలనని ఇష్టపడుతున్నాను. చూశారా? అయితే ఇప్పుడు నేనది చేయలేను. ఎందుకనగా మీరు గ్రహించగలరు, ఇప్పుడు మనము చేయు ప్రయత్నమంతా ప్రభు యొక్క చిత్తమును గుర్చిన బయలుపాటును ఇప్పుడు కనుగొంటే. చూశారా? కనుక మీతో సమాలోచన జరిగిన అది మిమ్మల్ని లాగివేయను, మరొక దానివైపునకు లాగివేయను. అవును. మరియు తర్వాత రోగుల కొరకు ప్రార్థించడం వలె అదంత వ్యత్యాసం. మీరు అది దర్శనములు మరియు విషయాలు మీరు వేరే విధంగా చదివారు మరియు మీరు వేరే విధంగా అభిషేకింపబడ్డారు. అది బైబిల్ ఆ విధంగా చెప్పినట్లుంటుంది. ఒక వృక్షము నీటి కాలువల వెంట నాటినట్లుంటుంది. నీటి కాలువలు చూశారా, ఒక్కటే నీరు. అయితే నీరు ఈ ప్రక్క నుండి, ఈ ప్రక్క నుండి, ఈ ప్రక్క నుండి బయటికి వచ్చును. ఏ ప్రక్క నుండి వచ్చున్నది దానిపై ఆధారపడి ఉన్నది. అది ఒకే ఆత్మ. పావులు 1 కొరింథీ 12 అదే చేస్తుంది. దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అతడు. చాలా వరములున్నవి, అయితే అది ఒకే ఆత్మ. కాబట్టి మీరు చూడండి, ఒక వస్తువు వలె మీరు పనిచేస్తున్నట్లుగా తర్వాత ఇక్కడ ఈ కార్యమునకు వస్తారు. నా భావం ఏదో అర్థమైందా? మీరు ఆ వర్సను చదువుతారు, ప్రజలను చెరుతారు, మరిప్పుడు వారి హృదయాలు స్థిరపడి ఉన్నవి. ఈ ముద్రలు ఏమిటి? వారి యొక్క దృష్టి అంతా దానిమీదనేనున్నది. ఇదేంటి? రాత్రి వెంబడి రాత్రి నేను ఇక్కడికి వచ్చినప్పటికీ ఎంతో ఉద్రిక్తతో ఉన్నారు. నేను ఒకటి మాట్లాడు వరకు, దాని నిలుపు చేయ వరకు, తర్వాత పరిశుద్ధాత్మ ముద్రను విప్పు వరకు, మరియు తర్వాత ప్రతి రాత్రి అలాగే, తర్వాత దానిని స్వస్థతకు మరో దానికి మార్చినేలా ప్రజలు ఒకే దాని మీద కేంద్రీకృతమై ఉంటారు. మీరు దాన్ని వేరొక దాని వైపునకు మార్చుట అంత సులభము కాదు. మరియు తర్వాత ఇంకా ఈ మధ్య కార్యములు జరుగుతున్నవి చూడండి. నేను నాకు తెలుసు, మీరు నాకు తెలుసు, మీరది చూడరు, మీరు దాన్ని చూడలేరని నాకు నిశ్చయంగా తెలుసు. మీరంటారు, సహోదర అబ్రహాం, నీవు దాన్ని చెప్పుట కఠినమైన విషయం, అది ఆ విధంగా ఉండునని నాకు తెలుసు. అయితే చూడండి, ఇప్పుడు దీన్ని చెప్పనివ్వండి. ఈ టేపులు మనకు మాత్రమేనని నేను అనుకుంటున్నాను, అయితే ఇది చెప్పనివ్వండి. అది మీరు చేయరు, మీరది పొందుకోరు. చూడండి, మీరు దాన్ని పొందుకోనక్కర్లేదు. దేనిని అనువాదము చేయవద్దు. చూశారా, మీ యొక్క అనువాదాన్ని దానిమీద పెట్టవద్దు. నీవు మాత్రమే, నీవు దానికి దూరంగా వెళ్తావు. నా సలహా తీసుకో. నీవిప్పుడు నన్ను నమ్మినట్లయితే నీ దృష్టిలో దేవుడు నాకు దయచేయ కలుగు చేసినలా మీకు తెలుసా ఆ ప్రత్యక్షతలు మరియు సంగతులు? నేను మీతో చాలా కాలం నుండి ఉన్నాను, అది ఎల్లప్పుడూ నిజం. దాన్ని రెండంతలుగా రుజువు చేయటకు గాను అది వాక్యంతో జతపరచబడి ఉన్నది. చూశారా, కాబట్టి ఇది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనేది అది ఖచ్చితం. అవునా? అది మీకు నిరూపించబడి ఉన్నది. ఇప్పుడు మీ యొక్క సహోదరునిగా నా సలహా తీసుకోండి. దేనికి కూడా మీ యొక్క సొంత అనువాదాన్ని పెట్టవద్దు. మీరు వెళ్ళొచ్చు, మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించండి. కారణం, మీరు అది చేస్తే మీకు మీరే నిజమైన దాని నుండి దూరమవుతారు. అవునా? మీరు అసలు విషయం నుండి దూరమవుతారు. మరియు మీరందరు దాని గురించి తెలిసిన వారై అక్కడ ఏదో మరమైన విషయము జరగనయ్యున్నదని మీరు ఎరుగుదురు. మరియు అది జరుగుతున్నది, మరియు అదేంటో నాకు తెలుసు. ఇప్పుడు నేను అది మాత్రమే చెప్పుడు కాదు, అదేమయ్యున్నది నేనెరుగుటకు అది దేవుని కృపయే. అది ఒక భీకరమైన కార్యము, మరియు అది ఇప్పుడు వెళ్లిపోయినది. లోకంలో నీవు అది చూచుటకు లోకంలో మార్గం లేదు. మరియు అయితే నాకు సహాయపడినది ఈ బైబిల్ గ్రంథం. నా చేతిలో ఉండగా అదేమిటని నాకు తెలుసు. ఇంతకు ముందే అది మీకు చెప్పబడినది. కాబట్టి ఇలాంటి అనువాదాన్ని పెట్టవద్దు. నా సహోదరుడా, నన్ను నమ్ము. చూశారా, మనము గంభీరమైన సమయంలో నివసించుచున్నాము. ఇప్పుడు మీరు నిజముగా దీనులై క్రైస్తవులుగా ఉండి దేవుని కొరకు జీవించుడికై ప్రయత్నించుడి. సాటి మనుషులతో నమ్మకంగా బ్రతకండి. మిమ్మల్ని ప్రేమించని వారిని ప్రేమించుడి. ఏదైనా చేయుటకు ప్రయత్నించవద్దు. మీరు చూస్తున్నారా, ఒక మరమైన దానిగా మీరది చేస్తున్నారు. దేవుని యొక్క నిజమైన పథకమును చెరిపివేయుచున్నారు. అవునా? నిన్న మధ్యాహ్నం ఒకటి నా గదిలో జరిగినది, నేనది వదలలేకున్నాను. చూశారా, సుమారు 2 వారాల క్రితము ఒకటి జరిగినది. భూమి మీద నేనున్నంత కాలము దాని నుండి నేను బయటకు వెళ్లలేను. చూశారా, కాబట్టి మరియు సంఘము ఈ విషయాలు ముందుగా తెలుసుకుంటకు మీరు ముందుగా నిర్ణయింపబడకపోవచ్చును. కాబట్టి దేనికి కూడా ఎలాంటి అనువాదం పెట్టవద్దు. చూశారా, మీరు ముందుకు సాగి వెళ్ళండి. మీకేమి చెప్పబడిందో అది జ్ఞప్తించుకోండి. క్రైస్తవ జీవితం జీవించండి. మీరు ఆలయానికి వెళ్ళండి. మీరెక్కడ ఉన్నారో అక్కడ నిజమైన వెలుగుగా ఉండండి. క్రీస్తు కొరకు ప్రకాశిస్తూ మీరు ఆయనను ఎలాగూ ప్రేమిస్తున్నారో అది ప్రజలకు తెలియచేయనీయండి. మరియు మీ యొక్క సాక్ష్యము ప్రజలతో నిరంతరము ప్రేమతో ఉండునుకాక. చూశారా, ఎందుకనగా మీరు ఆ విధంగా ఉండనేలా మీరు అక్కడ మరేదో కార్యములోకి వెళ్లి దారి తప్పుతారు. తర్వాత మీరు సగం పై దారికి ఉంటారు. చూస్తున్నారా, మీరు చేయుటకు ప్రయత్నించినప్పుడెల్లా మీరది చేస్తారు. చూశారా, కాబట్టి వద్దు వద్దు, ఎలాంటి అనువాదము చేటుకు ప్రయత్నము చేయవద్దు. మరియు ప్రత్యేకించి ఈ రాత్రి ఆ ముద్ర తెరవబాటుకు మీ ముందున్నప్పుడు చూశారా, దాని అనువాదం చేయటకు ప్రయత్నము చేయవద్దు. మీరు ముందుకు సాగుడి, దీన మనస్కులయుండుడి, మరియు తేటగానున్న అదే వర్తమానంతో ముందుకు సాగండి. ఇప్పుడు మీరు చెప్తారు, సహోదర బ్రహాం, మేము జూమ్ గల దేవుని సంఘము, మేము చేయకూడదా? సరే, నేను ప్రయత్నిస్తుండగా ఇటు చూడు నేను చెప్పాలనుకుంటున్నాను అంటావు. సరే, నేనెందుకు చేయకూడదు? నేను చేయవలసి ఉన్నది. కాదు, ఇప్పుడు కాదు, నెత్తించుకోండి. నేనేది మీ క్షేమం కొరకు చెప్తున్నాను. చూశారా, మీరు అర్థం చేసుకోవటానికి నేనేది చెప్తున్నాను. మీరు నన్ను నమ్మినట్లయితే ఇప్పుడు నేనేమి మీకు చెప్తున్నానో ఆలకించుడి. చూశారా, చూశారా, ఇప్పుడు ఇక్కడ ఒక స్తంభం ఉన్నది, దానిని మనము వినున్నటువంటి స్తంభం అందాము. మరియు రేడియో ఉన్నది, మరియు అక్కడ హెచ్చరికలు మొదలైనవి వస్తుంటవి. మీ చేతిలో ఖడ్గం వల్ల చెడు నుండో లేక అది వాటి వర్తమానమును పొందుకును. చూశారా, ఇప్పుడు అయితే ఇప్పుడు ఉదాహరణగా సాధారణ మానవునికి భక్తి భావాలు లేచినవి, చిన్న ఆత్మ కృమ్మరింపులు కలుగుతున్నవి. ఎంతవరకనగా జనులు వీటి వలన కదిలింపబడి ఉద్రేకానికి లోనై వెళ్లిపోయి చిన్న చిన్న ఉద్యమములు స్థాపిస్తున్నారు. మీకు తెలుసా విషయం? చూశారా, ఇప్పుడు మీరది చేయనవసరం లేదు. చూడండి, గుర్తుంచుకోండి, మీ మార్గములోనే ఉండండి. మరియు మీరంటారు, భలే ప్రభు చూపించాడు. కాదు, ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. చూశారా, ఇటు చూడండి, ఒక దానిని చూపించనివ్వండి. చూడండి, 10,000 స్వరాలు ఇప్పుడు ఇక్కడ ఉన్నవి అని మీకు తెలుసా? అక్షరార్థంగా ప్రజల యొక్క స్వరములు రేడియో విద్యుత్ తరంగముల ద్వారా బయటకు వచ్చుచున్నవి. వాటిని మీరెందుకు వినకూడదు? అవి స్వరాలు. అవును, ఇప్పుడు ఇక్కడ అవి కదిలిపోగుచున్నవి. సరే, అక్కడ ప్రజల రూపములో దేహములుగా ఈ గదిలో గుండా కదులుచున్నవి. అవునది నిజమేనా? మరి మీరెందుకు వాటిని చూడకూడదు? చూశారా, అవి ఇక్కడ ఉన్నవి, అవి మాదిరిగా వాస్తవమైన స్వరాలే. సరే, ఎందుకని మీరు వినరు? అవునా, అది బయలుపరచుటకు మొదట ఒక దానిని తాకవలేను. అవునా, మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారా? ఇప్పుడు దేనిని అనువాదం చేయవద్దు. ఒకటి మీరు తెలుసుకోవాలని దేవుడు కోరినట్లయితే ఆయన దాన్ని మీ యొద్దకు పంపుతాడు. చూశారా, కాబట్టి స్థిరంగా నిజంగా ఉండండి, గట్టిగా పట్టుకోండి. ఒకటి జరిగినది, మరియు నిజంగా నా భావమేదో మీరు అర్థం చేసుకున్నారా లేదా? మరియు క్రైస్తవుడిగా ఉండటానికి నిన్ను నీవు వింతగా చేసుకునవద్దు, ఎందుకనగా దేవుని యొద్ద నుండి మీకు మీరే దూరమవుతారు. మరియు మీరు అది మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇది ఆ మూడవ లాగుడు. చూశారా, మీరు గత దినమున మీరు దాన్ని పట్టుకుందురు. చూశారా, కాబట్టి అటు తర్వాత గుర్తించుకోండి, మిగతా రెంటికి ఉన్నట్లు ఎలాంటి అనుకరణ దానికి ఉండదు. చూశారా, కాబట్టి అది నీవు ఎదిగినంత వరకు మీరు చూస్తున్నారా? ఇప్పుడు ఈ గదిలో ఒక కార్యం జరుగుతుంది, మరియు ఇక్కడ ఒకటి ఉన్నది. అక్కడ వాస్తవంగా ఈ గదిలో దూతలు, దేవుని యొక్క స్వరము ఉన్నది. చూశారా, అయితే నీవేలాగూ నీవు వినలేవు. స్వాభావిక స్వరమును దాన్ని బయటికి పంపినటువంటి ఒక స్థానము లేకుండా నీవు వినలేని ఎడలా మరి ఏ విధముగా ఆత్మీయ స్వరమును వినగలుగుతావు? ఇప్పుడు ఈ ఫలానా పాటను ఒకరు పాడుచున్నారని ఒకరు మీకు చెప్పొచ్చును, వారు అక్కడ ఉండకపోవచ్చును. చూశారా, అయితే అది వాస్తవముగా ఆ క్రిస్టాలను సాధనమును తాకినప్పుడు అది నిజమైన అర్థమును ఇచ్చును, మరియు బొమ్మను చూపడం ద్వారా రుజువుపరచును. నా భావమేదో మీకు అర్థమైందా? ఇప్పుడు దేవుని ఆత్మ నిజమైన వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు దానికదే రుజువుపరచును, అది నిజమని దానికదే చూపించడం కొరకు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారా? సరే, ఇప్పుడు మరలా ప్రార్థించుకుందాము. పరలోకపు తండ్రి, మేము ఈ గ్రంథం యొక్క మూతలను తెరవబోచున్నాము. నీవు ఆత్మీయ మండలపు సంగతులను మాకు తెరచి ఇచ్చిన విధముగా శరీరరీత్యా దీనిని మేము తెరచిచ్చుటకు ప్రయత్నిస్తుండగా ఆ కార్యం మాకు అనుగ్రహించుము. మరియు దేవా, ఈ ప్రశ్నలకు సరి అయిన అనువాదం ఇచ్చుటకు నీవు నాకు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. అది ఈ విధముగా చెప్పబడవచ్చు, అవి ప్రజలకు ఉపయుక్తములవుతున్నవని, అవి వారికి భావాన్ని ఇస్తున్నవి, అవి నీ ప్రజలకు నేను పంపునట్లుగాను, తద్వారా వారది గ్రహించినట్లుగాను, తద్వారా మేము కలిసి నీ మహిమా గంటల కొరకు జీవించినట్లుగాను వారికి గ్రాహ్యమగునట్లుగా చేయము. యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఇప్పుడు అది నేను చెప్పాలని ఆశిస్తున్నాను. మరియు ఇక్కడున్న ఇది ఆ టేపులను స్వాధీనమందించుకున్నదని నేను అనుకుంటున్నాను, అయితే అది కాదు. మరియు ఇది బల్ల వెలుతురు. టేపును అదుపు చేయు పరికరము ఇక్కడ ఉండేది. అయితే రికార్డు చేయ గదిలోనున్న సహోదరులకు నేను గుర్తు చేయాలని చెప్పారు. ఎప్పుడు నిలుపు చేయవలనో, ఎప్పుడు నిలుపు చేయకూడదో తెలుసుకుంటారు. చూడండి, టేపులు ప్రతి చోట, చూడండి, ప్రతి ఒక్క చోట ప్రపంచ వ్యాప్త పరిచర్య, అన్ని రకములైన భాషల్లోనికి అవి వెళ్తున్నవి. కాబట్టి బయట కొన్ని చోట్ల చెప్పలేని విషయాలు ఇక్కడ చెప్తాం. అవునా? ఆ కారణము చేత మనము అది నిలుపు చేస్తాము. ఇప్పుడు ప్రశ్నలకు జవాబిచ్చుట ఒక ముఖ్యమైన విషయం కనుక నేను దీనికి జవాబివ్వబోతున్నాను. వాటిలో అనేకమైన ప్రశ్నలు, వాటిలో కొన్ని వర్తమానములకు సంబంధమున్నవి కావు, అయితే నేను ముద్రలకు సంబంధించినవి కావు, అయినప్పటికీ వాటికి జవాబివ్వ ప్రయత్నము చేస్తాను. మరియు అవి నాకు ఇవ్వబడినవి. వారు అడిగిన విధంగా వారికి జవాబివ్వాలని కోరారు, లేక వాటిలో అనేకములు వ్యాధిగ్రస్తులకు, బాధలున్న వారి కొరకు ప్రార్థన విన్నపాలు మరియు అలాంటి విధములైనవి. మరియు జవాబివ్వాల్సిన ఇటువంటి ప్రశ్నకు అవి సంబంధించినవి కావు. మరియు పలు విధములైన రకరకాలైన విషయాలు, లేఖనము తదితరమైనవి. అయితే ఒకవేళ మనకు సమయమున్నట్లయితే వాటికి జవాబిచ్చుటకు శక్తి కొలది మేము ప్రయత్నం చేస్తాము. మరియు నేను తప్పు చేస్తే జ్ఞాపించుకోండి, అది ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదు. కాబట్టి అందరూ మంచి భావంతో ఉన్నారా? అమేన్. అది ఆ విధముగా కాదా? క్రీస్తు యేసునందు పరిశుద్ధ స్థలములో ఉండుటను గూర్చి మాట్లాడుట ఎంతటి అద్భుతకరమైన స్థలము, ఎంతటి అద్భుతకరమైన సమయము. మందిరములో వేదిక వెనుకనున్న సమయాలన్నిట్లో నా పరిచర్య ఏ సమయంలోనూ దేవుని యొక్క రాజ్యమునకు సంబంధించిన కార్యములు మరియు ఆత్మీయ కార్యములను గురించిన సంగతులు వీటన్నిటి గూర్చి అనేక సమయాల్లో ప్రస్తావించినను ఈ సమయం వల్లే అవి లేవు. అవన్నీ అనేకములు స్వస్థతను గూర్చి. అదే ఆత్మ ద్వారా ఇది సత్యములను బయలుపరచు కార్యములై ఉన్నవి. అదే ఆత్మ ద్వారా. మరియు నేను నాకు నేనే ఒకే స్థలంలో ఉన్నాను మరియు ఒక స్థలంలో భోజనం చేయుచున్నాను మరియు నేను ఒంటరిగానున్నాను. అది నిజంగా గొప్ప సమయం. మరియు ఇప్పుడే ఉదయం గాని లేక రాబో ఉదయం గాని నేను, ఒకవేళ మనకు సమయం ఉంటే ఈ ప్రశ్నను త్వరగా ముగించినలా రోగులకై ఈ ఉదయం నేను ప్రార్థిస్తాను. కాబట్టి నేను నాకు నేను కొద్దిసేపు సిద్ధపడవలసి ఉంటుంది. చూశారా, మానవుని మనస్సు కొంతవరకే నిలకడగలదు. అవునా? దేవుని యొక్క సన్నిధిలో మీరు ఒక గంట కూర్చున్న ఎడలా, మరియు అగ్నిస్తంభం అక్కడ మీ ముందున్న ఎడలా, మీరు ఎక్కువసేపు ఉండలేరు. అవునా? మానవుడు దానిని తట్టుకోలేడు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్నలు చాలా బాగున్నవి. నేను అభినందిస్తున్నాను వారి యొక్క జ్ఞానమును, కార్యములు నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు మొదలదానికి, మరియు నేను వాటికి జవాబిచ్చుటకు ప్రయత్నిస్తాను. అటు తర్వాత నేను సరికాని ఎడ్లా, మీరు నన్ను మన్నించండి. అలాగైతే, మరియు మీకు వేరే అర్థం ఉన్నట్లయితే, దాని గూర్చిన మీ అర్థం సరైన నమ్మినట్లయితే, ఆ విధంగానే ముందుకు సాగండి. అది బోధించదు, ఎందుకనగా ఒకటి లేక రెండు తప్ప మరి ఏ ప్రశ్నయు రక్షణకు సంబంధించినది లేదు. అది మాత్రమే. చాలా ప్రశ్నలు మరొక వైపు లేక సంఘం ఎత్తబట్టును గూర్చి అడగబడినది. కాబట్టి చూడండి, రాబో వాటిని గూర్చి ఇక్కడ ప్రశ్నలు ఉన్నవి. కారణం గ్రంథంలోని బోధలు సంఘకాలానికి ఆవలు ఉన్నవి. 144,000 మందిని పిలిచిన కాలమునకు దాటిన వారంగా మనమున్నాము. ఇప్పుడు మొట్టమొదటిది మత్తయి 25:5 బుద్ధిగల కన్యకలు పెళ్లి కుమార్తెకు పరిచారకులా లేక వారు పెళ్లి కుమార్తెయా? చూశారా, ఈ బుద్ధిగల కన్యకలు పెళ్లి కుమార్తెకు పరిచారకులైన ఎడలా పెళ్లి కుమార్తె ఎక్కడున్నది? చూశారా, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ ఐదుగురు కన్యకలు బయటకు వెళ్లిన వారు 10 మంది. మీకు తెలుసా? అవునా? మరియు ఇక్కడ ఇది ఒక సూచన లేక ఉపమానము. చూశారా, అది మీకు చెప్పబోచున్నాను. చూశారా, వారిలో 10 మంది ఉన్నారు. 10 మంది కన్నా ఎక్కువ మంది ఉన్నారు. అది సంఖ్యగా చెప్పబడినది. అయితే తరువాత బుద్ధిగల కన్యకలు తమ దివిటీలలో నూనె ఉండెను, బుద్ధులేని వారు తమ దివిటీలలో నూనె లేకుండెను. కాబట్టి మత్తయిలో ఉన్న ఆ 10 మంది, ఇది వ్యక్తి యొక్క ప్రశ్న, ఆ 10 మంది అక్కడున్నవారు అది ఏని ఆ అర్థమా లేక ఈ ఐదుగురు మాత్రమే? చూశారా, 5 మాత్రమేనా? కాదు, అది అర్థం కాదు. అది కన్యకల యొక్క సూచన. చూచారా, దివిటీలలో నూనె కలిగి వెళ్లిపోయిన కన్యకలు వారు పెళ్లి కుమార్తెలో భాగమై ఉన్నారు. మరియు నాకు అర్థమైనట్లుగా తరువాత మీరు గమనిస్తే వారు ఆఖరి జాము యొక్క కన్యకలు. జాములను చూచుట వచ్చిన 7 జాములు ఉన్నవి. 7వ జాము మధ్యరాత్రి వేళ. ఇప్పుడు ఈ మధ్యరాత్రి జాములో ఈ కన్యకలు మేల్కొని వారి దివిటీలు వెలిగించారు, లోపలకు వెళ్లారు. అక్కడ నిద్రించు కన్యకలు. ఇప్పుడు ఇక్కడ ఈ భాగం, ఈ 5 అది ప్రశ్నకు జవాబు అయినట్లయితే ఏ అర్థం అక్కడ 5 మాత్రమేనా? మరియు ఇక్కడ చాలా ప్రశ్నలు మనకున్నవి. 7000 మంది మొదలగు వాటిని గుర్చి, ఇప్పుడు అది కేవలము చిహ్నము, అందులో భాగము. మరియు ఈ ఆఖరి కాలంలో 7వ జామున మేల్కొన్నవారు అయితే 5 మాత్రమే మేల్కొని మరి మార్చబడి పెళ్లి కుమార్తెతో పెళ్లి కుమారునితో లోపలికి వెళ్లారు కాదా? కేవలం 5 మాత్రమే ఉందిరని దాని అర్థం కాదు. ఎందుకనగా మనము ఈ వారంలో చూచినట్లుగా కాలాలన్నింటిలో నిద్రించుచున్నవారు వీరే. చూశారా, పౌలు యొక్క దినాలలో ఎఫెసుకు సంఘపు దూత పౌలు ఈ సంఘానికి వర్తమానికుడై ఉండి ఈ సంఘమును కనుగొన్నాడు. జ్ఞాపించుకో, పౌలు ఎఫెసులో సంఘాన్ని కనుగొని ఆ సంఘానికి వర్తమానికుడయ్యాడు. ఆ సమయంలో ఆ దేశంలో ఉన్న ఆత్మ సింహపు ఆత్మ, మరియు సింహము యూదాగోత్ర సింహము అనగా క్రీస్తు వాక్యము. పౌలు ఆ కాలం యొక్క వాక్యముతో ఉండెను. వేల కొలది మంది ఆ కాలంలో నిద్రించారు. అవును, అటు తర్వాత మరొక కాలం వచ్చెను. మరియు అంతకాల కాలంలో సంఘము స్థిరపడినప్పుడు ఎద్దు యొక్క ఆత్మ బయలువెళ్లినది. పని, శ్రమ, సమర్పణ, వారి ప్రాణాలు అర్పించుట, హతసాక్షుల పేరిట వేలకు వేలు నిద్రించారు. వారు చూస్తున్నారు. అవునా? అటు తర్వాత కాలం వచ్చింది, లూథరన్ దిద్దుబాటు కాలము. అక్కడ మానవుని యొక్క యుక్తి జ్ఞానము బయలువెళ్లింది. మీరు గమనిస్తే మానవుడు వాటితో బయలువెళ్లి అతడు దానికి తన యొక్క వివేకమును సూక్ష్మబుద్ధిని చేర్చాడు. అది అతనిని ఇంకొక దానితో వివాహమాడినట్లు చేసింది. చూశారా, అతడు దేవుని జ్ఞానంతో నిలిచినట్లయితే దిద్దుబాటు చేస్తూ సాగిపోతే అయితే అతను ఏం చేశాడు? ఆ వ్యక్తి లూథర్ వర్తమానమును కలిగిన తర్వాత, లూథర్ వర్తమానం తర్వాత వారు ఒక లూథర్ సంస్థాపకును కలిగి ఉన్నారు. వెస్లీ మరణమైన తర్వాత వారు మెథడిస్టు సంస్థాపకును కలిగి ఉన్నారు. అవునా? అక్కడ ఆ మార్గమున మీరు వెలుచునై ఉన్నారు. అది చేయను. మీరిది గమనించాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు పెంతికోస్తును గూర్చి ఒకరు అడగవచ్చు, అది 3వ కాలము. మీరు గమనించండి, ఆ కాలంలో ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మలు ఒకసారి మునిగినవి. నీతిమత్వము పరిశుద్ధాత్మ యొక్క పని, శుద్ధీకరణ పరిశుద్ధాత్మ యొక్క పని, అయితే బాప్తిస్మము పరిశుద్ధాత్మ. ఆ కారణము చేతనే ఒక ప్రవచనాత్మక ప్రవక్త రావలసిండెను. కాలమునకు వర్తమానికుడు లేడు. ఏలైనగా పరిశుద్ధాత్మ తనకు తానే వచ్చెను. బాప్తిస్మములో ఆయన యొక్క సంపూర్ణతలో వచ్చెను. అయితే కాలం యొక్క ముగింపులో ఇతరుల వచ్చుట్లో ముగిసినట్లుగా మనమక్కడ చూస్తున్నాం. వర్తమానికుడు పంపబడ్డాడు. ఆ కొడవలన్నీ మొదలగవన్నీ ఆ విధముగా వాటి స్థానంలో పెట్టబడును. ఆ తర్వాత సంఘానికి ఎత్తబడట వచ్చును. అయితే ఈ పలు విషయాలను పలు విధములుగా చాలా మంది విభాగించారు. సూర్యుడు చీకటిగా మారును, చంద్రుడు, వారు దాన్ని ఇక్కడ క్రైస్తవ కాలమునకు అన్వయించుచున్నారు. అక్కడ వారు ప్రభువును 3 ప్రశ్నలు అడిగారు. ఆయన వాటికి జవాబిచ్చినప్పుడు చూడండి, వారు అవి చూచుటకు తప్పిపోయారు. ఇప్పుడు గడిచిన రాత్రి ఏ ప్రశ్న లేదనుకుంటాను. మనము వాటిలో ప్రతి ప్రశ్నను తీసుకుని వాటిని ముద్రల కింద ఉంచుదాము, మరియు ముద్రలు సంపూర్ణ పుస్తకము. దానికదే, మీరది నమ్ముతున్నారా డాక్టర్? చూశారా, సమస్తము ఒక్కడిగా చుట్టబడి ఉన్నవి, మరియు యేసు ఏమి చెప్పాడో అది తీసుకున్నాము. వారు 3 ప్రశ్నలు అడిగారు. చూశారా, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు సూచన ఏది? మరియు లోకమునకు అంతము ఏది? మరియు ఆయన వాటిని జవాబిచ్చాడు. ఒకటి తప్ప వాటిని మనము లాగాము. అదేంటి? 7వ ముద్ర. ఎందుకని? చూశారా, అది తెలియబడలేదు. అవునది, ప్రతిదీ తెలియబడింది. నేను వాటిని ముందు వెనుకకు తిప్పి పోల్చి చూపించాను. మరియు నేను గత రాత్రి వ్రాసుకున్నప్పుడు అక్కడికి వచ్చి నా పాత వివరణ పుస్తకం తీసుకుని అది చూచినప్పుడు, సరే, ఇంకో స్థానములో నేను ఒకటి పెట్టినట్టు చూశాను. అలాగూ వాటిని నేను ముందుకకు వెనుకకు ఉంచాను. అది నేను చేసినది. మీరు అది పట్టుకుంటారనుకుంటాను. మీరు పట్టుకున్నారా? చూశారా, నేను ఒక చోట వ్రాయవలసిన వాటిని ఇంకొక చోట వ్రాశాను. అక్కడ వ్రాయవలసిన దాన్ని ఇక్కడ వ్రాశాను. 2 వాటిని 2 ఉంచాను. 9:11 లేక 9:6 లేక ఏది? లేక 6:11 మరియు 9:11 మరియు ఆ విధంగా కాదు. 1 ఒక వ్యతిరేకము, దాని క్రింద తర్వాత మనం వచ్చినం. చూశారా, మరియు అది అదే జవాబు. తెగులు యుద్ధం మధ్య, చూశారా, అది అక్కడ ఉంది. కాబట్టి నేనెంతో ఆనందంగా ఉన్నాను. నేను అలాగూ కొనసాగుతున్నాను. ప్రత్యక్షత ద్వారా కలిగిన ఉత్తేజం వలన నేను సంతోషంగా ఉన్నాను. కనుక నేను ఇది ఇక్కడ ఉంచాను. పెన్సిల్ లేక కలం పట్టుకుని కూర్చుండి 2 స్థలాలలో 11 పెట్టాను. ఉండకూడని దానిలో మరొక ప్రక్క 11 బదులు 9 అనుకున్నాను. అయితే అవి ఎంతగా సరిపడినవో మీరు చూశారా? ఇప్పుడు దాన్ని మరవద్దు. అవి 6 వరకు ఒకదానితో ఒకటి సరిపడేది ఆగినవి. చూశారా, గమనించుడి, ముద్రలు విప్పబడుటను గమనించుడి. అది 6 వరకు వచ్చి మరియు ఆగినది. పరలోకములో నిశ్శబ్దం, అది అంతే. అది చెప్పబడినది ఇంచుమించు అరగంట సేపు. ఇప్పుడు వీటిలో చూడండి, నేను తొందరపడి వీటికి జవాబు ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకనగా చూడండి, వాటిలో ఒక్కటి ఒక్కొక్కటి 4 వారముల ప్రసంగం. గ్రమించారా? ఆ విధంగా చేసిన ప్రతి ఒక్కటి వేరే దేనికైనను దారి తీస్తుంది. అయితే అలాగ చేయవలన అర్థం కాదు. ఎందుకనగా ప్రతి ఒక్కరి ప్రశ్న నేను తీసుకోవాలి నాకు సాధ్యమైనంత వరకు. ఈ కన్యకలు ఆ కాలములో వారిలో భాగము. ప్రతి కాలము కన్యకలు కలిగి ఉన్నది. అవునా? ఒక ముద్ర దూత సంఘం యుద్ధకు వచ్చుచున్నది. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు రాయము. చూశారా, తర్వాత ఇక్కడికి వచ్చి తర్వాత ఎఫెసు సంఘానికి వ్రాసిన తర్వాత దానిని వెనుకకు వచ్చి పోల్చి చూడండి. ఒక ముద్ర విప్పబడినది. అలాగే మనము ఆ కార్యాలను తీసుకుని వచ్చుచున్నాము. ప్రభు చిత్తమైతే మీకు తెచ్చుటకు ప్రయత్నిస్తాను. నా భావమేదో గ్రహించారా? వారు మొదట దేనిని కలిగి ఉండిరి? సంఘకాలాలు. అవును, తరువాత సంఘకాలాలకు వర్తమానాలు. అదిప్పుడు అందరికీ విషదంగా ఉందా? చూశారా, మొదట సంఘకాలాలు చూశాము, మరియు చరిత్ర చూశాము. నికేయలో ఆలోచన సభలను, ముందు నికేయ సభలను చూశాము. ప్రతిదీ చరిత్రలో కనుగొన్నాము, మరియు సరైన వాక్యం యొక్క అనువాదము చరిత్రలో ఉండుట కనుగొన్నాము. మరియు ఈ లౌకిక కాలమునకు ఈ దినమునకు దాన్ని తీసుకుని రండి. మీరు దాని గూర్చిన చరిత్రయు లేదు. ఇది ఇప్పుడు చరిత్ర చేస్తుంది, అక్కడేనే ఉన్నది. ఆ తర్వాత ఈ కాలంలో ఏమై ఉండునని చూపించబడినది. ఇప్పుడు మనము ముద్రల యొద్దకు వచ్చి ఆ ముద్రను తెరిచాము. దేవుడు ఆ ముద్రను మన కొరకు విప్పాడు. ఏంటది? మొదట ఒక వర్తమానికుడు, సంఘకాలము, తరువాత 7 ముద్రలు. ఇప్పుడు 7వ సంఘకాలానికి కలుషితము ఎంత తాకినదో మనము చూశాము. అయితే 7వ ముద్ర ఏది బయలుపరచలేదు. దానికి ఏమీ సంభవింపనైనది అనున్నది. చూశారా? ఎందుకనగా ఆ సంఘకాలం యొక్క చివరన ఈ సంగతులు బయలుపరచుట ఒక ప్రవచన వరము రానై ఉన్నది. చూశారా? మీరు దాన్ని గ్రహిస్తున్నారా? సరే, ఇప్పుడు గమనించు ఏ విధముగా ఆ ఒక్కొక్క ముద్ర. తర్వాత నేను అక్కడికి వచ్చాను మరియు ఆ మూడు ప్రశ్నలు యేసుక్రీస్తును అడిగారు. ఏమిటి? ఇప్పుడు ఇవి జరుగును, రాతి మీద రాయి నిలువబడని కాలము వచ్చును, మత ప్రపంచములో కేంద్రముగా ఉండు, ఇది ఎప్పుడు పడద్రోయబడి మరియు ఇంకొకటి స్థాపించబడును. చూశారా? అది ఎప్పుడు జరుగును. అంత్యక్రీస్తు స్వారీ. చూశారా? దానిని ఎదుర్కొంటానికి ఏమి బయలు వెళ్లినది? వాక్యము. వాక్యమునకు విరుద్ధముగా వాక్యము. ఆ తర్వాతది రాజకీయాలతో అన్నిటితో స్థిరపడిపోయినది మరియు ఎద్దు శ్రమ వచ్చినది. చూశారా? అది ఖచ్చితంగా రెండవది ఇక్కడ. మరియు మత్తయి 24లో యేసు ఈ విధంగా చెప్పాడు. అవునా? అటు తర్వాత మనము సంస్కర్తల యొక్క యుక్తి యొద్దకు వచ్చాము. మానవ జీవి దాని ఎదుర్కొనడానికి బయలువెళ్లినది, అది జరిగిన కార్యం. ఆ తర్వాత 4వ ముద్ర యొద్దకు వచ్చాము. అక్కడ అంత్యక్రీస్తు మిశ్రమమై మృత్యువు అను పేరు కలిగి ఉండెను. ఇప్పుడు యేసు ఏం చెప్పాడో గమనించుడి. మరియు వారిని అగ్నిలోనికి త్రోసి మరియు వారి యొక్క బిడ్డలను చంపివేయను. అదే మరణం, స్వారీ చేయుట. అది ప్రొటెస్టెంట్ మరియు కేథలిక్ వారు ఇరువురును వారిపై మరణముద్రను కలిగి ఉన్నారు. చూశారా? ఆమె మరియు ఆమె పిల్లలు నాశనం చేయబడ్డారు. కాబట్టి మీ సమస్తాకులపై ఆధారపడినట్లయితే ఇప్పుడే మీరు దూరమవుట మంచిది. మరియు అది 7వ ముద్ర యొద్దకు వచ్చినప్పటికీ యేసు అక్కడే నిలుపు చేశాడు. చంద్రుడు రక్తముగా మారును మరియు సమస్తమును అంధకారమగును అని చెప్పడం ద్వారా ఆయన 6వ ముద్రను తెరిచాడు. ఈ కార్యములు జరుగును. మనము ఇక్కడికి వచ్చాము మరియు 6వ ముద్రను తెరిచాము. 6వ ముద్రను తెరిచిన తర్వాత అప్పుడు వెనుకకు వెళ్లి అదే విషయాలను చూపుతుంది. అక్కడే మీరున్నారు. లేఖనములో 3 వేరువేరు స్థలాల్లో బయలుపాటుతో అది ముడివేయబడి ఉన్నది. చూశారా? గమనించుడి, అలాగని యేసు చెప్పిన స్థలము, ఆయన గ్రంథమును విప్పిన స్థలము, భూమికి పునాది వేయబడినప్పటి నుండి అది మరుగు చేయబడినది. మరియు ఆ తర్వాత ఇక్కడున్న ఈ దినపు ప్రత్యక్షత అక్కడ దాన్ని క్రమములో ఉంచి 3 ఐక్యముగా కలుపును. 3 సాక్ష్యము. కాబట్టి అది సత్యము, అది ఖచ్చితంగా సత్యము. ఇప్పుడు ఇక్కడ వత్తుచున్న ఈ కన్యకలు నిద్రించిన వారు, ఆ పిదప సమస్తము శరీరము ఆ గుంపుతో కలిసి తయారైనది, అది వెళ్ళును. చూశారా? బుద్ధిగల కన్యకలుగా తయారవును. బుద్ధిగల కన్యకలతోనే ఆ బుద్ధులేని కన్యకలు కూడా బయలుదేరారు. బుద్ధులేని కన్యకలే అంత్యక్రీస్తు. నూనెను కొనుటకు ప్రయత్నించినది వీరే. ఇప్పుడు ఇటు చూచి నీవెటు చూచినా గాని ఎంత పరిపూర్ణమో చూడండి. నేనిక్కడ నిలబడి ఆ గదిలో ప్రత్యక్షమైన విషయాలు మాట్లాడితే మీ తల తిరుగును. అయితే మీరిక్కడ సమస్త కార్యాలు పొందినట్లయితే దాన్ని మీరెట్లు చేయగలుగుతారు? తర్వాత ఏదో ఒక విధంగా ప్రజల నుండి మీరు దూరమవునప్పుడు ఆ తర్వాత మర్మములు తెరవబట్టుకు ప్రారంభమవును. ఆ తర్వాత ప్రజలకు మీరు చెప్పలేని విషయాలు కూడా మీరు చూస్తారు. కారణం, మీరు చూచినలా వారు చిన్న మూఢనమ్మకాలు ప్రారంభిస్తారు. మరియు తర్వాత ఈ చిన్న స్వస్థత వరము ఏం చేసిందో ఆ విధంగానే సంఘమును గజిబిజి చేసిందో మనము చూద్దాం. ప్రతి ఒక్కరూ ఒక ఉద్రేకాన్ని కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇది కలిగి ఉన్నారు. నా హృదయాంతరంగములో అది సత్యమని దేవునికి తెలుసు. అది క్రమము కాదని నాకు తెలుసు. కారణం, అలాగని ఆయన నాకు చెప్పాడు. చూశారా? అయితే అది తప్పుడు అనుకరణ. ప్రజలను గుంపులుగా చేయటం మాత్రమే. ఇప్పుడు అది నిజం. అయితే మీరు చూడండి, నీవు ఆ విషయాలు చెప్పలేవు, దాన్ని అలాగే వదలవేయటం మంచిది. మరియు మీకు 3వ లాగుడు గుర్తున్నదా? ఆయన చెప్పాడు, ఎవరితోనూ చెప్పవద్దు, నేను చెప్పినది అదేనా? ఎంతమందికి అది జ్ఞాపకమున్నది? నిజమేనా? దర్శములు, నేనక్కడ నిలబడి ఆ చిన్న బూటుకు లేసులను రంధ్రములను గుండా ఎక్కించుటకు ప్రయత్నించుట ఎందరికి గుర్తుంది? ఆయన చెప్పాడు, పెంతికోస్తు బిడ్డలకు అతీతమైన విషయాలు నీవు బోధింపలేవు అని. నేను చెప్పాను, ఇది 3వ లాగుడు మరియు అది తెలియబడదు. కాబట్టి నాకు సహాయపడుము దేవుని కృప వలన. ఇప్పుడు మనమిప్పుడు అంత్యకాలమున ఉన్నాము. కృపాసింహాసనము న్యాయపీఠముగా అగ్గు వరకు ఎక్కువ కాలం పట్టదు. ఇవి వచ్చుట మీరు చూచినప్పుడు మరియు ఈ ప్రజలు వచ్చుట మీరు చూచినప్పుడు మీరు కూడా లోపలికి వచ్చుటం మంచిది. మీరు లోపల లేనట్లయితే చూశారా? ఇప్పుడు పరలోక స్థలములో కొడుకునుట. చూశారా? సంతోషించుట కంటే మిక్కటమైన కార్యము అని భావం కూడా. పరలోక స్థలములలో మీరు నిజముగా కూడుని ఉన్నట్లయితే అది ఒక భయపడవలసిన విషయం. ఆ ప్రభుదూత యుద్ధం నిలబడినప్పుడు మీరు అరవ్వచ్చు, కేకలు వేయవచ్చు, అది కాదు, అది మీకు చనిపోనంతగా భయం కలిగిస్తుంది. చూశారా? కాబట్టి చూడండి, అక్కడ కేవలము ఆనందించట్లు ఉద్రేక నాట్యములో వ్యత్యాసం ఉంది. అది సరే, ఆ తర్వాత అసలైన విషయానికి వస్తుంది. చూశారా? అక్కడే భయం ఉన్నది. అది భయపడవలసిన విషయం. మీరు నశించిపోయారని భయం కాదు. అయితే దూతకు ముందు నిలబడినప్పుడు, పరిశుద్ధాత్మ తనకు తానే అక్కడ నిలబడి ఉన్నప్పుడు భీతి కలుగుతుంది. ఇప్పుడు అది పెళ్లి కుమార్తెలో భాగమై ఉన్నది. నిద్రించిన వారును చేరి ఆ గుంపుగా ఉంటారు మరియు దానిని ఖచ్చితంగా చూడలేము. పరుండబెట్టబడిన ఈ యొక్క చేతి రుమాళ్లు ప్రజలకు స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను యేసు నామములో, ఆమేన్. ఇప్పుడు అది బాగుందా? వందనాలు మీకు. ఒకరు దేని మీద అయినా కాలు పెట్టారా? చాలా టేప్ రికార్డులు ఉండటం వలన దానిపై ఎక్కువ బరువు ఏర్పడింది. అవునా? మంచిది, టేప్ ను తీసి దాన్ని మార్చివేయండి. ఇప్పుడు తర్వాత ప్రశ్నను గమనించుడి, సువార్తికులు పొలంలో పనిచేయుట కొనసాగవలన ఒకవేళ ఈ ఘడిలో వారి అర్థం ఏంటి? తప్పక అన్ని విధములుగా ఏ ఒక్క విషయమును మార్చవద్దు. ఉదయ వేళ యేసు వచ్చుచున్నట్లయితే అది ఈ దినము నుండి 10 నిమిషాలనుకుని ఈ దినము బోధించు. అయితే అది ఈ ఘడియలోనే జరుగుచున్నట్లుగా జీవించు. వద్దు, ఇప్పుడు దేని గూర్చి సందేహించవద్దు. దాని గూర్చి నేను నీకు హెచ్చరిక చేయే ప్రయత్నిస్తున్నాను. అవును, విడ్డూరంగా వింతగా ఉండవద్దు, దేని మార్చవద్దు. అయితే మీరు ఒకటి తప్పు చేస్తున్నట్లయితే లేక కీడు చేస్తున్నట్లయితే పశ్చాత్తాపడు. చూసారా? తిరిగి దేవుని ఎదుగు రండి. మీరు ఎల్లప్పుడూ చేయుచున్నట్లుగానే మీ యొక్క స్వార్థ పరిచయను కొనసాగించుడి. మీరు ఇల్లు కట్టుచున్నట్లయితే కట్టండి. యేసు రేపు వస్తే మీ కర్తవ్యంలో నమ్మకస్తులుగా ఉండండి. మీరు ఆలయాన్ని కట్టుచున్నట్లయితే సాగిపోండి, కట్టండి. ధనమును నా జేబులో ఉంచుకుంటూ కంటే అలాంటి కార్యము కొరకు పెడతాను. చూసారా? కాబట్టి సాగిపోండి, మీరున్న విధంగానే కొనసాగించుడి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారా? మీరున్నట్లేగానే ఉండి అలా కొనసాగించుడి. ఇప్పుడు నిలుపు చేయవద్దు, ఏది చేయవద్దు, మీరున్నట్లుగానే కొనసాగుడి. నిలుపు వేయవద్దు, ఏమి చేయవద్దు, మీరున్నట్లుగా నా విధంగానే ఉండండి. ప్రభువును సేవిస్తూ ఉండుడి. ఇప్పుడు ఉదాహరణగా మీరు ఒక మనిషి కొరకు పనిచేయుచున్నట్లయితే అది వదిలిపెట్టు సమయమునకు 15 నిమిషాలు ఉన్నదని మీరు ఎదుగుదురు. సరే, ఇక 15 నిమిషాలున్నవి కనుక నేను వెళ్లి కూర్చుంటాను అని నీవు చెప్తే నీకు 15 నిమిషాల జీతము తగ్గించబడుతుంది. నీవు గోధుమ నాటుతున్నట్లయితే గోధుమ నాటు. నీవు బంగాళదుంప త్రవ్వుతున్నట్లయితే త్రవ్వు, వాటి వెలుపలకు తీయి. సరే, ఎవరు అవి తినరు అని చెప్పవద్దు, అదేం వ్యత్యాసం చేయదు. ఇలాగైనా వాటిని వెలుపలకు తీయి. చూసారా? నీవు అలాగే కొనసాగించు. గత దినము నేను ఒకరి వద్ద నుండి ఒక ఉత్తరం పొందుకున్నాను. చెప్పాడు, ఒకరు వారితో చెప్పారు, సరే సమయం సమీపించింది, పొలమును అమ్మివేయి. ఇప్పుడు మీరు పొలము పండించి ఆ పంటను తినుటకు మీకు అవకాశం లేనిలేదు అన్నారు. ఎందుకనగా 2000 ఏళ్ల పాలన ప్రారంభం కానున్నది, నీకది అవసరం లేదు. కాబట్టి మీరు అలాగు చేయండి. శ్రమకాలం జరుగునప్పుడు మీ బిడ్డలు రక్షింపబడనెడలా బిడ్డలు పొలమును కలిగి ఉండనీయుడి, వారు అది భుజిస్తారు. అయితే మీరు మీ యొక్క పొలమును అమ్మి మరియు అలాగుండుడి. మరియు వారు, నేనంటాను, ఓ మై, ఆయన రేపు వచ్చినట్లయితే, నేను ఎదిగినట్లయితే, నేను వ్యవసాయకునైతే నేను ఈ రోజు నా యొక్క పంటను వేస్తాను. ఖచ్చితం ఆయన నన్ను వ్యవసాయకుని చేసేలా నేను ఆ విధిలో నిలిచి ఉంటాను. అవును, ఆయన నన్ను మెకానిక్ గా చేస్తే. గత దినాన ఒకరు అన్నారు, అతడు చెప్పాడు, ఒకరు లోపలికి వచ్చి చెప్పాడు, సహోదరుడా ఏంటో తెలుసా అని అడిగాడు. అతడు చెప్పాడు, నేను నీకు నా యొక్క 2వ తాళపు చెవి గుత్తిని ఇవ్వబోతున్నాను, నేను కొత్త కారును కొన్నాను అన్నాడు. అతడు, నేను నీకు 2వ తాళపు చెవి గుత్తిని ఇవ్వబోతున్నాను అని తన సంఘ కాపరితో చెప్పాడు. అన్నాడు, నేను నీకు 2వ తాళపు చెవి గుత్తిని ఇవ్వబోతున్నాను, ఎందుకనగా ఎత్తబడుట బహుశా రావచ్చును తెలుసా. మరియు చెప్పాడు, అవి ఇక నాకు అవసరములుండవు. కాపరి వదిలిపెట్టబడబోతున్నాడు. చూశారా, అది సిద్ధపడుట. అవును కదా, మంచిది. అయితే అది ఆ విధంగా ఉండును. చూడండి, మనము ఆ విధంగా ఉండాలి. మనము తప్పకుండా స్థిరబుద్ధి కలిగి గట్టి క్రైస్తవులుగా ఉండవలసి ఉన్నది. అవునా? అందుకొరకు నేను ఆఖరి నిమిషం వరకు పనిచేయటకు ఇక్కడ ఉన్నాను. నేను నిర్వర్తించవలసిన విధి ఒకటి ఉన్నది, మరియు నేను నా విధి నిర్వహణలో నమ్మకస్తునిగా కనుగొనబడవలసి ఉన్నది. ఆయన ఈ ఉదయం వచ్చినట్లయితే ఇక్కడ వేదిక యొద్ద నిలబడి ఉండగోరుచున్నాను. నీవు అడుగుతావు, సహోదర బ్రెనహాం, ఆయన ఈ ఉదయం వచ్చుచున్నట్లయితే నీవు అక్కడ బయట ఉండవలెనా? లేదండి, ఇది నా విధి నిర్వహణ. ఆయన వచ్చినప్పుడు నేనక్కడే నిలబడి బోధిస్తాను. నేను చెప్పు విషయాలే చెప్తాను. తరువాత ఆయన వచ్చినప్పుడు నేను ఆయనతో కూడా వెళ్తాను. నేను పారతో బంగాళదుంపలు త్రవినేడేలా నేనెంతగా త్రవ్వాలో నేనంతగా త్రవ్వుతాను. ఆయన వచ్చినప్పుడు నేను పారను పడవేసి ఎత్తబడతాను. సునాద సంవత్సరం గుర్చి గుర్తున్నదా? వారు పారతో త్రవినేడేలా వారు త్రవ్వుచునే ఉంటారు. సునాద సంవత్సరం ఇంకా 10 నిమిషాలు ఉన్నవని సునాద సంవత్సరం బూర ఊదినప్పుడు వారికి తెలుసు. వారు గడ్డిని తీయచు, వారు చేయనిది చేయచుండిరి. అయితే బూర ఊదినప్పుడు గడ్డిని ఎత్తివేయు కర్రను అట్లే వదలి వెళ్లిపోతారు. చూశారా, బూరం మ్రోగు వరకు గడ్డిని ఏరుచు కొనసాగిస్తారు. ప్రశ్న, తెరవబడిన ప్రకారము అది ఏదైనా సంభవించిందా? అది ఇక్కడ శబ్దం చేసి ఉన్నది. ఒక ప్రశ్న, 5వ ముద్ర విభజన ప్రకారంగా మోషే ఏలియాలు చనిపోవలసి ఉన్నది. ఆనోకు సంగతి ఏంటి? నాకు తెలియదు. చూసారా, నేను నాకు తెలియనట్లయితే నేను నాకు తెలియదని నేను మీకు చెప్పబోచున్నాను. చూసారా, నాకు ప్రజలారా, అన్ని జవాబులు నాకు తెలియదు. నాకు తెలియదు, మరియు నాకు తెలియనట్లయితే నాకు తెలియనిదని నేను మీకు చెప్పబోచున్నాను. నాకు తెలియనట్లయితే నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్తాను. అవునా? అయితే నాకు తెలియదు. అందును గూర్చి నాకు నేను తరచుగా ఆశ్చర్యపడుతుంటాను. హనోకు ఉన్నాడు, మోషే వచ్చుటను మరియు ఏలియా తిరిగి వచ్చుటను నేను చూశాను, మరియు వారు చంపబడ్డారు. చూశారా, అయితే ఇప్పుడు హనోకు సమయములకు ముందే కొనిపోబడ్డాడు. నేను తరచుగా ఆలోచిస్తూ ఆశ్చర్యపడుతుంటాను, సరే అది ఏంటి అని. అయితే అట్లయితే నేను మీకు చెప్పగలిగిన ఒకే ఒక ఆదరణ ఒకటి ఉన్నది. అది ఇప్పుడు గమనించండి, మోషే 40 సంవత్సరాలు మాత్రమే దేవుని సేవించాడు. అవునా? అతడు 120, అయితే 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు నా భావం. అతడు తన విద్యను అభ్యసించాడు. అవునా? 240 సంవత్సరములు అతనిలో నుండి దేవుడు అది తీసివేస్తున్నాడు, మరియు 340 సంవత్సరములు అతడు దేవుని సేవించాడు. అవునా? సరే, అయితే హనోకు దేవునితో 500 సంవత్సరములు నిందారహితంగా నడిచాడు. చూశారా, చూశారా, మోషే ఏలియాలు ఇంకొద్ది కాలం సేవ చేయటకు వస్తారు. ఇప్పుడు అది సరే అని నేను చెప్పట్లేదు. చూశారా, ఒక ఆలోచనకై నేనది మీకు ఇచ్చాను. అవును, అయితే చెప్పుటకు అది ఏ భాగములున్నదో నాకు తెలియదు. నేను వాస్తవంగా అక్కడ ఏమి జరిగిందో లేక దేవుడు ఏమి చేయనో నాకు తెలియదు. ప్రకటన 3:12 ఉన్న జనుల మీద ఉండు నామము ఏమిటి? నాకు తెలియదు. ఆయన చెప్పాడు, వారికి ఒక నూతన నామము ఇమ్ము. నాకు తెలియదు అదేంటో. చూశారా, బహుశా మనము అక్కడకు చేరుకున్నప్పుడు అది తెలియబడదు. అయితే ఇప్పుడు నాకు అది తెలియదు. చూశారా, ఆయన అది చేయబోతున్నాడు. చూశారా, ఆయన వారికి నూతన నామం ఇచ్చును, వారికి మాత్రమే తెలియను. అవునా? ఇప్పుడు సహోదర బ్రహాం, విడాకులు ఇచ్చిన తర్వాత వివాహమును అనుమతించు లేఖనము ఏదైనా ఉన్నదా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. అది ప్రాముఖ్యమైనదని చెప్పుచున్నది. సరే, ఆ కారణము చేత అది దీనికి సంబంధించినది కాదు. నా సహోదరుడా లేక నా సహోదరి, అది ఎవరైనది నేను చూచినప్పటికీ నీ సహచరిని చనిపోతే గాని నీకు అనుమతి లేదు. ఎందుకనగా బైబిల్ చెబుతుంది, వారు బ్రతికినంత కాలము మనము బద్ధులమై ఉన్నాము. చూశారా, కాబట్టి దానికి సంబంధించిన లేఖనము ఏమైనా ఉన్నదా? ఇక్కడ అది అడుగబడినది. ఏదైనా లేఖనం ఉన్నదా? చూశారా, ఏదైనా లేఖనం ఉన్నదా? నేను కనుగొనినంత వరకు లేదు. చూశారా, నేను కనుగొనినంత వరకు లేదు. కారణం పౌలు చెప్పాడు, వివాహితులైన వారిని గురించి చెప్పాడు. సహచరిని లేక సహచరునుడు చనిపోయినడలా ప్రభునందు వారు వివాహము చేసుకుంటకు వారికి స్వాతంత్రము కలదు. అయితే అంతవరకు, అయితే గమనించుడి, దానిని తీసుకుండి మరణము మనలను విడదీయు వరకు. అంతే, మీరు దాని మీద ప్రమాణం చేశారు, అవునా? కాబట్టి అలాగున్నదని నేను అనుకోను. ఇప్పుడైతే అలాగైతే మీరు కనుగొంటే అది సరైతే మంచిది. అయితే నా మట్టుకైతే నేనది కనుగొనలేదు. ప్రకటన 6:6 నీవు నూనెను ద్రాక్షసమును పాడు చేయవద్దు అనుదాని అర్థమేమిటి? అది పరిశుద్ధాత్మ. చూశారా, మనము ఇప్పుడే దాని గురించి చెప్పుకున్నాము. బహుశా వర్తమానులకు ఆలస్యంగా ఒకరు వచ్చున్నారేమో, వారు ఇతర టేపుల కొరకు. చూశారా, నూనెను మరియు ద్రాక్షసమును పాడు చేయవద్దు. నూనె మరియు ద్రాక్షసము అనగా అర్థమేంటి? నూనె, దాని మనము సూచనగా తీసుకున్నాము. అర్థం పరిశుద్ధాత్మ. చూశారా, ద్రాక్షసము మరియు నూనె కలిపి బైబిల్ గ్రంథములో ఆరాధనలో ఉన్నవి. చూశారా, మరియు ద్రాక్షసము అది ఉంచినప్పుడు అక్కడే నాకు తలంపు వచ్చినది. ఉత్తేజము ద్రాక్షసము ఉత్తేజాన్ని కలిగిస్తుంది, మరియు ద్రాక్షసము అది ప్రకృతి స్వభావంగా ఉత్తేజాన్ని కలిగించుతున్నది. బయలుపాటు వలన ఉత్తేజమునకు అది సాదృశ్యముగా ఉన్నది. ఇప్పుడు ఆలోచించు, సంఘాన్ని ఏది ఉత్తేజము కలిగిస్తుంది? ప్రత్యక్షత, అవునా? కాబట్టి ద్రాక్షసము, కొత్త ద్రాక్షసము. ఇప్పుడు గమనించుడి, అర్పణలో నూనె ద్రాక్షసము కలిసి వెళ్ళును, సంఘ ఆరాధనలో కలిసి వెళ్ళును. గమనించు, కలిసిన సూచనలు, కలిసిన సమ్మిళితము. మీ యొద్ద అకారాది సూచిక నిఘంటు ఉంటే ఆరాధనలో ద్రాక్షసము, నూనె ఉండుట, పట్టి అంతటిలో ఉండుట మీరు కనుగొనగలరు. మీ యొద్ద కురేన్స్ ఉంటే అక్కడ కూడా అది చెప్పబడింది. ఇప్పుడు దీని గురించి గమనించు. అయితే చూడండి, నూనె ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ. అది హేజ్గేల్లో కనుగొంటున్నాము. పాత నిబంధనలో మనమది చూస్తున్నాము. క్రొత్త నిబంధన అంతటా మనమది చూస్తున్నాము. ఎందుకు మనము రోగులను నూనెతో అభిషేకిస్తున్నాము? రోగులను నూనెతో మనము అభిషేకిస్తున్నాము ఎందుకనగా వారి మీద పరిశుద్ధాత్మ కృంభరింపుకు గుర్తుగా అది ఉన్నది. చూడండి, ఇంకా బుద్ధిగల కన్య నూనెను కలిగి ఉన్నది. బుద్ధిలేని కన్యక తన యొద్ద నూనె లేదు, ఆత్మ లేదు. చూశారా, అది నూనె. మరియు అటు తరువాత ద్రాక్షసము, అది నూనె పోలికగా ఉన్నట్లయితే, దేవునికి పోలికగా ఉంటే దేవుడు ఆత్మయి ఉన్నాడు. చూడు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము శరీరధారి అయ్యెను, మరియు అది దేవుడు. ఇప్పుడు తరువాత వాక్యము ఇక్కడ ప్రకృతి రూపములో కూర్చుని ఉన్నది. ద్రాక్షసమనగా నీరు వలె లేక వాక్యమును వ్యాఖ్యానించు, ఆ బయలుపాటును ప్రత్యక్షపరచుట, అది ఒక విశ్వాసి ఉత్తేజపరచును. మీరు చూడండి, వారు చెప్తారు, క్రితము నేనెన్నడూ చూడలేదు. ఓ మై మహిమ, అదేమిటి? చూశారా, ఉత్తేజము. చూశారా, ప్రత్యక్షత యొక్క ఉత్తేజము. గడిచిన దినమును నేను అక్కడ కూర్చొని ఉన్నంత వరకు నాకు తెలియదు. చూశారా, నూనె ద్రాక్షసము ఏమయ్యున్నదో అని. చూడు, మీరు వాటిని పాడు చేయవద్దు. అది నల్లని గుర్రం మీద స్వారీ చేయవాడు, మరియు అది అంధకార యుగము, సంఘం యొక్క 3వ కాలము. గమనించు, మరియు అక్కడ అందులోనిది కొద్దిగా కొద్దిగా మిగిలి ఉన్నది. అయితే దాన్ని పాడు చేయవద్దు. మరియు నేను నమ్ముతున్నాను, మీరు టేప్ మీద 3వ ముద్రను పొందుకున్నట్లయితే మీరది అక్కడ చూస్తారు. మేమక్కడ వివరణగా విశదీకరించాము. సహోదర బ్రహాం, గొర్రెపల్ల యొక్క జీవగ్రంథము ఒకే గ్రంథమా? ఖచ్చితము, అవునా? ఎందుకనగా ఈ గ్రంథములోనే సమస్త విమోచన వ్రాయబడి ఉన్నది. చూశారా, వారి పేర్లు నీవడుగుతావు, మా యొక్క పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు పెట్టబడి ఉన్నవా? సహోదర బ్రహాం, గత రాత్రి అది పెట్టబడినది. లేదు, నీ పేరు ఇప్పుడు పెట్టబడలేదు. లేదు లేదు, అది అక్కడ ఉన్నదని గత రాత్రి నీవు అది కనుగొన్నావు. చూశారా, ఎందుకనగా భూమికి పునాది వేయబడక మునిపే వారి పేర్లు వ్రాయబడి ఉన్నవి. చూశారా, అదంతయు ఒకే గ్రంథము. చూశారా, ఇప్పుడు సహోదర బ్రహాం, క్రీస్తు వచ్చినప్పటి నుండి జన్మించిన ప్రతి యూదులను రక్షించబడుట నిజమా? మరియు 144,000 మంది ఎవరు? పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడుటకై ముందుగా నిర్ణయించబడినవారు వీరా? మరియు వారి యొక్క పని ఏమిటి? అక్కడ ఒక దానిలో 3 ప్రశ్నలు ఉన్నవి. అయితే ఇక్కడ మొదటిది, క్రీస్తు వచ్చినప్పటి నుండి జన్మించిన ప్రతి యూదుడు రక్షింపబడుట అనున్నది నిజమా? లేదు, ఎవరూ రక్షింపబడరు. వారు యూదులు గాని లేక అన్యులు గాని జగదుత్పత్తికి ముందే ఎవరి పేరునైతే గొర్రెపిల్ల జీవగంధమందు వ్రాయబడినో వారు మాత్రమే రక్షించబడతారు. చూశారా? అంతే, ఆ మర్మమును గ్రంథము పట్టుకుని ఉన్నది. గ్రంథం మాత్రమే దానిని తెరచి చూపించును. ప్రతి ఒక్క పేరు కాదు కాని అది ఆ పేర్లను పిలుచుచుండగా గ్రంథం యొక్క మర్మమేదని బయలుపరచును. చివరికిప్పుడు దానిని మీరు గ్రహించారా? చూశారా? ఇప్పుడు ఈ సంఘకాలంలో లీవైల్ రక్షించబడబోచున్నాడు లేక ఆర్మన్ నేవిల్ లేక ఎవరైనను అని గ్రంథము చెప్పుట్లేదు. లేదు, అది చెప్పుట్లేదు. అది మర్మమును చూపుచున్నది. విషయమేమన్నా మర్మమును బయలపరచుచున్నది. అయితే విశ్వాసం వల్ల మనకై మనమది నమ్ముచున్నాము. అదే గత రాత్రి నేను చెప్పినది. ఒకరన్నారు, సరే దాన్ని ప్రయత్నించా, నాకు అవసరం లేదు. సహోదరు బ్రెనహామ్ చెప్పాడు జెఫర్సన్విల్లో ఒక్కరే రక్షించబడతారు అని. చూశారా? ఇప్పుడు చూశారా? అది ఉపమానమును చూపుతుంది. అది 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 కాదు, అది కాదు. లక్షల మంది రక్షించబడవచ్చు, నాకు తెలియదు. వాళ్ళు ప్రతి ఒక్కరూ రక్షించబడాలని నా నిరీక్షణ. చూశారా? అయితే నాకు తెలియదు. అయితే ఇక్కడ నేను నమ్ముతూ ఆ విధాన్ని ఒకటి ఉన్నది. ఆ ఒక్కడును నేను నీ కొరకు అదే నమ్ము. నీవు కానట్లయితే అలాగైతే నీ విశ్వాసంతో తప్పొకటిన్నది. నీవేమి చేయుచున్నావో నిశ్చిత లేకుండా ఉన్నావు. నీవు ఎలాగూ రక్షించబడ్డావో లేదో ఖచ్చితంగా తెలియకుండా ఎలాగూ మరణమును ఎదుర్కొనగలవు? చూశారా? నీవు ఇక్కడికి వెళ్లి ఇక్కడ పడియున్న ఈ కుంటివాణి యొద్దకు వెళ్లి బెలికలు తిరిగిన గుడ్డివాణి యొద్దకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, లేచి నిలబడు అని చెప్పగలవు? యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును అని ఎట్లు చెప్పగలుగుతావు? అక్కడొకడు చనిపోయి చల్లబడిపోయి బిగచకపోయినా ఆ మృత శరీరము అక్కడ గంటల కొలది పడియుండగా నీవక్క నిలబడి ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, లేచి నీ కాళ్లపై నిలబడమని నీవేలా చెప్పగలుగుతావు? నీవేమి మాట్లాడుతున్నావో దాన్ని తెలుసుకుంటా మంచిది. చూశారా? మంచిది. చెప్తావు, మరణము సమస్తమును హక్కు పొంది ఉన్నది, అంతా అయిపోయినది. అయితే వాక్యం బయలుపరచబడినప్పుడు మరియు మీకు తెలుసా, అది దేవుడు, అది కార్యములను మార్చును. అవును. ఎప్పుడు? అవును, ఈ యూదులు, యూదులందరూ రక్షించబడరు. లేదండి, వారు రక్షించబడరు. కేవలం ఎవరైతే యూదుని గూర్చి ఆయన మాట్లాడుచున్నప్పుడు యూదుడు, వారు వెదలి వెళ్ళుచున్నప్పుడు యూదుడు అని ఇవ్వబడును. నేననుకుంటాను మొదటిగా నెబుకద్నెజరు యూదులని వారిని పిలచెను, ఎందుకనగా యూదాగోత్రము అక్కడికి కొనిపోబడ్డారు మరియు యూదులని పేరు పెట్టారు. ఎందుకనగా వారు యూదయ నుండి వచ్చారు మరియు యూదులని పేరు పొందుకున్నారు. అయితే ఇస్రాయిల్ వేరు. ఇస్రాయలు మరియు యూదులు వేరువేరుగా ఉన్నారు. ప్రతి యూదుడు ఇస్రాయిలుడు కాదు. చూశారా? లేదు, అతను యూదుడు. అయితే ఇస్రాయిలు యూదులందరూ రక్షించబడతారని పౌలు చెప్పలేదు. అతను చెప్పాడు ఇస్రాయిలందరూ రక్షించబడతారు అని. ఎందుకని? ఇస్రాయిల్ యొక్క పేరు, అది ఆది నుండి విమోచన నామము. చూశారా? ఇస్రాయిలందరూ రక్షించబడతారు. అయితే యూదా అంత కాదు. యూదా మతస్థులందరూ రక్షించబడతారు. చూశారా? అన్యుల వలె అక్కడ వేల కొలది మంది ప్రజలు, అవును, అక్షరాల లక్షల లక్షల మంది ఈ సంఘ సంస్థల్లో ఉన్నారు. వారు క్రైస్తవులని, క్రీస్తు సంఘమని పిలుచుకుంటారు. అలాంటి పేర్లు కలిగి ఉంటారు. ఆ విధముగా పిలువబడిలో ఏ అర్థము లేదు. వారు రక్షింపబడాలని దాని అర్థము కాదు. ప్రజలు చెప్తారు, ఇప్పుడు నీవు దీనికి చెందవలసి ఉన్నది లేక దానికి చెందవలసి ఉన్నది, ఒక సంస్థకు ఫలానా సంస్థకు చెందవలసి ఉన్నది అని. నీ పేరు మా పుస్తకంలో లేనట్లయితే నీవు నశించిపోతావు. ఇప్పుడు అది అన్య ఆచారము. చూశారా? నీవు రక్షించబడు ఒకే ఒక మార్గము అదేదనగా ఇచ్చించు వాని వలనైనను లేక పరిగెత్తు వాని వలనైనను కాదు. తర్వాత అది కరుణించి దేవుని వలనే జరుగును. మరియు దేవుడు ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన మహిమ నిమిత్తము ఒక సంఘమును ముందుగా నిర్ణయించెను మరియు అది రక్షింపబడినది. అవును, నీ యొక్క విశ్వాసము దానిలో ఎంతగానో లంగరు వేయబడినది. నీవు చెప్తావు నా యొక్క విశ్వాసము అక్కడ లంగరు వేయబడినది అని. చూడు, ఇలాంటి జీవితము నీవు జీవిస్తున్నావో. చూశారా? మీరు అక్కడ ఉండుటకు యోగ్యులు కారు. మీ లంగరు తప్పు. బండకు బదులుగా ఇసుకపై ఉంచారు. మొట్టమొదటి చిన్న అల దాన్ని త్రోసివేసిస్తుంది. దేనిలోనైనా వాక్యము బయలుపడనిమ్ము. నా యొక్క సంఘము దానిని బోధించట్లేదు. అలాగైతే నీవు బండపైన లంగరు వేయబడలేదని అది చూపుతుంది. నీవు ఇసుకపై ఉన్నావు. అవునది నిజం. కాబట్టి ఇప్పుడు చూడు, ఇప్పుడు మరియు 144,000 మంది వారు ముందుగా నిర్ణయించబడిన వారా? అవునండి, వారు ఇస్రాయేలీలు, ఆత్మ సంబంధమైన ఇస్రాయేలీలు. ఆలోచించు, అక్కడ లక్షల మంది ఉంటారు. ఇప్పుడు అక్కడ ఎందరున్నారో నాకు తెలియదు. మొత్తం గుంపును నేను ఊహిస్తున్నాను. అయితే వారందరూ రక్షింపబడరు, ఎందుకనగా వారు యూదయలో ఉన్నారు. చూశారా, ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారని మీకు ఏదైనా అభిప్రాయం ఉన్నదా? నాకు తెలియదు. అయితే బహుశా వారు ఈ హింస వారిపైకి వచ్చినప్పుడు వారు కూడుకొనుచున్నారు. మీకు తెలుసా, వారిని కూర్చుని టేప్ ఉన్నది నా వద్ద. దానికి నేను పశ్చిమమునకు వెళ్లినప్పుడు ఆ నిబంధన సంఘమునకు, అది పాతది, నేను దాన్ని మర్చిపోయాను. అది ప్రారంభించబడినది, వారు ఆఫ్రికాలో అది ఉంచారు. డచ్ సంస్కరణ, అది డచ్ రిఫార్మ్ చర్చ్. ఆ నిబంధన ఉన్నది. ఇప్పుడు దానిలో ఎవరైనా మీరు కూర్చొని ఎడలా? ఎందుకని నేను మీకు చెప్తాను, మీరు ఇంకా ఆ పాత హిడెల్బర్గ్ మత బోధనను పట్టుకుని ఉన్నారు. ఖచ్చితంగా ఆ కారణము చేతనే డచ్ సంస్కరణలో ఉన్నారు. కాబట్టి మీరు ఒక అమెరికన్ పేరుతో దానికి మెరుగుదిద్దవచ్చును. దాని వెనుక కార్యం అది. ఎందుకనగా ఆ మత బోధ చేత మీరు బోధింపబడుచున్నారు. ఆ పాత హిడెల్బర్గ్ చేత అది సరియా కాదా అని మీ కాపర్ని అడగండి. చూశారా, కావున ఇప్పుడు ఇది గమనించుడి, 144,000 మంది పరిశుద్ధాత్మతో ముద్రించబడుటకు వారు ముందుగానే నిర్ణయించబడి ఉన్నారా? అవునండి, అది ఖచ్చితంగా సరే. అవును, ఇప్పుడు ఇక్కడ ఎవరైనా, ఇప్పుడు నేను కనుక ఒకవేళ మీకు అనుకూలంగా నేను జవాబు ఇవ్వని ఎడలా, నేను తప్పుగా ఉండవచ్చును. చూశారా, అయితే నాకు తెలిసినంత వరకు ఇదే. మీరు చూడాలి, నాకు తెలిసినంత వరకు ఇదే సరైనది. సహోదర్ బెనహాం, సర్పం యొక్క సంతానమును గూర్చి నీవు ప్రయాసతో ప్రసంగించుంటిది. ఓ, దీన్ని నేను గమనించనే లేదు, ఇది నా ఎదురు నుండి జారిపోయినది. ఈ వారము సర్పం యొక్క సంతానాన్ని గూర్చి ఈ ప్రశ్న అడుగుట క్రమముగా ఉండునా? ఆదికాండం 4:1 నా యొక్క స్నేహితులు వివరించమని నన్ను అడుగుతున్నారు, మరియు నేను చెప్పలేకపోతుని. నీవు నాకు సహాయపడగలవా? ఇది మన యొక్క అంశమునకు సంబంధించింది కాదు. అయితే ఎలాగైనా దేవుని యొక్క సహాయం వలన నేను వీలైనంత వరకు ప్రయత్నిస్తాను. ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. నన్ను కొద్దిగా చెప్పనివ్వండి. అక్కడే ఆమె చెప్పినది అనుకుంటున్నాను, నేను యెహోవా వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను. నేను అది అదేనని అనుకుంటున్నాను. అది హవ్వ చెప్పిందని నేను అనుకుంటున్నాను. దాన్ని నేను పరీక్షించబోతున్నాను నిశ్చేత కొరకు. ఎందుకంటే ఈ రాత్రి నేను 7 బదులుగా 7,000 బదులు 700 అని చెప్పాను. కాబట్టి అది నన్ను భయభీతుని చేసింది. చూడు, మరియు మీరు గమనించవలేను, శత్రు అన్ని ప్రక్కలా ఉంటుంది. మీరు దాన్ని గూర్చి మెలకువతో ఉండవలేను. అవునా? అవును, అంతే. మరియు ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కనును. కని యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నాను అనెను. నా సహోదరుడా లేక సహోదరి, నేను మీ యొక్క ప్రశ్నకు జవాబు ఇవ్వబోతున్నాను. ఇప్పుడు జ్ఞప్తించుకోండి, కాదు, మీ మీదికి తోయిటి కాదు. కాదు, నేను మీ యొక్క సహాయం చేయ ప్రయత్నిస్తున్నాను. చూశారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దాని గురించి విమర్శించే ఒక వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను. అయితే ఈ వ్యక్తి విమర్శకుడని నేను అనుకుంటలేదు. వారు అన్నారు, నాకు సహాయపడుము అని అన్నారు. చూశారా, ఎందుకనగా ప్రజలు అది నమ్మారు. అయితే వారిని ఆ ప్రశ్న అడిగిన వారికి వారు బదులు చెప్పగలిగినట్లయితే వారికి ఆత్మ ద్వారా ఇంకా దానిని కూర్చి పూర్తిగా నాటబడలేదు. ఇప్పుడు ఇక్కడ ఆమె చెప్తుంది ప్రశ్న ఏమిటని. ఎలాంటి సందేహము లేదు. వారు చెప్తున్నారు, యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నానను అని హవ్వ చెప్పింది. తప్పైనది లేక సరైందో, జీవము దేవుని యొద్ద నుండి తప్ప మరి ఎక్కడి నుండి వచ్చునని మీరు తలస్తున్నారు? ఎవరు ఇస్కరియోతు యూదాను ఈ లోకమునకు పంపింది? ఎవరు అది నాకు చెప్పండి. నాశనపుత్రుడుగా అతను మన మధ్య జన్మించనని బైబుల్ తెలియచేస్తుంది. అది వారిని అడగండి, నిమ్మకాయలో పురుగులున్నట్లు వారంటారు. చూశారా, ఇప్పుడు మీరు చూడండి, వారు చేయలేరు. అది గమనించుడి, మీరు వారిని కొంచెముగా చాకచక్యంగా తీసుకుని పోవాలంటే చూడండి, హవ్వ ఇక్కడ మాట్లాడేది ఇక్కడున్న భాషలో. మీరు అది తీసుకోవాలంటే అది జ్ఞానులకు వివేకులకు మరుగు చేయబడినది. అది ఏ విధంగా బోధించబడినదనగా, హవ్వ దేవుని వలన ఈ కుమారుని పొందియున్నది, మరియు ఆయన ఆత్మయ్య ఉన్నాడు, మరియు దానిని ఆయన చేయలేడు. చూశారా, ఇప్పుడు ఇక్కడ గమనించుడి, మీరు అది గమనించగలిగితే నేను ప్రభు వలన ఒక మనిషిని పొందితిని. చూడండి, అది అర్ధరహితంగా లేదు. అయితే దాని సరైన అనువాదం ఉండవలసి ఉన్నది. అవును, అవునండి. లేదండి, అలాగైతే ఆత్మ మరియు మనం ఎల్లప్పుడూ మన తల్లిదండ్రుల స్వభావం పోలి ఉంటాము, అది మీకు తెలుసు. ఆ బిడ్డ యొక్క స్వభావం గమనించుడి. సరే, ఆదాము దేవుని కుమారుడు, హవ్వ దేవుని కుమార్తె. దేవుని యొక్క సృష్టిలో ఎక్కడైనా రవ్వంతైనా చెడు అను కార్యము లేదు. చెడు అసలు తెలియనే తెలియదు. అలాగైతే కయ్యను ఎలా ఒక అబద్ధికుడు హంతకుడు మరణి కావలసి ఉన్నది? అది ఎక్కడి నుండి వచ్చినది? నీకు నీవు ఆ ప్రశ్న అడుగు. అది సర్పం యొక్క సంతానము. చూసారా, బైబిల్ అలాగ చెప్పుట్లేదా? అతని సంతానమును మొదటి నుండి గమనించుడి. అందులో అతడు ప్రపంచము ఎవరికి సంబంధించినది? దయ్యానికి. ఇప్పుడు దానిని ఎవరు పరిపాలన చేస్తున్నారు? దయ్యం. ఖచ్చితంగా నిజం, దయ్యం ప్రపంచాన్ని నడిపిస్తుంది. అతడు యేసుతో చెప్పాడు, అన్నాడు, చూడు అది అంత అందంగా ఉన్నదో, దాని మహిమ. నీవు నన్ను ఆరాధిస్తే నేను నీకు అది ఇస్తాను. చూశారా, దానిని నడిపించువాడు అతడు. అది ఇప్పుడు అతని ఆధీనములో ఉన్నది. అయితే గమనించు, అతని బిడ్డలు తెలివైన వారు, దయ్య బిడ్డలు. లేక కయ్యూను బిడ్డలను తీసుకో. కావాలంటే అతని యొక్క వంశావళిని క్రింద నుండి గమనించు. వారిలో ప్రతి ఒక్కరూ చాలా తెలివైన వారు. అయితే అప్పుడు అతడు హెబెల్ను చంపినప్పుడు, మరియు దేవుడు అతనికి మరలా చేతును ఇచ్చాడు. చనిపోయిన నీతివంతులు విమోచించబడినప్పుడు వారు మరలా లేచుడు గాను చేతు ఒక మాదిరిగా ఉంచబడ్డాడు. మరియు అక్కడి నుండి ఇప్పుడు గమనించుడి, స్వాభావికంగా మొదటి విత్తనం నుండి కాదు, వారు మరణించారు. ఇప్పుడు మీ యొక్క మనస్సులు తెరబడి ఉన్నవా? చూశారా, స్వాభావికముగా మొదటి సంతానము, అది మామూలుగా మంచిది. అది నవీన సంగమునకు మాదిరిగా నున్నది. హెబెలు వచ్చుచున్న ఆ వరుసను భద్రపరచుడుకు ఆ ఒక్కడు చనిపోయేను, ఇంకొకరు లేచుడుకు. చూశారా, కాబట్టి అది మరలా తిరిగి జన్మించుటై ఉన్నది. అది గ్రహించారా? మంచిది. కాబట్టి మీరు దాని గ్రహించారు. చూశారా, చూశారా, పరిపూర్ణ మాదిరిగా అక్కడే మీరున్నారు. కనుక సహజమైన మానవుడు ఆదాం వలన పుట్టినవాడు. అతని తండ్రి ఆ ప్రకృతి విధానమును చూపించుచున్నాడు. అది పనిచేయదు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని విషయాలను గ్రహింపడు. కాబట్టి ప్రకృతి సంబంధమైన మనిషి వచ్చి తిరిగి పునరుద్ధరణ చేయుటకు చావలసి ఉండెను. మరియు హెబెలు మరణములో షేతు అతనికి ప్రతిగా నుండి ద్వారా అది సాదృశ్యంగా చూపించబడినది. మరియు గమనించుడి, ఆ ప్రజలు ఏ విధముగా ఉన్నది మరియు ఎటువంటి ఆత్మను అది తీసుకుని వచ్చినది? దీనులు వ్యవసాయకులు, గొర్రెల మేపు వారు. ఇక్కడ ప్రపంచం యొక్క జ్ఞానం నుండి వచ్చినది ఏదో గమనించు. తెలివైన వారు, కట్టడాలు నిర్మించువారు మరియు లోహముల పడి చేయువారు మరియు అన్ని విధాలుగా తెలివైన వారు మొదలగు వారు. చూడు, వారు ఎక్కడ అంతమయ్యారు? అక్కడ అక్కడ వారు ఉన్నారు. మరియు వారిలో ప్రతి ఒక్కరిని నాశనం చేసి దీనులను రక్షించాడు. మత్తయి 5లో యేసు చెప్పలేదా, సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుందురు అని? కనుక భయపడవద్దు, వారు పాదం పెట్టుటకు స్థలమైనా లేదు. చూసారా, అది కయ్యూను సంతతి అని నమ్ముట్లేదు. అయితే మీరు వినాలనుకుంటే వీడుకది వివరముగా తెలియచేయబడినది. అది టేప్ మీద మనకున్నది. మీరు అది వినవలనని ఉన్నా అది విషితముగా నున్నది. చూసారా? లేదండి. మరియు విజ్ఞానము దానిని నిరూపించుటకు వారొక కాగితములో అక్కడ వ్రాయించుకుని ఉండటం నేను చూశాను. అవ్వ యాపిల్ పండు తినలేదు, ఆమె ఆప్రికాట్ ను తిన్నది. చూశారా, ఇప్పుడు దాని గూర్చి ఆ కాగితం ఇంటి వద్ద ఉన్నది. చూడండి, అది ఆప్రికాట్. ఎంతవరకు ప్రజలు, ఎంతవరకు అది ప్రకృతి సంబంధమైన మనస్సు. చూశారా, అటు తర్వాత మోషే నీళ్లను అసలు దాటలేదు. అతడు రెల్లుపై నడిచాడు. ఇస్రాయేల్ ను మృత సముద్రం పైభాగం నడిపించి తీసుకుని వెళ్లాడు. అక్కడ గుత్తిగా రెల్లు ఉండెను, సముద్రమంతా రెల్లులో ఉండెను. అక్కడ ఒకప్పుడు నీళ్లుండి తగ్గిపోయాయి. మోషే అడ్డదారి గుండా ఆ దారిని వెళ్లాడు. మరియు ఆచార సంబంధమైన సంఘములు దాన్ని అంగీకరించినవి. అది అలాగని, ఓ మనుషుడా, అది సర్పం యొక్క సంతానమని నీవు చూచుట్లేదా? ఆ అంత్యక్రీస్తు మరియు సమస్తమును అక్కడనే ఉన్నది కదా. నిజం, అవునండి. సహోదరు బ్రహ్మ, దయచేసి నా చిన్న అది ఒక ప్రార్థన వినిపం. నేను దాన్ని చూశాను. వాత జ్వరంతో ఉన్న నా చిన్న మనుమని కొరకు ప్రార్థించు. అతడు రివర్ ఫ్యూ విడిదిలో ఉన్నాడు. ప్రభుని యేసు, ఈ దీన వ్యక్తి ఇక్కడ ఇది వ్యర్థముగా వ్రాయలేదు. గత రాత్రి ఒక చిన్న బాలుని యొక్క వాత రోగమును నీ ఉద్దేశపూర్వకముగా తీసివేసిన కార్యమును ఆమె చూచినది. నీవు గొప్ప దేవుడు అని ఆమె ఎరిగినది. ఆ చిన్న బాలుని కొరకు మా ప్రార్థనలు అర్పిస్తున్నాము. యేసుక్రీస్తు నామములో అతడు స్వస్థత నొందును కాక. ఆమేన్. ఒకరు ఏదైనా వ్రాసినరేలా, అది వ్యర్థం కాదు. వారు అది మనకు ఎంత చిన్నదిగా అగుపించడను, దాని వెనుక ఏదో కార్యమున్నది. మీరు చూశారా, ఆ స్త్రీ, ఆ చిన్న పిల్లవాడు, ఏదో ఒకటి ఉన్నది. యూదులకు బోధించుట కొరకు వచ్చు ఏలియా భూమి మీద జీవించిన నిజమైన మనిషి లేక ఏలియా ఆత్మ కలిగిన ఇంకొక వ్యక్తియా? ఇప్పుడు అది నేను చెప్పుటకు భయపడుచున్నాను, నాకు తెలియదు. దాన్ని నేను మరలా చదువుతాను. యూదులకు బోధించుటకు వచ్చు ఏలియా, ఓహో అవును, భూమి మీద జీవించిన నిజమైన మనిషేనా లేక ఏలియా ఆత్మ కలిగిన ఇంకొక వ్యక్తియా? ఇప్పుడు అది నేను సరిగ్గా జవాబు ఇవ్వగలిగిన ఎడలా ఆనోకుని గురించి మీకు చెప్పగలను. అయితే నేనది చేయలేను. చూశారా, నాకు తెలిసిన ఒకే ఒక విషయము లేఖనము ఏమి చెప్పినదో అదే. మరియు ఇప్పుడు అది ఒకవేళ ఇప్పుడు నేను చెప్పవలయనైనా దీనిని ఈ విధంగా చెప్పనివ్వండి, మరియు టేపులు వినుచున్న సహోదరులు ఇది గ్రహించగలరు. నేను ఉద్దేశింపబడిన వారి ఆత్మలతో అభిషేకించబడిన మనుషులని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా చూడండి, అతడు చెప్పుచున్నాడు ఎలీషా మీద. ఏలి యొక్క ఆత్మ ఎలీషా మీద నిలచి ఉండలేదా? చూడండి, ఏలియా ఆత్మ ఏలియా చేసినట్లే అతడు చేశాడు. అవునా? కాబట్టి నేనైతే అది నిజమని నేను చెప్పలేను, నాకు తెలియదు. చూశారా, నేను మీతో యథార్థంగా ఉంటాను, నాకు తెలియదు. సహోదర్ బ్రెనహాం, బాప్తిస్మును గుర్చి ఈ ప్రశ్నకు దయచేసి నాకు జవాబు ఇవ్వగలవా? మత్తయి 28:19 బోధిస్తుంది, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అని. మరియు పేతురు అపొస్తల కార్యములో 2:38 ప్రభుని యేసు నామములో అని. అపొస్తల కార్యములో ఈ మార్పు ఎప్పుడు జరిగను? ఇప్పుడు నేను ప్రభు అయిన యేసునందు నమ్ముచున్నాను. మంచిది. సహోదరుడో లేక సహోదరియో, ఎవరిది వ్రాస్తున్నాను? ఇక్కడ ఎలాంటి మార్పు లేదు. చూడండి, యేసు ఏమి చేయమని చెప్పాడు, ఖచ్చితంగా పేతురు దాన్నే చేశాడు. ఇప్పుడు ఒకరు వచ్చి ఇలా చెప్తే, తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మయును బిరుదులు వాడమని చెప్తే, పేతురు ఏమి చెప్పవద్దని చెప్పినాడో అది చేయటం మాత్రమే కాదు, కాని దేవుడు ఏమి చేయవద్దని చెప్పినో దానిని చేస్తున్నారు. చూశారా, ఇప్పుడు యేసు దాన్ని చెప్పాడు. మనము చిన్న ముక్కను తీసుకుందాం. నేను మీకు ఇక్కడ ఒక కార్యము చూపించగోరుతున్నాను. గమనించండి, ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నట్లయితే ఇప్పుడు గమనించు, నేను ఇక్కడ 3 ముక్కలను ఉంచబోతున్నాను. ఇప్పుడు చూడు, ఇది తండ్రి, ఇది కుమారుడు, ఇది పరిశుద్ధాత్మ. త్రిత్వం వారు నమ్ముచున్నట్లుగా అవి 3 వేర్వేరు వ్యక్తులు. వారు అది నమ్ముతారు. చూశారా, మంచిది. ఆ తర్వాత ఇప్పుడు నేను, అటు తర్వాత మత్తయి 28:19 యేసు చెప్పాడు, మీరు సర్వలోకములకు వెళ్లి మరియు సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆయన, కాదు, నన్ను క్షమించండి, నేనిప్పుడు అపొస్తల కార్యములు చెప్పుచున్నాను లేక అపొస్తల కార్యములు 2 అని నేను అనుకుంటున్నాను. కాదు, లూకా 24:49 నేను నిర్వచిస్తున్నాను. ఆయన చెప్పాడు, దాన్ని నేను చదవనివ్వండి, అప్పుడు నేను అది పొందుకున్నాను. చూశారా, తర్వాత ఎందుకనగా క్రితం దినము నేనది చెప్పాను, నాకు నిశ్చయంగా అది సరి అని నాకు తెలియాలి. అక్కడ మీరు ఏమి చెప్పబోతున్నారో అని బిరుదులు నాకు తెలియను. అయితే ఆయన ఏమి చెప్పాడో నేను గ్రహించవలనని మనం 16:29 చదువుదాం. తర్వాత 11 మంది భోజన పంక్తిని కూర్చుని ఉండగా 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గల్లయలోని కొండకు వెళ్లిరి. వారు ఆయన చూచి ఆయనకు మురికిరి కాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఇప్పుడు దేవుని యొక్క శక్తి ఎక్కడున్నది? దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందున్న సర్వాధికారమును మరియు భూమి మీద ఉన్న సర్వాధికారమును ఇప్పుడు ఇవ్వబడినట్లా ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? అక్కడే ఆయన ఉన్నాడు. చూడండి, అదే మీతో మాట్లాడుతున్నది. సరే కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులకు బోధించుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు. ఇప్పుడు అది త్రిత్వము అవలంబించు వారి యొక్క పరిధి. నేను నిన్ను తండ్రి యొక్క నామములు, కుమారుని యొక్క నామములు, పరిశుద్ధాత్మక నామములు, అది పరిశుద్ధ లేఖనములో కూడా ఆ విధముగా వ్రాయబడి ఉండలేదు. చూసారా, ఆయన చెప్పాడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామమున కాదు, ప్రతిదానికి ముందు పేరును పెట్టలేదు, ఒక నామము. ఇక్కడ గమనించుడి, నామములో బాప్తిస్మము యుడి అని చెప్పబడలేదు. నేమ్, NAME, ఒక పేరు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరియు పరిశుద్ధాత్మకయు. చూసారా, ఇప్పుడు నేను అడగవలనున్నాను, తండ్రి అన్నది ఒక నామమా, కుమారుడు ఒక నామమా? ఎంతమంది తండ్రులు ఇక్కడ ఉన్నారు? మీలో ఎవరికి తండ్రి అని నామం కలదు? ఎంతమంది కుమారులు ఇక్కడ ఉన్నారు? ఎంతమంది మానవులు ఇక్కడ ఉన్నారు? చూసారా, సరే, మీలో ఎవరు తండ్రి, కుమారుడు లేక మానవుడు అను నామమును కలిగి ఉన్నారు? చూస్తున్నారా, ఒకప్పుడు ఒక స్త్రీ అన్నట్లు ఆమె అడిగింది, సహోదర్ బ్రహం, పరిశుద్ధాత్మ ఒక నామమా? అది ఒక వ్యక్తి. నేను చెప్పాను, అవునండి, నేను ఒక వ్యక్తిని. అయితే నా నామం వ్యక్తి కాదు, నేనొక వ్యక్తిని. చూసారా, నా నామం విలియం బ్రెనహామ్, అయితే నేనొక వ్యక్తిని. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, అది అదే, అది నామం కాదు, దేవుడని వ్యక్తి యొక్క బిరుదు. చూసారా, అది దేవుని వ్యక్తి యొక్క బిరుదు. ఆయన ఏమై ఉన్నది అని ఇప్పుడు ఆయన చెప్పాడు, మీరు వెళ్లి సమస్త జనులకు బోధించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరియు పరిశుద్ధాత్మకు నామములో వారికి బాప్తిస్మిచ్చు. తండ్రి యొక్క నామములో, కుమారుని యొక్క నామములో, పరిశుద్ధాత్మక నామములు కాదు, లేక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములు కాదు, అయితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములు, మరియు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామము కాదు. అలాగైతే అది ఏంటి? అది నామము అయినట్లయితే సరే, ఏదది? ఒక దాని నీవు నామము అని నేడలా, అది ఏ నామము? బిరుదును ఒక నామని పిలిచి నేడలా, అయితే ఏ నామము, ఏ బిరుదుతో బాప్తిసం ఇవ్వబోతున్నారు? తండ్రా లేక కుమారుడా, ఏది? అది ఏకవచనము, అవునా? ఎప్పుడు ఇక్కడ త్రిప్పుదాము, మరియు అది మత్తయి చివరి పుస్తకం. దాని నేను ఎల్లప్పుడూ వివరించే విధంగా మీరు ఒక ప్రేమ కథను చదివినట్లయితే, మరియు చెప్పబడుతుంది యోహాను మరియు మరియా సుఖముగా జీవించారు. చూసారా, అదెందుకనగా మీకు తెలియదు ఎవరు యోహాను మరియలో, మీకు తెలియదు. మీ కథ యొక్క ఆరంభానికి వెళ్ళుడి, యోహాను ఎవరో మరియ ఎవరో కనుగొనండి. చూసారా, ఇప్పుడు మత్తయిలో అదే మీరు చేస్తుంది. దాని యొక్క చివరి భాగాన్ని మాత్రమే మీరు చదువుతున్నారు. మత్తయి మొదటికి వెళ్ళండి, కథ ఏంటో చదవండి. అది మత్తయి ఆఖరి అధ్యాయము ఆఖరి వచనాలు. ఒక విధంగా నీవు ఒక పుస్తకాన్ని తీసుకుని, యోహాను మరియలు ఆనందంగా జీవించారు, అది జాన్ జోన్స్ మరియు మేరీ తదితరులు. అది కాదు, అది జాన్, అది జాన్ హెన్రీ మరియు ఫలానా ఫలానా. ఇది జాన్ మరియు ఫలానా ఫలానా కాదు, ఇంకా మీకు తెలియదు, అవునా? చేయవలసిన ఒకే విషయం ఏదంటే నిజం తెలుసుకోవాలి, పుస్తకంలోకి వెళ్లి చదవాలి. చూసారా, మీరు ఒక ముక్కను మాత్రము ఇక్కడ తీసుకోలేరు, మరియు సరైన చిత్రమును తయారు చేయవలసిన సమస్తమును ఒకటిగా పెట్టవలను. ఇప్పుడు మత్తయి మొదటధ్యాయానికి వెళ్ళుడి. మొదటధ్యాయం క్రిందకు వస్తున్నప్పుడు వంశావళిని అది తెలియచేస్తుంది. తర్వాత అది 18వ వచనానికి వచ్చినప్పటికీ చెప్తుంది, ఇప్పుడు యేసుక్రీస్తు జనవిధమెట్లనగా, అవునా? ఇప్పుడు ఒకటి మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు మరలా వినండి, మీరు అది పిలవండి, ఇది ఎవరు? దేవుడు, దేవుడు, దేవుడు. ఇది ఎవరు? కుమారుడు. సరే, ఇప్పుడు మనమది పొందుకున్నాము. ఇప్పుడు ఇది ఏమని చెప్తున్నారు? దేవుడగు ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు మంచిది, యేసుక్రీస్తు జనవిధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె వలన గర్భవతి అయి ఉండెను. ఇప్పుడు దేవుడు ఆయన యొక్క తండ్రి అని మీరు చెప్పారనుకుంటాను. ఇప్పుడు అక్కడ ఏదో తప్పున్నది, ఆయన ఇద్దరు తండ్రులను కలిగి ఉండలేదు, అది మీకు తెలుసా? అవునా? ఇప్పుడు అక్కడ తప్పున్నది. అక్కడ ముగ్గురు వ్యక్తులైతే వీరిలో ఏ మనుషులు, వారిలో ఎవరు ఆయన తండ్రి ఉంటాడు? బైబిల్ ఇక్కడ విశదంగా చెప్తుంది, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అని. తండ్రి అయిన దేవునితో ఆ కార్యమునకు ఎలాంటి సంబంధము లేదు. మరియు యేసు చెప్పాడు దేవుడు ఆయన తండ్రి అని. దేవుడు ఆయన తండ్రి అని మనకు తెలుసు. అలాగైతే ఆయనకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఇప్పుడు ఆయన అక్రమ సంతానము నిశ్చయముగా. ఇప్పుడు చూడండి, మిమ్ములను మీరు ఎక్కడ తెచ్చుకున్నారో ఇప్పుడు. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను వినాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా జ్ఞాపించుకోండి, అతడు ఒక మంచి మనిషి. ఇప్పుడు మరియు ఇక్కడున్న విధముగా ప్రభు యొక్క హస్తము ముందుగా నిర్ణయించబడిన వారు ఎవరో వారు దాన్ని పట్టుకుంటారు. చూశారా, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, మీరు మీ బైబిల్ను చూచుచున్నారా? మంచిది, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్యని మరియను చేర్చుకుంటూ భయపడకుము, ఆమె గర్భము ధరించినది. దేవుడు తండ్రియా, నేను తప్పుగా చదివానా? అవును, తప్పక. అది ఆమెలో గర్భము ధరించినది. తండ్రి అయిన దేవునితో సంబంధం లేదు, అది పరిశుద్ధాత్మ. మరియు ఇప్పుడు దేవుడు ఆయన యొక్క తండ్రి అని మనకు తెలుసు, అవునా? కాబట్టి అదేంటి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ. ఇప్పుడు మీరు గ్రహించారా? చూశారా, తండ్రి అయిన దేవుడు మరియు పరిశుద్ధాత్మ ఒకే వ్యక్తి. లేనట్లయితే ఆయనకిద్దరు తండ్రులు ఉంటారు. అలాంటప్పుడు ఏ రకపు వ్యక్తిని నీవు ఆరాధన చేస్తున్నావు? ఇప్పుడు ఎలాంటి దేవుని నీవు కలిగి ఉన్నావు? చూశారా, చూశారా, పరిశుద్ధాత్మకు దేవుడు తండ్రిన దేవుడు ఒక్క ఆత్మయే. మరియు ఆమె ఒక కుమారుని కనును. ఈ వ్యక్తి ఇక్కడ ఆయనకు పేరు పెట్టుదువు. ఏంటది ఆయన పేరు? ఇప్పుడు జ్ఞాపించుకోండి, ఆయన పేరు యేసు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును. ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిను. ఇదిగో కన్యక గర్భవతే కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయులను పేరు పెట్టుదురు. ఇమ్మానుయులను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవుని పేరేంటి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మక పేరేంటి? యేసు అనున్నది ఆయన నామని బైబిల్ చెప్తుంది. తర్వాత ఇక్కడున్న వ్యక్తి దాన్ని గురించి వాదించుటకు ప్రయత్నించు. ఇక్కడ మందిరంలో చెప్పాడు సహోదరు బ్రహాం వారిది తప్పు అని చెప్పాడు. అయితే దీనిని అతనేమీ చేయలేడు అన్నాడు. ఇక్కడ అది మూడు వేర్వేరు వ్యక్తులని చూపుతుంది. ఖచ్చితంగా పరిపూర్ణంగా చెప్పాడు మత్తయి 3వ అధ్యాయం. ఇక్కడ యోహాను నిలబడి బోధిస్తున్నాడు. ఇక్కడ బాప్తిసం పొందుటకు కుమారుడు నడిచి వస్తున్నాడు. ఆయన నీటిలోనికి వెళ్లి యోహాను ద్వారా బాప్తిసం పొందాడు. ఆయన నీటిలోండి పైకి వచ్చాడు. ఇదిగో ఆకాశములు ఆయన కొరకు తెరవబడెను. మరియు చెప్పబడినది ఆకాశము నుండి పరిశుద్ధాత్మ పౌరం వలె దిగివచ్చను. ఆకాశము నుండి ఒక స్వరము పలికెను, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు. మూడు ప్రత్యేకమైన వ్యక్తులు ఒకే సమయంలో ఓహోమాయ్. అది దేనిని చూపించుచున్నదనగా బాప్తిసం పొందని వారు మరియు వాక్య పరిచర్యకు పిలువబడిన వారు వేదిక నొందుటకు అనుమతి లేదు. అవును, నేను దేవుని సహాయం వలన ఆ వ్యక్తిని తీసుకుని అతని తల తిరుగునట్లుగా అన్నిటినీ ఒక ముడివలే బిగించవచ్చును. చూడు, అదేదైనను నాకు లెక్కలేదు. నేనది కాదు నా అర్థం, అది సరిగా లేదు, నన్ను క్షమించండి. అదని కాదు నా అర్థం ప్రభువా, నేను కాదు. దాని గురించి ఆయన నన్ను ఆటంకపరిచాడు. ఆ విధంగా చెప్పుటని కాదు నా భావము, నన్ను క్షమించండి. పరిశుద్ధాత్మ ఆ వ్యక్తికి ఒక రహస్యమును బయలుపరచునని నేను నమ్ముతున్నాను. అది మంచిగా అర్థమిస్తుంది. మీరు తప్పు చేసినప్పుడు అది ఒక సాధనమును సరిగా శుద్ధి చేయటం మంచిది. ఒక క్రైస్తవునిగా నీవది చెప్తావు, నీ ఒక తప్పు చేస్తావు, దాన్ని ఆయన ఇష్టపడడు. చూశారా, అది నన్ను అక్కడ పెట్టుచున్నది. చూశారా, నేను ఆ దృశ్యంలో ఉండనేలేదు. నేను నా యొక్క సొంతంగా ఏది చెప్పుటకు కోరుకుంటలేదు. ఆయనే పని, ఆయనే చేయనివ్వు, ఆయన పలకనివు. బూర తనంతర తానే పలుకదు, దాని వెనకాల శబ్దమున్నది. శబ్దాన్నిచ్చేది అది. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాక్యానికి అనువాదం చెప్పాడు ఆ మనుషుడు. చూడు, గుర్తుంచుకో, జ్ఞానులకు వివేకులకు అది మరుగు చేయబడింది, పసిపిల్లలకు బయలుపరచబడింది. ఇప్పుడు ఇక్కడ ఆ వ్యక్తి యేసుక్రీస్తు ఉన్నాడు, భూమి మీద నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఆకాశములు అక్కడ పైన వాతావరణం ఉన్నది. ఇప్పుడు గమనించండి, మరియు యోహాను దీనికి సాక్షిగా ఉన్నాడు. ఆ మనుషుడు చెప్పవలసినది ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, మరియు ఇక్కడ పావురవలే పరిశుద్ధాత్మైన దేవుడు ఉన్నాడు, మరియు ఇక్కడ కుమారుడైన దేవుడు ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులను చేస్తూ అది తప్పు. ఇక్కడ యోహాను వెనుక నిలబడి ఉన్నాడు. ఇది దేవుని గొర్రెపిల్లయని ఎరిగి ఉన్నాడు. యోహాన్ అన్నాడు, దేవుని యొక్క ఆత్మ ఒక గొర్రెపిల్ల వలె ఉండుట చూశాను అని నేను సాక్ష్యమిస్తున్నాను. అక్కడ దేవుని ఆత్మ పావురు వలె ఉన్నది. నా అర్థం, ఇప్పుడు ఆ రోజు రాత్రి అదే విషయమును నేను చెప్పాను. మీరు చూశారా, 700 బదులుగా చూశారా, దేవుని యొక్క ఆత్మ ఇక్కడిది గొర్రెపిల్ల మరియు దేవుని యొక్క ఆత్మ పావురము దేవుడే ఉండెను. దేవుని యొక్క ఆత్మ ఆకాశం నుండి దిగివచ్చుచున్నది మరియు ఆకాశం నుండి ఒక స్వరము చెప్పుచున్నది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనలో నివసించుటకు నేను ఆనందించుచున్నాను. పరలోకములోను మరియు భూలోకములోను సమస్త అధికారం నా చేతికి ఇవ్వబడినది. చూశారా చూశారా చూశారా, అది ఆయన. ఇప్పుడు ఆయన పేరేంటి? ఖచ్చితంగా చూసారా. కాబట్టి ముగ్గురు దేవుళ్ళున్నారను త్రిత్వవాదుల సిద్ధాంత ప్రకారంగా అది అన్యత్వము. బైబిల్ గ్రంథములో అది ఎన్నడూ బోధింపబడలేదు. సింహపు వర్తమానంలో అది బోధింపబడలేదు. అయితే తర్వాత అది చేర్చబడిను, అది అంత్యక్రీస్తు. మీరు కోరినా ఎవరినైనా అడగండి, ఏ వేదాంతినైనా అడగండి, అది ఎన్నడూ రాలేదు. నికొలాయితుల బోధ ద్వారా తప్ప, కావున అది మార్టిన్ లూథర్తో వచ్చినది. ఆ కారణము చేతనే అది జాన్వెస్తుతో కొనసాగినది. పెంతికోస్తు వారి పైనను కుమ్మరించబడింది. పెంతికోస్తు బయటికి వచ్చిన దినమున వారు యేసు మాత్రమే అను గుంపును కలిగి ఉండేది. ఇప్పుడు మరలా అది తప్పు. యేసు ఏ విధముగా తనకు తానే తండ్రి కాగలడు? చూశారా, ఏ విధమైన కొట్టివేయబడింది. అయితే పక్షరాజు కాలం ఒకటి రాబోచున్నది. చూశారా, ఆ కాలంలో ఈ కార్యములన్నీ తేటపరచబడి బయలుపరచబడుతుంది. చూశారా, తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బిరుదులు. ఆ మూటిని గమనించండి. మత్తయి చెప్పాడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అని, పేతురు చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని. ఎవరు తండ్రి? ప్రభువు నా ప్రభుతో చెప్పెను, నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని. అవునది నిజమేనా? తండ్రి కుమారుడు యేసు పరిశుద్ధాత్మ దేవు నుండి బయలువెళ్లిన లోగాస్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి యొక్క మూడు ఖచ్చితమైన బిరుదులు, మూడు విధముల బయలుపరచబడుతున్నవి, లేక ఆయన యొక్క మూడు లక్షణాలు. ఎవరైతే అర్థం చేసుకోరో వారికి గ్రాహ్యమగినట్లు అది ఒకే దేవుని యొక్క మూడు కార్య నిర్వహణలు. వాస్తవంగా అది ఒకే దేవుని యొక్క మూడు గుణలక్షణాలు. దేవుడు మూడు వేరువేరు విధములుగా కార్యాలు జరిగిస్తున్నాడు. పితృత్వము ద్వారా, కుమారత్వము ద్వారా, పరిశుద్ధాత్మ గృహ నిర్వాహకత్వము ద్వారా దేవుడు మూడులో సంపూర్ణుడు. అంత్యక్రీస్తు సంఖ్య మీకు జ్ఞాపకముందా? 4. అవునా? దేవుడు తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నది. మీరు యేసు నామమున బాప్తిసం తీసుకున్నట్లయితే అది తప్పు. యేసు నామమున మాత్రమే బాప్తిసం తీసుకున్నట్లయితే అది ఖచ్చితంగా తప్పు. నేను చాలా మంది యేసులతో పరిచయము కలిగి ఉన్నాను. లాటిన్ దేశాల్లో నిండుగా యేసులు ఉన్నారు. ఈయనైతే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయనెవరైనది ఖచ్చితంగా చెప్పుచున్నది. చాలా మంది బ్రహ్మలు ఉన్నారు. నన్ను గురించి వ్యక్తిగతంగా మాట్లాడవాలంటే, అయితే నేను నేనొకడు మాత్రమే విలియం మారిన్ బ్రహ్మను, అది నేను. అయితే చాలా మంది విలియం బ్రహ్మలు ఉన్నారు ఆ విధముగా అన్ని చోట్ల. అయితే ఇది ప్రత్యేకంగా ఒక వ్యక్తిని పిలుచుటే ఉంటుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు. చూశారా, అభిషేకించబడిన ఒకడు అక్కడ వారిలో ఒక్కడే ఉన్నాడు. అవును, కాబట్టి దాని గురించి ఇంకా ఏమైనా ఉన్నట్లయితే నాకు ఒక ఉత్తరం రాయండి, లేక ఏదైనా వ్రాయండి, లేక నేను ఇతర ప్రశ్నలు చూడవలను. నేను వీటిని త్వరగా చూడవలను. బాధతోనున్న ఈ వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించాలనుకుంటున్నాను. సహోదర బ్రహం, ఈ ప్రశ్న సరికానిచో సరికానియడలా జవాబు ఇవ్వవద్దు. అది మంచిది, నేనది అభినందిస్తున్నాను. ఏ బిడ్డలు ఎత్తబడిలో వెళ్తారు? ఏ చిన్న బిడ్డలైనను ఎత్తబడతారా? మీకు ధన్యవాదాలు. వారి పేరును వారు ఇక్కడ వ్రాయలేదు. ఇప్పుడు మీరు వ్రాయనియడలా, అది అవసరం లేదు. అయితే చూడు, జగత్తుకు పునాదికి మునిపే గొర్రెపిల్ల జీవగంధమందు దేవుడు పేరు ఉంచినప్పుడు దాన్ని తురుపు వేయుటకు ప్రపంచంలో ఎదియూ లేదు. ఎందుకనగా అది క్రీస్తు రక్తము అను సిరా ద్వారా వ్రాయబడింది. ఇది పెద్దదిగానున్నను లేక అంత పెద్దదిగానున్నను లేక ఏదైనప్పటికీ అది ఆ విధంగానే ఉండును. చూశారా, బిడ్డలందరూ సంగమంతయు అక్కడ ఉన్నదంతా దేవుని యొక్క ముందు జ్ఞానం వలన జరుగును. ఇప్పుడు మనకు తెలియదు. మీరు అడగవచ్చు, సహోదర బ్రహం, నీవక్కడ ఉన్నావని రుజువు చేయగలవా? లేదండి, నేనది రుజువు చేయలేను. దేవుడు నన్నొక సాధనముగా లేక దేనిగానైనా ఉపయోగించుకును మరియు మిమ్మల్ని ఉపయోగించుకును. అయితే నేను నమ్ముతున్నాను, విశ్వాసాన్ని బట్టి నేను రక్షించబడ్డాను. జ్ఞానము ద్వారా నేను రక్షించబడలేదు, విశ్వాసమును బట్టి. ఆ విధముగా నీవు రక్షించబడతావు, అలాగా మనమందరము రక్షించబడతాము. అయితే జ్ఞాపకముంచుకో, దేవుడు అనంతుడు. నేనది నమ్ముతున్నారా? సరే, అనంతుడయ్యుండి మరియు తరువాత ఆయన సర్వజ్ఞాని అయ్యున్నాడు. మీరది నమ్ముతున్నారా? సర్వజ్ఞాని అనగా అర్థం ఆయనకు అన్ని తెలుసు. ఆయన కాలేయుడు, ఆయన అనంతుడు కాకుండా సర్వజ్ఞాని కాలేయుడు. చూసారా, ఆయనకు తెలియకుండా ఏదీ లేదు. భూమి మీద ఉన్న ప్రతి ఈగను ఆయన ఎరిగి ఉన్నాడు. మరియు ఎన్నిసార్లు అది తల రెప్పను కొట్టుకును, ఎంత కొవ్వును తయారు చేయను, అవన్నీ కలిసి ఎంత తయారు చేయను ఆయన ఎరిగి ఉన్నాడు. నీవు గాలి పీల్చు ప్రతి శ్వాసను, నీ ఊపిరితిత్తుల్లో అది ఎంతగా వెళ్లినది ఆయనకు తెలుసు. అది అనంతుడనగా, ఆయన అనంతుడైతే అది ఆయనను సర్వజ్ఞానిగా చేయుచున్నది. అవునా? మరియు ఆయన సర్వజ్ఞాని అయితే ఆయనది సర్వాంతర్యామిగా చేయుచున్నది. ఎందుకనగా ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఆ నిమిషం, ఆ గంట, ఆ సమయం, ఒక సెకండును 55,000గా భాగించిన మరి ఆ సమయమును ఏమి జరుగునని ఆయన చెప్పును. చూశారా, ఇప్పుడు ఉద్దేశాన్ని గ్రహించారా? అలాగైతే ఆయనకు అన్నీ తెలుసు. ఆ కారణము చేత ఆయనకు సర్వాధికారం ఉన్నది, అన్ని విషయాలు తెలుసు మరియు అన్ని చేయగలడు. ఇప్పుడు మనము చూద్దాము, మరియు పిల్లలందరూ దేవుడు వారు, ఇప్పుడు జ్ఞప్తించుకోండి, యేసు, బైబిల్ చెప్తుంది. ఇప్పుడు సుమారు క్రీస్తు తర్వాత 30లో యేసు చంపబడ్డాడని మనకు తెలుసు. అవునా? సుమారు, అది సుమారు సంవత్సరం యొక్క మధ్యలో, క్రీస్తు తర్వాత 30. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, లోకము సృజించబడక ముందే ఆయన చంపబడును అని. మరి నీ యొక్క పేరు ఈ గ్రంథమును విమోచించుటకు గొర్రెపిల్ల వధించినప్పుడు, ఇక్కడ ఒక గొప్ప విషయం ఉంది, అది ఉత్తేజాన్ని కలిగించవచ్చు. చూడు, అప్పుడు గొర్రెపిల్ల, ఇప్పుడు జ్ఞప్తించుకోండి, బైబిల్ చెప్తుంది, భూమికి పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల యొక్క జీవగంధమందు వాయబడి ఉన్నది అని. గ్రంథమందు వ్రాయబడిన ప్రతి పేరును విమోచించుడు కొరకై లోకము పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల వధింపబడును, మరియు నీ పేరు పెట్టబడి ఉండెను. చూశారా, ఇప్పుడు మీకు అర్థమైందా? చూశారా, అక్కడ ఏది క్రమం లేకుండా లేదు. అది దేవుని యొక్క పెద్ద గడియారం ప్రకారంగా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఒక గడియారం చుట్టూ తిరుగుచున్నట్లుంది. ఆ గ్రంథంలో ఉన్న దానిని విమోచించుటకు గొర్రెపిల్ల వధింపబడినప్పుడే జగత్తుకు పునాది వేయబడకమునిపే నీ యొక్క పేరు అందులో ఉన్నది. ఆయన విమోచన హక్కు పొందుకుంటూ ఆ గ్రంథము తీసుకుంటూ ఆయన ముందుకు వచ్చుచున్నాడు. నేనక్కడ ప్రారంభించలేను. ఈ రోజు మనం ఇంకొక ప్రశ్నకు జవాబు ఇవ్వలేము. సరే, ప్రశ్న, నరకము మరియు గంధకముతో మండు అగ్నిగుండము ఒకటేనా? కాదు, నరకము బైబిల్ గ్రంథములో అనువాదము నేను అనుకుంటాను. ఇప్పుడు ఇక్కడ పండితులు కూర్చున్నారు, అది నేను గౌరవించవలసి ఉన్నది. మన సహోదరుడు ఐవర్సన్ ఇక్కడ కూర్చున్నాడు, మరియు సహోదరుడు వైల్, ఇంకా చాలా మంది సహోదరులు నిజంగా వేదాంత పండితులు ఉన్నారు. తర్జుమా చేయబడిన పదము హేడి అనగా సమాధి. అవునా? సమాధికి గ్రీకు పదము. అయితే అగ్నిగుండం అన్నది వేరే మాట. ఎందుకనగా ప్రకటనలో హేడే మరియు అందరూ అగ్నిగుండములో పడద్రోయబడదరు. చూశారా? సరే, ఇప్పుడు మనం చూద్దాము, ఆ విధముగా కానియడిలా అగ్నిగుండము నరకము నిత్యమైనదా? కాదండి, కాదండి. సృష్టింపబడిన ఏదియు నిత్యమైనది కాదు. కాదు, సృజించబడిన దేనైనా ఆ కారణము చేత నిత్య నరకము ఉండదు. మీరు నిత్య నరకములో కాల్చబడబోతున్నారని చెప్పిన ఎడలా దానికి లేఖనము నాకు కావాలి. అక్కడ అటువంటిది లేదు. అపవాది కొరకు మరియు అతని దూతల కొరకు, అంత్యక్రీస్తు కొరకు, అతని జనుల కొరకు సృజించబడినది. అది దయ్యం, అవతారమెత్తిన దయ్యం. అది నశించబడుటకు సృష్టించబడినది. మరియు ఏదైనను అక్కడ ఉన్న ప్రతిదానిలో, ప్రపంచమంతట్లో నిత్యత్వం గల ఒకటే ఒకటి ఉన్నది, అది దేవుడు. ఒక అణువు లేక ముందు, లేక ఎలక్ట్రానిక్స్ లేక మునుపు, సూర్య వెలుగు లేక మునుపు, ఎలక్ట్రానిక్స్ మరియు ఏదైనా లేక మునుపు, ఆయన దేవుడై ఉండెను. ఆయన సృష్టికర్త. నిత్యునిగా ఉండుటకు అనగా నిత్య జీవమును కలిగినటకు ఒకే ఒక మార్గము కలదు. అక్కడ ఉన్నది గ్రీకు పదమని అనుకుంటున్నాను, అది జోయి. అది సరేనా? జోయి, జోయి. మరియు ఆ తర్వాత ఆ జీవము దేవుడు మీకు ఇచ్చును. ఒక తల్లి తండ్రుల వివాహం వలన, వారిరువురు ఏకమవటం వలన నీ యొక్క తండ్రి ద్వారా నీకు జీవము నిచ్చినట్లున్నది. ఒక కుమారునికి జీవమిచ్చుట్లో ఆనందమున్నది, గ్రహించుడి. ఆ విధముగా దేవుడు చేయును. ఆయన యొక్క జీవమును కుమారునికి ఇచ్చుడు ద్వారా కలుగు ఆనందమున్నది. చూసారా? అప్పుడు నీవు ఆయనలో భాగమవుతావు. అది జోయి, దేవుని స్వంత ప్రాణము. నేను వారికి నిత్య జీవము అనుగ్రహించును, చివరి దినముల్లో వారిని లేపెదను. అదొక్కటే కార్యము. ఆ నీవు నిత్య జీవాన్ని కలిగి ఉన్నావు, మరియు ఆ నిత్య జీవము తన యొక్క శరీరాన్ని ఎరుగును, మరియు అది ముందుకు రావలయును. అది అక్కడుండుట అసాధ్యం. క్రీస్తు యొక్క ఆత్మ శరీరమును ఆవరించినట్లుగా ఆ గొప్ప దినమున దేవుని యొక్క ఆత్మ క్రీస్తుపై అది తిరిగి లేచునని నాకు తెలియను. ఆ విధముగానే పరిశుద్ధులు కూడా తమ శరీరమును శరీరమందు లేస్తారు. ఇప్పుడు జ్ఞాపించుకోండి, యేసు ఆయన చనిపోయినప్పుడు ఆయన పాతాళములకు వెళ్లాడు. కారణం ఆయన అక్కడకు వెళ్లవలసి ఉన్నది. ఆయన పాపమునకు అడ్డుగా ఉండెను. మరియు దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుడినప్పుడు పూర్వము నోహో దినములో మారు మనస్సు నొందని ఆత్మలు పాతాళములో ఉన్నప్పుడు ఆత్మలకు ఆయన బోధించెను. అవునది నిజమేనా? మరియు ఆయన పాతాళములకు వెళ్లి దేవుని నుండి దూరముగా తొలగిపోయిన ఆత్మలకు ఆయన బోధించెను. మరణము అనగా ఎడబాటు. వారు దేవునికి వేరైపోయారు, ఇక ఎన్నడూను వెనుకకు రారు. మరియు యేసు స్త్రీ సంతానము ద్వారా వచ్చునని పలకబడిన వాడు ఆయనే అని సాక్ష్యమిచ్చుటకు అక్కడకు వెళ్లెను. సర్పం యొక్క సంతానం ఏం చేసిందో చూసారా? అంత్యక్రీస్తు మరణముతో వాని అంతము ముగిసిపోయేను. ఎడబాటు ఎర్రని గుర్రం స్త్రీ యొక్క సంతానము, జీవము తెల్లని గుర్రం మీద అంతమగును యేసుక్రీస్తు. చూసారా? అదేంటి? ఒక దానికి ఒకటి విరుద్ధం. సర్ప సంతానము స్త్రీ సంతానముకు విరుద్ధం. మీకు అర్థమైందా? ఓహో, మనము దానిపై కొద్దిసేపు ధ్యానించవచ్చును, అది బాగుండును కదా. అయితే దీని మీద ఉందాము. సహోదర బ్రహం, మొదటి ముద్రలో మొదటి గుర్రమును స్వారీ చేయువాడు రెండవ తెస్సలోనికీలో పాప పురుషుడు బయలుపడుటను నెరవేర్చుచున్నదా? అవును, అది నిజం. అది నెరవేర్చుచున్నది. అది సులభం. అది నెరవేర్చుచున్నది. అతడే పాప పురుషుడు. ఈ ఒకే వ్యక్తి దశలు మార్చుచు గుర్రం మీద బయలుపడుచు చివరిగా పాండురవర్ణ గుర్రం మీద ఎక్కి స్వారీ చేశాడు. దాని పేరు మృత్యువు. క్రీస్తు కూడా ముందుకు వచ్చుచున్నాడు. నీతికరణ, శుద్ధీకరణ ఆ విధముగా తెల్లని గుర్రం వరకు వచ్చును, మరియు జీవమునిచ్చుటకు వచ్చాడు. చూడండి, క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెలో లేకుండా పలు విధములైన సంఘ శాఖలున్న తిరిగి జన్మించిన విశ్వాసులకు ఏమి సంభవించను? వారికి ఏమి సంభవింపనయ్యున్నది? సరే, కొద్దిసేపటి క్రితము మనము దాన్ని వివరించామని అనుకుంటున్నాను. అవునా? వారు శ్రమలోనికి వెళ్తారు. శ్రమకాలంలో వారు హతసాక్షులవుతారు. వెయ్యేళ్ల పరిపాలన తర్వాత వారు తీర్పు కొరకు చివరిగా వస్తారు. చూశారా? ఎందుకనగా బైబిల్ తెలియజేస్తుంది, మిగతా సజీవులు ఆ 1000 సంవత్సరములు గడచు వరకు మిగిలిన మృతులు జీవించెదరు. ఆ తర్వాత ఒక పునరుద్ధానం ఉంటుంది. తర్వాత నీతిమంతులను అనీతిమంతులను వచ్చెదరు, మరియు వారు క్రీస్తు మరియు పెళ్లి కుమార్తె ద్వారా తీర్పు చేయబడతారు. ఆయన భూమి మీదకి 10,000 కొలది పరిశుద్ధులతో వచ్చాను. అవునది వాస్తవమా? ఆయన పెళ్లి కుమార్తె. తీర్పు ప్రారంభమైనది. గ్రంథము తెరవబడెను, మరియు వేరొక గ్రంథము తెరవబడెను. అది జీవ గ్రంథము. అక్కడి నుండి ఆయన గొర్రెల నుండి మేకలను వేరు చేశాను. అవునా? దానికి పెళ్లి కుమార్తెకు ఏమీ సంబంధము లేదు. ఆమె అక్కడ తీర్పులో నిలబడి ఉండును. రాణి మరియు రాజు కలిసి ఒక్కడిగా అక్కడ ఉంటారు. ఆయన తన పరిశుద్ధులతో వచ్చును. 10,000 కొలది 10,000 మంది ఆయనకు పరిచర్య చేస్తారు. ఆయన భార్య. తర్వాత తీర్పు ప్రారంభమవుతుంది. తర్వాత గొర్రెల నుండి మేకలను వేరుపరచబడును. ఆ రోజు రాత్రి నేను ఆ చిన్న ధ్యానమాలికను మీకు అందించాను, గుర్తుందా? కనుకది మీరు గ్రహిస్తారు. ఆవుల కాపరి ధ్యానమాలిక. చూశారా? మీరది అర్థం చేసుకుని ఉంటారు. లేదు, వారు ఆ సంఘము సంఘ శాఖల్లో ఉన్న ప్రజలు నిజమైన క్రైస్తవులు ఎవరైతే వర్తమానమును స్వీకరిస్తారో వారు వారది చూడరు. అది వారికి ప్రకటించబడదు. మరియు మిశ్రత గుంపులో ఎవరుంటారో ఎవరికైతే అది ప్రకటించబడుతుందో వారు తలలపైన అది వెళ్తుంది. వారి పేర్లు గొర్రెపిల్ల జీవగంధమందు ఉంటే తప్ప. మరియు వారు మళ్ళా లేపబడి విచారణ జరుపబడును. మరియు వారు ఆ విచారణలో వారికి బోధింపబడిన వారి ద్వారా తీర్పు తీర్చబడదరు. పరిశుద్ధులు భూమికి తీర్పు తీర్చెదరని మీకు తెలియదా? వారికి ప్రసంగించబడును. చూశారా? దానిలో నుండి బయటికి రమ్మని ఆ వర్తమానం గురించి ఏ ప్రజలైతే వారికి సాక్ష్యమిచ్చారో వారి ద్వారానే వారికి మరలా బోధించబడును. చూశారా? మీకు ఈ వివరణ చాలని నేను అనుకుంటున్నాను. నా దగ్గర చాలా ఉన్నవి. సహోదర బ్రెనహం, ఏలియా ఆత్మగల ఏడవ దూతయు ఎత్తబడిన తర్వాత 3.5 సంవత్సరంలో 144,000 మంది యూదులకు పంపబడు ఏలియాయు ఒకే వ్యక్తి. మాలో కొందరు ఇందును గూర్చి మిశ్రితంగా ఉన్నారు. కాదు, అతను ఒకే వ్యక్తి కాదు. చూశారా? అది ఇద్దరు వేర్వేరు వ్యక్తులు. ఏలియా రూపంలో వచ్చిన ఎలీషా ఏలియా కాదు. మరియు ఏలియా ఆత్మ అతని మీదకి వచ్చిన బాప్తిస్మిచ్చి యోహాను ఏలియా కాదు. మరియు లౌదిక కాలం యొక్క అంతంలో 7వ దూత వర్తమానికుడు అక్షరాల ఏలియా కాదు. అతడు తన ప్రజల కొరకైన అన్యుడు. ఏలియా లేక అప్పుడు ఏలియా ఆత్మ అక్కడున్న ప్రజలకు అతడు యూదులై ఉంటాడు. ఏలైనగా వారు తమ సొంత జనుల యొద్దకు పంపబడదరు. అది నా యొక్క ప్రత్యక్షత. కారణం టామీ ఆస్మన్ ఆ సమయంలో దాని గూర్చి మాట్లాడుకుంటున్నప్పుడు టామీ మరియు నేను దాని గూర్చి నాకు తెలియదు. నేను వ్యాధిగ్రస్తులకు ప్రార్థించుచుంటిని. మరియు నేనక్కడికి వచ్చినప్పుడు విదేశీ పొలంలో పనిచేయుచున్న ఒక స్త్రీ ఫోర్ట్ వేన్ గాస్పెల్ టాబర్నకల్ నుండి అక్కడికి వచ్చినది. ఆమె రూములు అంత పెద్దగా ఉండి క్యాన్సర్ తో తినివేయబడినవి. ఆమె మేము నివసించు అదే వీధిలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేది. మేము ఆ ప్రియమైన సహోదరి కొరకు ప్రార్థించాం. ఆమె స్వస్థత నొందింది. సువార్త పొలానికి తిరిగి వెళ్లింది. ఆఫ్రికా నుండి ఆమె వచ్చింది. మిషన్ల గుర్చి ఒక చిన్న పుస్తకం అక్కడ విడిచి వెళ్లింది. నేను అనుకున్నాను, భలే మిషనరీలు మంచివారు. నేను మిషనరీల గుర్చి నేనెన్నడూ ఎక్కువగా తలంచలేదు. మరియు నేను అనుకున్నాను, మంచిది, అక్కడ బయట ఒక దేవుని యొక్క కార్యాలయంగా ఉన్నది. కాబట్టి ఇక్కడే నా స్థలం 8 పెండవీధిలో నేను నా శక్తి కొలది నేను కొనసాగించుచున్నాను. అయితే ఒకరోజు చదువుకోటానికి కూర్చున్నాను. ఆ పుస్తకం తీసుకున్నాను. నీగ్రో జాతికి చెందిన బొమ్మ అందులో ఉన్నది. ఒక వృద్ధుడైన తండ్రి, తెల్లని వెంట్రుకలు అతనికున్నవి. మరియు క్రింద ఇలాగూ వ్రాయబడి ఉన్నది, తెల్లవాడా తెల్లవాడా నీ తండ్రి ఎక్కడా? చూశారా? నేనప్పుడు వృద్ధుడను మరియు బుద్ధి మాంద్యం గలవాడను. నేను బాగా అర్థం చేసుకోలేను. నేను యవనస్తుగా ఉన్నప్పుడు నేను యేసు ఎదిగినట్లయితే నేను ఆయనను నా ప్రజల యొద్దకు తీసుకుని వెళ్లేవాడను. సరే, నేనది చదువుచుంటిని. ఒకటి నాతో ఇలాగూ చెప్తూనే ఉండెను, మరలా చదువు, మరలా చదువు అని. నేను చదువుతానే ఉన్నాను. ఓహో, నీవు అనేక సార్లు వాటిని చదివితివి, దాన్ని మరలా మరలా చదువు. అక్కడొకరున్నది. ఆ రోజు గ్రీన్ మిల్ లో అక్కడ నేను గుహ నుండి బయటకు వచ్చినప్పుడు జరిగినట్లుగా జరిగింది. నేను అర్థం చేసుకోలేకపోయాను. ఏ విధంగా ప్రజలు నిజమైన పరిశుద్ధాత్మతో భాషలతో మాట్లాడి కేకలు పెట్టిరి ఆయనను ఇంకను అంత్యక్రీస్తూ భాషలతో మాట్లాడి నిజమైన పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడిరి ఆయనను ఇంకా దయ్యమై ఉండేరి. అవునది నిజం. అది నేను మీకు రుజువు చేయగలను. అవును, నిజంగా. తర్వాత గమనించుడి, వారక్కడ నిలబడినప్పుడు కాబట్టి భాషలు పరిశుద్ధాత్మకు రుజువు కావు. అది పరిశుద్ధాత్మ యొక్క వరము. చూశారా? ఆయనకు గల ప్రతిదానిని దయ్యము అనుకరణ చేయగలదు. దైవిక స్వస్థత మొదలైనవి. ఆయన చెప్పాడు, ఆ దినమున అనేకులు నా ఎద్దుకు వచ్చి ఇలాగూ చెప్తారు, ప్రభువా, నేను దయ్యములు వెళ్లగొట్టలేదా? అది సువార్తను ప్రకటించుట. నీ నామును బట్టి గొప్ప కార్యములు చేయలేదా? ఇవన్నీ కూడా. అక్రమ చేయవాలరా, నా యొద్దు నుండి తొలగిపోండి. మీరెవరో కూడా నాకు తెలియదు అని నేను చెప్తాను. బైబిల్ చెప్తుంది వర్షము నీతిమంతుల మీదను మరియు అనీతిమంతుల మీదను ఒకే విధముగా కురియుచున్నది, మరియు అదే గురుగు చెట్టు ముంగ చెట్టు గోధుమ పొలంలో నిలబడి ఉండి వాటి వలె చాలా ఆనందంగా కేకలు వేయింది. అదే వర్షము అతని మీద పడినట్లయితే అయితే వారి ఫలముల వలన నీవు వారిని తెలుసుకుంటావు. ఆ చిన్న గురుగు తాను ఎంత ఆనందంగా కేకలు వేయినో అంతగా కేకలు వేయును. గోధుమకున్న నిండు నీటిని కలిగి ఉండి అక్కడ నిలబడి ఉన్నది. అక్కడే నీవు ఉన్నావు కాబట్టి వారు కేకలు పెట్టగలరు, భాషతో మాట్లాడగలరు, వారు కొరిందల అనుకరణ చేయగలరు. ఆ దినమున అక్రము చేయవలారా అని పిలువబడతారు. కొద్దిసేపటి క్రితము నేను చెప్పినట్లుగా నేను చెప్పింది వినండి, జాగ్రత్తగా వినండి, వెనుతిరిగి చూచి వాక్యంతో మిమ్మల్ని మీరు పరీక్షణ చేసుకుని మీరెక్కడ ఉన్నారో చూచుకోండి. పొట్టి వెంట్రుకలు గల స్త్రీలైన మీరు మీ వెంట్రుకలు పెంచుకోండి. మీరు పొట్టి వస్త్రాలు ధరిస్తున్నారు, వాటిని తీసివేయండి. గౌరవింపదగిన స్త్రీల వలె ఉండండి. ఇంకా సిగరెట్లు తాగుతున్న పురుషులైన మీరు, అపహాస్యపు ఆటలతోనున్న మీరు, అది నిలిపివేయండి. మీరెంతగా చెప్పుకున్నను నాకు లెక్కలేదు. మీరింకా ఆ సంస్థను పట్టుకుని ఇది అది మరియు ఇది అది అని చెప్తుంటే మీరు మానుకోవటం మంచిది. వెనుకకు చూచి వాక్యముతో దాన్ని పరీక్ష చేసుకోండి. మనము వాటి నుండి బయటకు వచ్చి పొట్టి వెంట్రుకలు మరి తదితరమైన వాటికంటే పైగా మనము జీవించవలసి ఉన్నది. ఇప్పుడు మనము జీవిస్తున్న ఈ కాలంలో మనము ఏదో కార్యములోనున్నాము. జగత్తుకు పునాది వేయబడక మునుపు అందులోనున్న మర్మములను దేవుడు మనకు బయలుపరచుచున్నాడు. మరియు ఈ చిన్న కార్యములకు ఎవరు విధేయులవుదురో వారు ఈ ఇతర విషయాలు పట్టుకుంటారు. వారు కాకపోతే పడమటకు తూర్పు ఎంత దూరమో మరి అంత దూరమో అది వారి తలపైగా వెళ్ళును. గిద్యోను తన ప్రజలను వేరుపరిచినట్లుగా ఉండును. వేలకు వేల మంది ఉండిరి, దేవుడున్నాడు, వారు ఎక్కువ మంది, మరలా వేరుపరచు. అతడు వారికి మరొక పరీక్ష పెట్టాడు, మరియు వారిని మరలా వేరు చేయము, మరలా వేరు చేయము. ఇంకా అలాగే పిడికిడ అంత అగు వరకు ఆయన చెప్పాడు, కార్యము చేయటకు నాకు కావలసిన గుంపు అదే. ఖచ్చితంగా అదే జరిగినది. అక్కడ కూర్చున్న పెంతికొస్తు స్త్రీలు ముందుకు వెనుకకు ఊగుతున్నారు, వాక్యం ద్వారా వింటున్నారు, తెలుసుకుంటున్నారు అది తప్పు అని. నేను చెప్పు దానిని వారు గైకుంటారని మీరనుకుంటున్నారా? లేదండి, ప్రతిసారి నేను దాటిపోవున్నప్పుడు నేను ఆరంభించినప్పుడు ఉన్నదానికంటే స్త్రీలు తమ జుట్టును కురుసగా కత్తిరించుకుంటకు వారున్నారు అన్నారు. అవన్నీ చెప్పుట వలన ఏమి లాభం? మీరు ఒకరన్నారు, ఎందుకు సహోదర అబ్రహాం ప్రజలు నిన్ను ఒక ప్రవక్తగా గౌరవిస్తారు? నేను ప్రవక్తనని నేను చెప్పుట్లేదు, ఎవరూ నేనది చెప్పుట వినలేదు. అయితే నేనది చెప్తాను, అనగా నీవు అది చేస్తే, నీవు దాన్ని ఎంచితే అన్నారు. ఏ విధంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలో ప్రజలకు నీవెందుకు బోధించకూడదు? ఇది ఎలాగు పొందుకోవాలో గొప్ప ఆత్మ సంబంధ వరములు పొంది సంఘానికి ఎలాగూ సహకారం చేయాలో నీవు చెప్పకూడదు? వారు వారి యొక్క ఇల్లు వినడప్పుడు వారికి ఎలాగో నేను ఆల్జిబ్రా నేర్పగలను? అవునా, ఈ చిన్న విషయాలు నీవు చేయి. ఇక్కడికి దిగి దుమ్ము దులుపుకొని మంచిగా ప్రారంభించు. ఆమేన్. నేను దేని గురించి మాట్లాడుతున్నాను చూద్దాం. నేను అంశం నుండి తొలగిపోకూడదని అనుకుంటున్నాను, క్షమించండి. చూశారా? సరే, కొందరు మనలో కొందరు పొరపాటు పడుతున్నారు. అదే ఏలియా. అవును, కాదు, అన్నిల యొద్దకు వచ్చు ఈ ఏలియా ఆ ఆత్మతో అభిషేకించబడిన అన్యుడై ఉంటాడు. ఎందుకనగా ప్రతిసారి గందరగోళం నుండి ఆయన ప్రజలను తెచ్చుటకు దేవుడు అదే ఆత్మను వినియోగించాడు, మరియు అది ఆయన ఉద్దేశమును బాగుగా నెరవేర్చును. కాబట్టి ఆయన మరలా వచ్చును. ఎందుకనగా చూడండి, ఎందుకనగా ఇప్పుడు బాగా మెరుగుదిద్దుకున్న విద్య గల వాణిని ఉపయోగించుకున్న ఆ విధముగా ఉండేవారే దాన్ని గ్రహించగలరు. ఈలు కూడా రానివాడిని, అక్షరములను పలుకుటకు తెలియని వాడిని, తన పదములను సరిగ్గా ఉచ్చరింపలేని వాడిని, ఏమీ తెలియని ఒక వ్యక్తిని ఆయన తీసుకుని వచ్చును. మరియు సామాన్యమైన ప్రజల యొద్దకు వారి మధ్యకు త్రోయును, మరియు ఆ విధముగా అర్థం చేసుకుంటారు, వారు స్వీకరిస్తారు. అవును, పౌలు చెప్పినట్లు నేను మీ యొద్దకు విద్యా నునుపులతో రాలేదు, అయితే పునరుద్ధాన బలముతో మీ యొద్దకు వచ్చుదని. అతనిలో ఉండి అతని విద్యను తీసివేయుటకై అక్కడ అరేబియాలో దేవునికి 3.5 సంవత్సరం పట్టెను. తీసివేయుటకు మోషేల నుండి దానిని తీసివేయుటకు ఆయనకు 40 సంవత్సరాలు పట్టెను. చూశారా? కాబట్టి అక్కడే నీ ఉన్నావు. అది దేవుడు చెప్పుచున్నాడని నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను నిరక్షరాస్యతను బలపరచట్లేదు. అయితే నేను నీకు చెప్పబోచున్నాను, ఈ లోక జ్ఞానము విరుద్ధము. విద్య సువార్తకు పెద్ద ఆటంకముగా నున్నది. మనకు విద్య లేనిలా మనకు ఈ పెద్ద సెమినరీలు, మనకున్న ఇవన్నీ ఇండివి కాదు. సాధారణ మనస్సుతో నుండు సామాన్య మనుషులు మాత్రమే వాక్యమును వింటారు. అయితే వారెంతగానో సమ్మిళితమైపోయి ఆ సంస్థలతో ముడివేయబడి దానితో నిలచి ఉండేంతగా వారుంటారు. అయితే అది అంతే, వారు ఆత్మను ధరించుకున్నారు. మీరు ఒక మంచి స్త్రీని తీసుకుని హీనస్థితి గల ఒక పురుషునికి వివాహము చేయగలరా? ఆ హీనస్థితి గల పురుషుడు ఆ స్త్రీ వలె మంచి పురుషుడైనా అవుతాడు, లేక ఆ స్త్రీ అతని వలె హీనముగా మారిపోతుంది? చూశారా? అది నిజం. ఆ కారణము చేత ఆయన చెప్పాడు, వారి మధ్య నుండి బయటికి రండి, నేను ఎత్తబడుటను నిర్వర్తించునయ్యున్నాను. ఇక్కడి నుండి నిన్ను తీసుకుని వెళ్ళుటకు నీకు ఒక విధమైన విశ్వాసం ఉండవలసి ఉన్నది. దానియేలు 9:20లోని నిబంధన ఎప్పుడు ఒక వారమునకు స్థిరపరచబడెను? యేసుక్రీస్తు భూమి మీద యూదులకు బోధించినప్పుడు నిబంధనలో సగం భాగము స్థిరపరచబడెను. ఆయన అన్యుల యొద్దకు వెళ్లలేదు, మరియు ఆయన యొక్క శిష్యులకు చెప్పాడు, అన్యజనుల యొద్దకు వెళ్లకుడి అని. అది యూదులకు మాత్రమే. అవునా? ఆయన 3.5 సంవత్సరము బోధించను. అది 70వ వారంలో సగము. దానియేలు ఆయన చేయులని చెప్పిన విధముగా అది జరిగినది. ఇప్పుడు జ్ఞప్తించుకోండి, ఆయన యూదులకు రూఢిగా నిరూపింపబడ్డాడు. అయితే అన్యజనులకు ఈ సమయము అనుగ్రహించబట్టుకై వారి యొక్క కన్నులు గురుడిగా చేయబడినవి. మీరు ఆ నిండు ప్రణాళికను చూచుట్లేదా? అవునా? మరియు ఆయన ఒక ప్రవక్తగా తనకు తాను రుజువుపరుచుకున్నాడు. ప్రవక్త చేయవలసినవి చేశాడు. వారికి ప్రవక్త సూచనను చూపాడు. అనగా నీ యొక్క సొంత వాక్యం చెప్తుంది, ఒకడు ఆత్మ సంబంధనని లేక ప్రవక్తనని చెప్పుకునేలా అతడు చెప్పినది గమనించుడి. అది జరిగినట్లయితే అతడు చెప్పినది నెరవేర్చునే ఉండవలను. నీవు బైబిల్లో చూచినట్టుగా అది చెప్తుంది, తట్టుడి అది మీకు తీయబడును, వెదకుడి కనుగొనబడును, అడుగుడి ఇవ్వబడును. ఇప్పుడు మీరు గమనిస్తే అది తట్టుచుండుట, అలాగే తట్టుట అక్కడే ఉండు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి స్త్రీకి జవాబు ఇవ్వనట్లుగా అతడు ఆగకుండా ఆమె తలుపును కొట్టుచునే ఉన్నాడు. చెప్పెను, నేను నీ ప్రక్కనున్నాను. వెదకుడు కాదు, చెప్పుము, ప్రభువా, నేనిది పొందుకుంటూ ఇష్టపడుతున్నాను. ఆమేన్. అది అది కాదు, నీవది పొందుకునే వరకు అక్కడే నిలిచిండు. అదే రాబోతుందని నీకు తెలుసా? కాబట్టి ఆయనది వాగ్దానం చేశాడు. దాని నీవు పట్టుకునే వరకు అక్కడే నిలిచిబడి ఉండు. చూశారా? ఇప్పుడు 70వ వారం యొక్క ఆఖరి భాగం, దాని యొక్క చివరి భాగము సంఘం ఎత్తబడిన తర్వాత ఉండు శ్రమకాలమే 70వ వారంలోని చివరి భాగము. తర్వాత ఇక్కడ ప్రకటన 11లోని మోషే మరియు ఏలియాను ప్రవక్తల వలన మరలా వారికి 3.5 సంవత్సరములు స్థిరపరచబడును. ఇప్పుడు అదేమిటని మనం చూద్దాము. ఆయన ఎన్నుకునే వారిలో నీవు ఒకరైతే పెళ్లి కుమార్తెలో పైకి వెళ్తావా? అవునండి, అవునండి, అది సులభం. సహోదర అబ్రహాం, బయలుదేవతకు మోకాళ్లు వంచిన వారు 7,000 మందా లేక 700 మందాను అర్థంతో నీవు చెప్పుచున్నావా? నేను చెప్పుట్లో అర్థం 7,000, అందుకై నన్ను క్షమించండి. చూశారా? అది ఊరక, ఒక విధమైన మాట్లాడు ధోరణిగా ఉన్నది. నేను ఊరక కొద్దిసేపటి క్రితం చెప్పినట్లు ఇక్కడ నేను నిలబడి చెప్పుట మీరు గమనించారా? నేను చెప్పాను, మరియు గొర్రెపిల్లను చూచినట్లు వారు సాక్ష్యము కలిగి ఉండేది. చూశారా? చూశారా? గొర్రెపిల్ల భూమి మీద ఉన్నది. అవునా? దేవునికి ఆత్మ గొర్రెపిల్ల మీదకి వచ్చినందుకు వారు సాక్ష్యము కలిగి ఉండేది. ఇప్పుడు అక్కడ ఇలాగ చెప్పబడినది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను బహుగా ఆనందించుచున్నాను అని. మీరు గమనించారా? ఇప్పుడు అది వాస్తవమైన గ్రీకు రూపంలో వ్రాయబడినది. క్రియను క్రియా విశేషమునకు ముందుంచారు. అయితే మీరిక్కడ గమనిస్తే ఇక్కడ అది నిజంగా ఇదే. ఇప్పుడు వాక్యం తీసుకోండి. చూశారా? పరిశుద్ధ జేమ్స్ అనువాదంలో బైబిల్ చెప్తుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నివసించుటకు నేను ఆనందించుచున్నాను. అయితే వాస్తవంగా మనము ఈ దినమును చెప్పినట్లు చెప్పినట్లుగా ఈయన నా ప్రియకుమారుడు, ఈయనలో నివసించుటకు నేను ఆనందించుచున్నాను దానిని త్రిప్పి చూడవచ్చును. చూడండి, చూశారా? నేను నివసించుటకు ఆనందించుచున్న ఈయన నా ప్రియకుమారుడు. చూశారా? ఈ దినమున మనము ఇలాగూ చెప్తాము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనలో నివసించుటకు నేను ఆనందించుచున్నాను. చూడండి, అదే వాక్యము త్రిప్పి చూడండి. చూశారా? ఇప్పుడు అవును, నా భావం, దయచేసి నన్ను క్షమించండి. మరియు అక్కడ బయట టేపులు వినుచున్న వారు స్నేహితులు వినండి. ఆ విధంగా చెప్పుడైనది కాదు నా భావం. నేను ఒక స్వార్థక పరిచారకుడు. నేనది చాలా సార్లు బోధించాను. అది 7,000 అని నాకు తెలుసు. నేను 700 అని చెప్పుట సంభవించినది. 700 అని కాదు నా భావం. నా భావం లేఖనంలో నుండి నేనది చదవలేదు. నేను మాట్లాడుచున్నప్పుడు అది నా తలంపులోనికి వచ్చినది. 7,000 బదులు నేను 700 చెప్పాను. ఆ తప్పులు నేను అన్నిసార్లు చేస్తాను. నేను నిజంగా మొద్దును, కాబట్టి నన్ను క్షమించండి. చూశారా? అలా చేయాలని నా భావము కాదు. క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె మరియు క్రీస్తు యొక్క శరీరము ఒకటేనా? అవునండి. చూడండి, ఇప్పుడిక్కడ చూడండి, నేను దాన్ని ప్రారంభించాలని అనుకోవట్లేదు, ఎందుకంటే దాని మీద ఒక ప్రసంగం చేయగలను. చూశారా? అయితే నేనది చేయను. అయితే నేను మీకు జవాబు చూపుతాను. దేవుడు ఆదాముకు అతని ప్రక్కలో నుండి అతని పెళ్లి కుమార్తెను ఇచ్చినప్పుడు అతడు అన్నాడు, ఆమె నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఎముక అని. అవునా? దేవుడు క్రీస్తుకు ఆయన వధువును ఇచ్చినప్పుడు ఆత్మ వధువును, శరీరమును ఇచ్చెను. ఆయన పొడవబడ్డాడు. ఆయన గుండె క్రింద నుండి అనగా ప్రక్కలో పొడిచిరి, మరియు నీరు, రక్తము మరియు ఆత్మ బయటికి వచ్చెను. అది ఆయన మాంసములో మాంసమును మరియు ఎముకలో ఎముకగును మారెను. మనమే ఆ మాంసమును, ఎముకలై ఉన్నాము. పెళ్లి కుమార్తె క్రీస్తు మాంసమును, ఎముకలై ఉన్నది. ఖచ్చితం అదే ఆయన పెళ్లి కుమార్తె. క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె ఎత్తబడుటకు ముందుగా క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె ఒక పరిచర్యను కలిగి ఉండునా? తప్పకుండా. ఇప్పుడు జరుగుతున్నది అదే. చూస్తున్నారా? క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె నిశ్చయంగా అది ఘడియకు చెందిన వర్తమానం. చూస్తున్నారా? క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె నిశ్చయంగా ఆమె అపోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్తికులు మరియు కాపరులను కలిగి ఉన్నది. అవునా? అది క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె నిశ్చయం. ఆమెకు ఒక పరిచర్య ఉన్నది, గొప్ప పరిచర్య. గడి యొక్క వర్తమానం అది ఎంతో దీనమైనది. ఇప్పుడు జ్ఞాపించుకోండి, మొదట నేను ఇక్కడ అప్పుడు ఎందరున్నారు? చూడండి, గత ఆదివారం దేని మీద నేను బోధించానో జ్ఞాపకముందా? దీనత్వము. ఓహో, అది మర్చిపోకండి. దానిని మరలా హెచ్చరిక చేటుకై నేను ఒక నిమిషము నిలుపు చేయబోచున్నాను. జ్ఞాపించుకోండి, దేవుడు ఏదైనా గొప్ప కార్యము జరుగునని చెప్తే ప్రజలు తమ జ్ఞానము ద్వారా దాన్ని చాలా దూరంగా చూస్తున్నారు. అది వారి మధ్య జరుగునప్పుడు దాన్ని తప్పిపోచున్నారు. దేవుడు ఏదైనా గొప్ప అని చెప్పినప్పుడు దాన్ని చూచి లోకము నవ్వుతుంది. ఆ అజ్ఞానులైన గుంపు, అవునది నిజం. అయితే లోకము, గొప్ప సంఘము, అబ్బాయి అది మహిమకరమైనది అని చెప్తే, దేవుడు అది బుద్ధిహీనమైనదని చెప్తే, కనుక చూడు, నీవు గమనించవలసినది అది ఆ విధంగా ఉన్నదని నా భావము కాదు. ఖచ్చితంగా అలాగునని, అయితే అది ఆ విధంగానే ఉండును. చూడు, ఇక్కడ గొప్ప పరిశుద్ధ పారంపర్యాచార సంఘమున్నది. మాకు వాక్యం తెలుసు అని చెప్తున్నది. మాకు పాఠశాలలు ఉన్నవి, మాకు సెమినరీలు ఉన్నవి. ఎంతగానో మెరుగులు దిద్దిన మనుషులు మాకున్నారు. సంవత్సరం తరబడిగా యెహోవాకు మేము నమ్మకంగా ఉన్నాము. మేమే సంఘము, మేమే సన్నిధ్ర సభ. ఇక్కడ సంఘముల సమాఖ్య మాకున్నది. పరిశీలము, సద్దుకైలము ఇరువురు ఉన్నాము. అన్ని సంఘ శాఖలు కలిసి ఉన్నాము, కలిసి ఉంటాము. చూశారా? మేమందరం ఒక్కటే. సంఘముల సమాఖ్య, మేము గొప్పవారు. ఆ లేఖనం మాకు తెలుసు. ముఖాన చిన్న గడ్డం వేలాడు వేసుకుని గోరె చర్మం ధరించి అక్కడ నది యొద్దనున్న ఒక చిన్న విజ్రేణి పాముడు ఏంటి? నిశ్చయంగా వారది నమ్మరు. బైబిల్ గ్రంథం చెప్తుంది, మలాకీ 4:3, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుడికై నేను నా దూతను పంపుచున్నాను. అక్కడ 712 మునుపు యోహాను, ఒక గొప్ప ప్రవక్త అయిన యెషయా అక్కడ నిలబడి అన్నాడు, అరణ్యములో కేకవేయ ఒక శబ్దము, యెహోవాకు మార్గము సిద్ధం చేయుడి, ఆయన త్రోవను సరాలము చేయుడి. అది నిజం. ఓహో, వారు అన్నారు, ఈ మనిషి వచ్చినప్పటికీ అతను వచ్చి తన వ్రేలిని చూపించగా అతను పర్వతములను కదిలించును. ఓహో, మరియు అన్ని పల్లపు స్థలములు గుంటలు లేపబడును. అటు తర్వాత కరకు స్థలాలనియు చదును చేయబడును. సహోదరుడా, ఇక్కడున్న ప్రతి పొలములో ధాన్యము పండితము. మరియు ఈ మనుషుడు వచ్చినప్పుడు మనము గొప్ప కార్యములు చేయబోచున్నాము. చూశారా? దేవుడు ఒక యంత్రం యొక్క పిడిని త్రిప్పి వసరా క్రిందికి వచ్చేట్లు చేసి, మెస్సయ యొక్క రాకకు ముందుగా వెళ్ళు గొప్పవాడా, క్రిందికి రా అని చెప్పును అని అనుకున్నారు. మరియు అతను వెళ్లిన వెంటనే దాని వెనుకకు లాగివేశారు. మరియు అతని పరిచర్య ముగించబడినది. వారు యంత్రమును తిప్పి సెమినరీ ప్రక్కకు తిప్పి, మంచిది, నా ప్రియకుమారుడా వెలుపలికి వచ్చి వారికి చెప్పు అని చెప్పునని వారు ఎదురు చూస్తుండరి. చూశారా, ఓ మాయ్, అతడు వచ్చినప్పుడు చూడండి ఏం జరిగిందో. వాటి పాఠశాలను గూర్చి ఏమీ తెలియని వ్యక్తి అక్కడికి వచ్చాడు. సహవాస కార్డు కూడా లేదు, యోగ్యతా పత్రాలు లేవు లేవు. అతను తన జీవితంలో ఎన్నడూ పాఠశాలకు వెళ్లినట్లు ఎవరికీ తెలియదు. అతని సంభాషణతోనైనా నీవు చెప్పలేవు. మత సంబంధమైన పదజాలమును కూడా అతను వాడలేదు. అతను సర్పములు గూర్చి, గొడ్డలను గూర్చి, అరణ్యములు గూర్చి మరియు చెట్లను, అలాంటి విషయాలు గూర్చి అతను మాట్లాడాడు. ఆనాటి లేక ఈనాటి మత సంబంధమైన రీతిగా అతను మాట్లాడలేదు. ఇక్కడ ఇండియానాలో మనం పిలుచున్నట్లు శాస్త్రాంశతో అతను వచ్చాడు. అతడు ఒక చోట పొదల నుండి వచ్చాడు, క్షవరం చేయించుకోలేదు. అతని తల నుండి వెంట్రుకలు వెళ్లాడుచున్నవి. అతను స్నానం చేశాడని నేను ఊహించలేదు. 3-2 నెలలకు ఒకసారి, మంచిది. రాత్రుల్లో పైజామా ధరించలేదు. కారులో ఎన్నడూ ప్రయాణము చేయలేదు. అతడు ఎన్నడూ పళ్లను తొమ్ముకోలేదు. అయ్యో, ఇలాంటి మనిషి వ్యక్తి నిశ్చయముగా కాదు. ఆ విధంగా అడవిలో గుండా అడుగులు వేసుకుంటూ అక్కడికి అతను వస్తున్నాడు. నేను అరణ్యంలో కేకవే ఒక శబ్దము, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరాలము చేయుడి అని అన్నాడు. కొందరు ఉపదేశకులు నిలబడి అన్నారు, ఓ వ్యక్తి, నీవు కలిగిన్నావా? మేము ఈ కూటములో నీతో సహకరించము. ఇక్కడ మేము ఇది చేయలేము. ఏది నీ యొక్క కార్డు, నీ గుర్తింపు ఏది? అతడు వారిని లెక్క చేయలేదు. అతడు ఒక వర్తమానం కలిగి ఉన్నాడు, కాబట్టి దానితోనే అతడు వెళ్లవలసి ఉన్నది. మీరు చూశారా, అదే బోధించుచుండెను. వారన్నారు, సరే, మనం అక్కడికి వెళ్లినట్లయితే ఈ రోజు మన బిషప్ ను కూడా తీసుకుని వెళ్లి దాని గురించి అతడేమి చెప్పునో చూద్దాం. మనం అక్కడికి వెళ్లి తెలుసుకుందాం. వారు సంఘమునకు పెద్దలు. అతడు దాని గుర్తింపగలడని మనకు తెలుసు. అతడు దేవునికి చెందినవాడైతే అతడు మన బిషప్పులను గుర్తించును. ఆ హోదా గల వారందరినీ అక్కడ వరుసగా నిలబెట్టి అతడన్నాడు, మీరు సర్పసంతానమా? గడ్డిలో సర్పములారా? గుండ్రని కాళ్ళను ధరించి పరిశుద్ధ గురువులుగా మిమ్మల్ని మీరు పిలుచుకుంటున్నారు. రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వారెవరు? మీ కాలము సమీపమైనదని మీకు తెలుసు. మీరు ఆ విధంగా తలంచవద్దు. మీరు చెప్తారు, మేము దీనికి సంబంధించిన వారము, దానికి సంబంధించిన వారమని. నేను చెప్తాను, నేను సేవించు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాములకు పిల్లలను పుట్టించగలడు అని. ఓ మాయ్, ఇప్పుడు వారి మత సంబంధులకు మాటలకు విరుద్ధంగా మాట్లాడుచుండెను. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, కాబట్టి మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఓహో, నేను మిమ్మల్ని మారు మనస్సు నిమిత్తము నీటితో బాప్తీసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నాడు చంద్రుడు, రక్తముగా మారును. మరియు ఆయన కళ్ళమును ఆయన బాగుగా శుభ్రము చేయును. మరియు ఆయన పొట్టును తీసివేసి దానిని ఆరణ్య అగ్నితో కాల్చివేయును. మరియు ఆయన గోధుమలను కొట్టులో చేర్చును. ఆయన గోధుమలను గురుగులను వేరుపరచును. ఓహో మాయ్, ఎంతటి వర్తమానం! వారన్నారు, ఇతడా, అతనేమి చెప్పుచున్నాడు? ఏంటి ఏంటి, ఎలాంటి సమయం అది? ఓహో, తెలియకుండా ఉన్నారు. మనమక్కడ ఒక మనిషిని కలిగి ఉన్నాము, సహోదరు జోన్స్. ఈ కాలంలో ఎవరైనా ఉన్నట్లయితే అతడు దానిని చేయగలడు. ఫలానా ఫలానా బిషప్ దాన్ని చేయగలడు. ఫలానా ఫలానా పరిశుద్ధ తండ్రి. చూశారా, సామాన్యతలు దేవుడు. చూశారా, సామాన్యతలు పనిచేయుట. అటు తర్వాత మొదటి విషయం ఏంటో మీకు తెలుసా? అతడు ఒకరోజు అతడు నిలబడి ఉండెను. అతడు అన్నాడు, అవును, ఆయన మీ మధ్య నిలబడి ఉన్నాడు. మార్గము సరళము చేయువాడు అతనే అని అతనికి బాగుగా తెలియను. అతనెవరని అతనికి తెలియను. ఆ కారణము చేత అతడు వారి చర్మమును ఒలవగలిగెను. చెప్పాడు, ఇప్పుడు భయపడకుడి, ముందుకు సాగిపోండి. సైనికులారా, మీరు మీ యజమానులకు లోబడి ఉండుడి. మీరు ఏదైనా తప్పు చేస్తే దానిని మీరు, మేమేమి చేయాలి? ఇది చేయుడి నిలుపు చేయమా, ఇది ఆపు చేయమా? అతడన్నాడు, మీరు చేస్తున్నట్లుగానే చేయుడి, కొనసాగించుడి కొనసాగించుడి, ముందుకు వెళ్ళుడి. బంగాళదుంపలు పెంచుకున్నట్లయితే అలాగే చేయండి. చూసారా, సైనికులైన మీరు దౌర్జన్యం చేయవద్దు. మీరు ఇది చేయండి. మరియు మీరు దేనిని చేసినను మీరున్న విధముగానే దాన్ని చేయండి. మీ యొక్క యజమానులకు విధేయులై ఉండండి. రబ్బి, మేమేమి చేయాలి? మీరు చేయనిదే చేయండి. అయితే మీకు తెలియని ఒకరు మీ మధ్య ఉన్నారు. అతని వర్తమానం యొక్క గడియ అతను ఎరుగును. ఆ వ్యక్తిని అతడు పరిచయము చేయవలసి ఉన్నదని అతనికి తెలుసు. ఆయన అక్కడ ఉన్నాడని అతనికి తెలుసు. మీ మధ్యలో ఒకడు, మీరు ఆయన చూడలేరు. విషయాలు జరుగుతూనే ఉన్నవి, దాని గురించి మీరేమీ తెలియదు. మరియు కాబట్టి అక్కడ ఏదో సంభవింపునై ఉన్నది. అతను చెప్తున్నాడు, ఆయన ఇక్కడున్నాడు, నేను ఆయన ఎరుగుదును. మరియు ఆఖరిగా ఒక దినాన అతను చెప్పాడు, ఇదిగో ఆయన అక్కడ ఉన్నాడు, లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల చెప్పాడు. మరియు నా యొక్క సమయము సమాప్తమైనది, నేను ఆయన్ను మీకు పరిచయం చేశాను. ఇప్పుడు నేను తగ్గవలసి ఉన్నది, నేను దృశ్యం నుండి నిష్క్రమించవలసి ఉన్నది. ఇక్కడ నుండి ఆయన బాధ్యత తీసుకున్నాను. వేయండ్ల పరిపాలన ఇప్పుడే ఆరంభమగుచున్నది, చూస్తున్నారా? మరియు కాలము సమీపమై ఉన్నది. అటు తర్వాత ఆయన వచ్చినప్పుడు చివరికి యోహాను చెప్పాడు, ఆయన చర్మమును వలచివేయుబోచున్నాడు, ఆయన పొట్టు నుండి గోధుమను వేరుపరచనై ఉన్నాడు, ఆయన దాన్ని కాల్చివేయనై ఉన్నాడు, ఆయన కళ్ళమును ఆయన బాగుగా శుభ్రం చేయనై ఉన్నాడు, మరియు ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. అయితే ఆయన ఏమయ్యున్నాడు? చిన్న చిన్న, ఇప్పుడు వారు దానంతా చిత్రీకరించుచున్నారు. ఓ మనుషుడా, ఒక మైలు పొడవుండు ఈతను ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఇక్కడ పాలస్తీనాలో నిలబడి ఉండును. ఒకనొక తెల్లని మేఘంపై నిలబడి వచ్చి ఈ రోమన్లందరినీ ఈ విధముగా ఎత్తి వారిని నరకంలో వేయును. ఆయన వారందరినీ చేయు వరకు ఆ విధముగానే వారిని చేయుచుండును. వారు అలాగే ఉండేది. మరియు ఆ విధంగా ఉండగా ఒక చిన్న గొర్రెపిల్ల వారి మధ్య నుండి కదలవచ్చుచు దీనముగా సాత్వికంగా ఆ విధముగా వచ్చుచుండెను. చివరికి యోహాను చెప్పాడు, ఇప్పుడు ప్రవక్త అయిన యోహాను వైపు చూడు. అతడు అన్నాడు, వెళ్లి ఆయన్ని అడగండి, అసలు నిజంగానే ఈయనేనా? ఆ ప్రవక్త తప్పిపోనంతగా దీనుడై ఉండెను అన్నాడు. ఈయనేనా లేక ఇంకొకరి కోసం మేము ఎదురు చూడవలనా? ఇప్పుడు మత్తయి 11 అతను తన యొక్క శిష్యులకు ఏ పుస్తకము ఇయ్యలేదు. యోహాను శిష్యులు వచ్చి ఆయన అడిగినప్పుడు యోహాను చెరసాల్లో ఉండెను, కాబట్టి అతను చాలా సంశయాలతో ఉన్నాడు. అది పెంబ చెప్పాడనుకుంటాను. అతని యొక్క పక్షరాజు చూపు కలిగిన కంటికి పొర ఏర్పడింది అని. అవునా? అతడు భూమిపైకి వచ్చాడు. అంతవరకు అతను పైన ఆకాశంలో ఉండెను. అయితే అతని యొక్క ప్రవచనం ముగించిన తర్వాత మరలా క్రిందికి భూమికి వదలబడెను. ఎందుకనగా అతడు చెరసాల్లో ఉంచబడెను. చూశారా, అతనికి ఆ పెద్ద రెక్కలు అవసరం లేదు, కనుక అతను అక్కడ క్రింద ఉండెను. అయితే అతను ఆ కాలము నాటి వారందరికంటేను చాలా ఎత్తుగా ఎదిగెను. నేనొకటి మీకు చూపుతాను, దేవుడతన్ని వినియోగించుకున్నాడు. మరియు యేసు ఎదుగును. అవునా? ఎందుకనగా అది అవతారమెత్తిన దేవుడు అక్కడ ఉన్నాడు. చూశారా? కాబట్టి ఆయన అక్కడ చెప్పాడు. ఆయన చెప్పాడు, ఇప్పుడు ఆయన యోహాను చెరసాల్లో ఏ విధంగా ప్రవర్తించవలను దాని గూర్చిన పుస్తకం ఏమీ ఇవ్వలేదు. ఒక నిమిషం ఆగు, నేను ఒక చిన్న వ్యాసమును వ్రాస్తాను. నీవు తిరిగి వెళ్లి అతను చెరసాల్లో ఉన్నప్పుడు నా కొరకు ఎలా ప్రవర్తించవలను యోహానుకు చెప్పు అని అతను చెప్పాడా? చూశారా? లేదు, అతడు అలాగూ చెప్పలేదు. పోయి యోహంతో చెప్పు, అతడు బయటకు వచ్చుటకు ముందు అతడు పిహెచ్డి డిగ్రీ పొందవలేను అని ఆయన చెప్పలేదు. అవునా? అతడు ఆ విధంగా చెప్తే మిగతా వారితో కూడా అతను కూడా నిరాకరింపబడువానిగా ఉండేవాడు. యోహాను యథార్థపరతునుగా ఉండి ప్రశ్నను అడిగాడు. మరియు యోహాను చెప్పాడు, కూటం ముగించు వరకు వేచి ఉండండి, అటు తర్వాత వెళ్లి ఏం జరిగిందో యోహానుకు చూపండి, అప్పుడు అతడు తెలుసుకుంటాడు. ఏమి జరుగుతున్నదో మీరు అతనికి చెప్తే అతడు తెలుసుకుంటాడు. చూశారా, వెళ్లి అతనికి చెప్పండి, అతనికి చెప్పండి, అతడు చెరసాల్లో ఉన్నాడు, ఇక్కడికి రాలేడు. అయితే మీరు కూటములో కూర్చున్నారు, ఏం జరిగిందో మీరు చూశారు, వెళ్లి అతనికి చెప్పండి. కాబట్టి అలాగైతే శిష్యులు అడిగారు, చాలా బాగుంది యజమానుడా, వారు కొండ అవలకు వెళ్లారు. యేసు ఆ బండ మీద కూర్చుని వారది దాటి వెళ్లి వరకు కొండ మీదకెక్కి వెళ్లి వరకు వారిని గమనిస్తూనే ఉండెను. ఆయన సభవారి వైపు తిరిగి అన్నాడు, యోహాను కాలంలో మీరు ఎవరిని చూచుటకు వెళ్లారు? చూస్తున్నారా? ఏమి చూచుటకు మీరు వెళ్లారు? తన యొక్క కాలర్ తిప్పుకుని మెత్తని వస్త్రము ధరించుకుని విద్యా ప్రావీణ్యత గల మనిషిని చూచుటకు వెళ్లారా? అటువంటి వ్యక్తిని చూచుటకు మీరు వెళ్లారా? కాదు. వారు ఎటువంటి రకమైన వారిని మీరు ఎరుగుదురు? వారు చిన్న పిల్లలను ముద్దు పెట్టుకుందురు, రాజుల గృహాల్లో పనిచేయుదురు, వారు అది యోహాను అటువంటి వాడు కాదు. సరే అన్నాడు. అలాగైతే మీరెందుకు వెళ్లారు? ఒక పరిచర్యను ఇవ్వబడిన ఒక వ్యక్తిని ఒక సంస్థలో విలీనమైపోయి లేకటువంటి కార్యములలో ఐక్యమైపోయి అందరితో కరచాలము చేయు ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూచుటకు వెళ్లారా? తరువాత ఏకత్వం వారు అతన్ని వద్దంటే త్రిత్వం వారి యొద్దకు పోవు ఒకనినా, మరియు త్రిత్వం వారు అతన్ని వద్దంటే అతడు ఎక్కడనా ఉండు చర్చ్ ఆఫ్ గాడ్ కు వెళ్ళునా? నీవు చూచుటకు వెళ్లినది అలాంటి వ్యక్తినా? గాలికి కదలచున్న రెల్లును చూచుటకు వెళ్లితిరా? ఓహో కాదు, యోహాను కాదు. ఆయన అడిగాడు, అలాగైతే మరి ఏమి చూచుటకు వెళ్లారు? ఒక ప్రవక్తనా? ఆయన అన్నాడు, అది నిజం. అయితే మీకు తెలియని ఒకటి మీకు చెప్తున్నాను, అతను ప్రవక్త కంటే గొప్పవాడు. అతడు గొప్పవాడు. మీరు ఆయన్ను స్వీకరిస్తే బైబిల్ గ్రంథంలో వ్రాయబడినవాడు ఈయనే. చూశారా, అక్కడ వెనుక లేఖనములో మలాకి 3లో నాకంటే ముందుగా నేను నా దూతను పంపెదను, మరియు నాకు ముందుగా అతడు మార్గము సిద్ధపరచును. చూశారా, మరియు వారు అర్థం చేసుకోలేదు, చివరికి శిష్యులు గ్రహించలేదు. చూశారా, అవును. ఓహుమాయ్, సామాన్యత దీనత్వము కలిగిండు. చూశారా, కొనసాగుచు ఉండు. దేవుడు గొప్ప కార్యమును వాగ్దానం చేసినప్పుడు అది ఆయన దృష్టిలో అది గొప్పదే. ఇప్పుడు దీన్ని ఎల్లప్పుడూ మీ మనసులో ఉంచుకోవాలనుకున్నట్లయితే దీనిని మనసులో ఉంచుకునుడి. ఇది జరిగినప్పుడు మీరు దాన్ని మార్చవచ్చును. మీరు క్రిందికి వంగి ఈ సంవత్సరం రాబోచున్న ఈ చిన్న వసంత ఋతువు పూలతో ఒక దాన్ని తెంపి చూడండి, లేక మామూలు గడ్డి పూసను తెంపి దానిని మీ చేతిలో ఉంచుకుని చెప్పండి, ఇప్పుడు నేను దీనిని పట్టుకునబోచున్నాను. ఎంతో సామాన్యమైనది. చూడండి, దీనిని అది చేసినది. మరియు చంద్రుని యొద్దకు రాకెట్ ను పంపిన మేధాశక్తి ఈ గడ్డి పూచను తయారు చేయగలదా అని నేను చూడగోరుచున్నాను. మీరు ఎల్లప్పుడూ దాన్ని కలిగిందురు. మీరు దానిపై నిశ్చయముగా ఆధారపడి ఉండవచ్చును. మీరు ఎల్లప్పుడూ దాన్ని కలిగి ఉండవచ్చును. చూశారా, గడ్డి పూచ అందులో జీవాన్ని కలిగి ఉన్నది. అదెంతో సామాన్యమైనది, స్వల్పమైనది. మీరు చూడండి, ఒక మనిషి పెద్ద మనిషి అయినట్లయితే పర్వాలేదు, అయితే అతడు సామాన్యుడిగా నున్న కలిగినంత పెద్దవాడుగా ఉన్నయడలా? చూశారా, అతడు దేవుని కనుగొనును. అయితే అతడు చిన్నవాడు కానట్లయితే లేక సామాన్యుడు కానట్లయితే ఆయన్ను ఎన్నడూ చూడలేడు. కాబట్టి నీవు సామాన్యుడు కావలసి ఉన్నది. ప్రకటన 5:9 గొర్రెపిల్ల గ్రంథమును తీసినప్పుడు పాటలు పాడుచుండు ఉండు వీరెవరు? వీరు ఎత్తబడిన పరిశుద్ధులా? కాదు. ప్రకటన 6:5-9 కాదు. మీరు గమనిస్తే వీరు పరిశుద్ధులు కారు. వారు ఆయన ఆస్తిని ఆయన ఇంకా అడుగుట్లేదు. చూశారా, వీరు పరిశుద్ధులు కారు. మీరు గమనిస్తే వారు పెద్దలు మరియు జీవులు. వారు పాడుచున్నారు. మనం అది చదువుదాము. తద్వారా తర్వాత నేను ప్రయత్నించబోతున్నాను. ఇక్కడ నాకు సుమారు 1/2 డజన్ కంటే ఎక్కువ ఉన్నవి. కొద్ది నిమిషాల్లోగా నేను వాటిని చేయగలనని అనుకుంటున్నాను. చూద్దాం, ప్రకటన 5:9. ఇప్పుడు మనము ముందుగా కొంచెం చదువుకుందాం. తద్వారా ఈ వ్యక్తి దీనిని గురించి యథార్థంగా తెలుసుకుని కోరుచున్నారు. గమనించు, ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వేణులను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు పెట్టుకు యోగ్యుడివు. చూశారా, నీవు మమ్మల్ని విడిపించున్నావు, మరియు వారు ఒక నూతన పాటను పాడెదరు. మమ్మల్ని యాజకులుగాను మరియు రాజులుగాను చేసి ఉన్నావు. అది పరలోకపు గుంపు. ఇంకా వారు విమోచింపబడలేదు. సరే, ఇప్పుడు సహోదర అబ్రహాం అందరూ కనుక, ఇప్పుడు ఒక క్షణం, నేను ఊహిస్తున్నాను, ఏంటి, నన్ను క్షమించండి.
Brother Branham, if all the godly, godly be taken up in the rapture,
సహోదర్ బ్రహం, భక్తి గల వారందరూ, అవును, ఎత్తబడిలో ఎత్తబడిన ఎడల ఏలియా మరియు మోషేలు ఎక్కడి నుండి వచ్చేదరు? అక్కడ ఒక తప్పున్నది, అక్కడేదో తప్పున్నది, అక్కడ దానిలో ఉన్నది అంతే. అక్కడ ఒకటి జరిగినది. చూశారా, అక్కడేదో పొరపాటు జరిగినది. అందరూ మంచి అనుభూతిని పొందుచున్నారా? ఎక్కడ ఇలాంటి వ్యాధి లేక మరేది లేదు. ప్రకటన చూద్దాం. ఎక్కడ సహోదరులది ప్రశ్న? ఆ ప్రశ్న నేను దానికి ఇప్పుడే జవాబు ఇచ్చాను. ఇప్పుడు మనం చూద్దాం. నీవు సరైన స్థలము. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్లెదుట సాగిలపడేది. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు పెట్టుకు యోగ్యుడు. నీవు వధింపన్నవాడవై కనుక వారు క్రొత్త పాట పాడుదురు. ఇక్కడే అది ఉన్నది. దానిని తప్పుగా చెప్పాను. అవునా, దేవునికి రక్తము ద్వారా మమ్మలను విమోచించి ఉన్నావు ప్రతి వంశములో నుండి. అది సరే. ఇప్పుడు దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఓహో, పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ లేనట్లయితే ఏమి జరిగిందను ఆయన అనుమతించున్నాడు. చూసారా, ఆ వచనం యొక్క మొదటి భాగాన్ని మాత్రమే నేను చదివాను. ఆ గడియారాన్ని చూస్తూ నేను దానిలోనున్న దానిని చూచుటకు ప్రయత్నిస్తున్నాను. అయితే ఆయన నన్ను నిలిపివేయుటను చూశారా? మహిమ గమనించారా? అవతల భాగాన్ని నేను చదవలేదు. చూశారా, నేనిక్కడ కలిగి ఉన్నాను. ఇక్కడ చూడండి, మరియు వారు ఒక క్రొత్త పాట పాడిరి మరియు నేను ఆగిపోయాను. చూశారా? అయితే ఇక్కడ చూడండి, వారు పాడిన పాట చెప్తుంది, నీవు ప్రతి వంశములోనూ ఆయా భాషల మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలో నుండి మమ్మలను విమోచించినావని చెప్పుచు ఒక క్రొత్త పాట పాడిరి. నిజం, అది వారే. ఓహో మాయ్, అది చూశారా? మరియు ఆ విధంగానే ఇక్కడ క్రింద మరొక ప్రశ్న కూడా ఉన్నది. ఆ ఇవ్వబడిన వారిని CONTROO, అలాగే ప్రకటన 6:11 అక్కడ తెల్లని వస్త్రములు ఇవ్వబడిన వారిని, గొర్రెపిల్ల రక్తము ద్వారా వారి తెల్లని వస్త్రములను కడుక్కున్న వారిని, వారిని వీరితో నీవు నియంత్రించగలవా? ఇప్పుడు మనం ప్రకటన 6 చూద్దాం. ఇక్కడ దీనివలే, దీని మీద నేను తొందరపడలేను, ఎందుకనగా నేను ఒకటి తప్పు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఆయన ఆ విధముగా చేయుటకు ఆయన ఇష్టపడలేదు. అది సత్యం కనుక నాకు సహాయం చేయండి. అది సత్యమని దేవుని యొక్క పరిశుద్ధాత్మకు తెలుసు. అవునా, నేను దాన్ని గమనించాను. నేను గడియారం వైపు చూశాను. 11:30 అని నేను అనుకున్నాను. ఇప్పుడు నేను తొందరపడకపోతే నేను రోగుల కొరకు ప్రార్థన చేయలేను. దాన్ని పొందుటకు నేను ప్రయత్నిస్తున్నాను, ఎందుకనగా నేను నా మనసు ఎంతో. మీరు గుర్తుంచుకోండి, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవలసినది, నేను మానవుడినే. అవును, నేను 7 అక్కడే ఉన్నాను మరియు నా యొక్క మరియు ఈ మధ్యాహ్నం నాకు వేరే ఉన్నవి. నేను దేవుని యొద్ద నుండి కనుగొనవలను. అయితే నేను ఆ తప్పును చేయకూడదని ఆయన ఎంతగానో తీర్మానించుకున్నాడు. ఆ వచ్చినప్పు మిగతా భాగమును చదువుటకు వారు నన్ను వెనుకకు పిలిచారు. నేను మరి ఏదో కార్యము అక్కడ నన్ను దాటుకుని దొరిపోయినట్లయి వెనుకకు వెళ్ళు అని చెప్పబడినది. నేననుకున్నాను, వెనుకకు వెళ్ళుట ఏంటి? వెంటనే నిలుపు చేసి రోగులకు ప్రార్థించుట. అయితే ఏంటది, నేనేమి చేశాను అని నేను ఆలోచన చేశాను. మరియు నన్ను చేయుటకు అప్పుడే నేను ఆరంభము కాగా ఒకరు నాతో అన్నారు, మరలా వచనం చదువు అని. మరియు దానిని మరలా చదివాను. మరియు అక్కడ ఈ ప్రశ్న యొక్క అడుగు భాగాన అక్కడ అది ఉన్నది. చూశారా, ప్రకటన చూశారా, నేను మొదటిది చదివాను. అది మొదటిగా అనిపించినది. చూశారా, మరియు వారు ఒక కొత్త పాట పాడిది. అయితే ఇక్కడ క్రింద అదేమిటని చూసారా, తరువాతి క్రింద వచ్చుతున్నది, మనలను విమోచించెను. ఖచ్చితం అది పెళ్లి కుమార్తె, ఎత్తబడిన పరిశుద్ధులు. మీరు ఇక్కడ ఖచ్చితంగా గొర్రెపిల్ల తన చేతిలో గ్రంథాన్ని కలిగి ఉన్నాడు. మధ్యవర్తిత్వపు కృపగల సింహాసనం నుండి ఆయన లేచెను. చూశారా, పరిశుద్ధాత్మ ఏ విధంగా దాన్ని గమనిస్తుందో మీరు చూశారా? కారణం గత రాత్రి నేను చెప్పినది అదే. ఆయన గదిలో నాతో మాట్లాడిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి మీతో గొర్రెపిల్ల ఆ స్థలమును వదిలి వచ్చినప్పుడు దానినంతటినీ నేను మీకు బోధించాను. ఓహో మాయ్, ఇప్పుడు దానిని ఒక పాఠముగా మనం తీసుకునవచ్చునని నేను అనుకుంటున్నాను. చూశారా, గొర్రెపిల్ల ఆయన సింహాసనం వదిలి బయటికి వచ్చాను. చూడండి, ఆయన అక్కడ ఉన్నప్పుడు నేను లేచాను. ఆ వెలుగు క్రీస్తు. ఆయన అక్కడ ఉన్నప్పుడు దాన్ని గురించి చెప్పాడు. ఒక మధ్యవర్తిగా ఆ గొర్రెపిల్ల ఆయన సింహాసనమును విడిచిపెట్టినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు. మరియు సంగమునకు విమోచన దినము ముగించబడెను. తర్వాత విమోచన తెరవబడెను. అది యూదులకు 144,000 మందికి. అవునా, కారణం ఆయన చెట్టును నరికి వేస్తానని వాగ్దానం చేశాడు. మీకు తెలియనా? ఇప్పుడు ఇక్కడ ఆయన బయటకు వచ్చుచున్నాడు. గొర్రెపిల్ల, అప్పుడు విమోచన దినము సమాప్తమగును. మరియు విమోచింపబడు వారందరూ ఇదివరకే విమోచించబడ్డారు మరియు గ్రంథములో పెట్టబడ్డారు. ఆయన ఇక్కడ గ్రంథములు తెరుచుతున్నాడు. సరే, ఓ ధన్యవాదాలు నీకు ప్రభువా. తుషరా, త్వరగా ముగించవలని ఒక విషయం దాటిపోవుటకు ప్రయత్నించాను. తొందరపడి, ఉద్రిక్తత లోనై నీ దాసుని క్షమించు. ఇప్పుడు ప్రకటన 6:11 తెల్లని వస్త్రములు వారికి ఇయ్యబడెను, మీరు సహించగలరా? ఇప్పుడు మనం చూద్దాము 6:11. సరే, ఇప్పుడు దీని మీద ఎంతవరకు వచ్చాము? తెల్లని అంగీలు, అవును, బలిపీఠం కిందనున్న సిలువ వేయబడిన వారు. ఆ కాలమున మధ్యనున్న యూదులు, వారికి తెల్లని వస్త్రములు ఇయ్యబడెను. ప్రకటన 7:14 గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకున్న వారితో కాదు. ఇప్పుడు అది వ్యత్యాసమైనది, ఖచ్చితం. కారణం ఇక్కడ చూడండి, వీరికి తెల్లని వస్త్రములు ఇవ్వబడెను. ఇక్కడ మనం అది చూస్తున్నాం. ఇక్కడ అది ఈ కాలమున అని వారికి తెల్లని వస్త్రములు ఇవ్వబడెను. కృప ద్వారా వారికి మరియు ఇక్కడ వీరికి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకునేవారు. మరియు ఇక్కడ ప్రకటనలో దేవునికి ముందు వచ్చు గొప్ప జన సమూహము, ప్రతి వంశము నుండి, భాష నుండి, దేశం నుండి వచ్చువారు. ఇక్కడ యూదులు ఖచ్చితంగా హతసాక్షులుగా మరణించిన వారు. చూశారా, ఇప్పుడు అది వాస్తవము. సహోదర బ్రెన్హాం, భక్తిగల వారందరూ ఎత్తబట్లో కొనిపోబడినట్లయితే ఏలియా మరియు మోషేలు ఎక్కడి నుండి వచ్చేదరు? వారు యూదులా లేక మన కొరకు ఇవ్వబడిన మన ఏలియా వారితో ఉండునా? కాదు, అన్ని జిల్లను బయటకు పిలుచుటకు ఈ ఆత్మతో అభిషేకించబడు అన్యుడు తీసుకుని పోబడును. ఎందుకనగా చూడండి, సంఘమంతా అందరూ పైకి తీసుకునబడును. మరియు 11:10 ఈ ఇద్దరు ప్రవక్తలు క్రిందికి తీసుకుని రాబడతారు. మరియు అన్యులకు కృపాకాలము ముగిసి మరియు యూదులకు అది అనుగ్రహింపబడును. కాదు, అతను అదే వ్యక్తి కాదు. నేనది ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు జ్ఞప్తించుకోండి, నాకు తెలిసినంత వరకు ఖచ్చితం. ఇక్కడ ఇది ఏం చెప్తుందో చూద్దాము. ప్రశ్న, గోధుమ మరియు ద్రాక్షసము, ఓ WHEAT కాదు, దాన్ని నేను ఊహిస్తున్నాను. దాని అర్థం ఏంటి? ఏమిటని అక్కడ లేదు. అది చెప్తున్నది ఏమిటి? మరియు ద్రాక్షసము లేక గోధుమ మరియు ద్రాక్షసము. ప్రకటన 6:6 ఉన్నదేంటి? ఇప్పుడు ఉన్న దాని యొద్దకు నేను వెళ్లినప్పుడు అది ఏంటి అని మనం చూడగలము. మరియు దేనారంకు 1 సేరు గోధుమలనియు, దేనారంకు 3 సేర్ల ఎవలనియు, నూనెను ద్రాక్షసమును పాడు చేయవద్దనియు, ఆ 4 జీవుల మధ్య 1 స్వరం పలికినట్టు నాకు వినబడెను. గోధుమలు మరియు ద్రాక్షసము, దాని అర్థం అదేనని నేను ఊహిస్తున్నాను. అది ఒకదానికొకటి సంబంధము కలదు. అది ఒక సూచన. ప్రభురాత్రి భోజనం బల్లయుద్ధ తీసుకును ద్రాక్షసము, 1 కొరింథీయులు 11:24. ద్రాక్షసము ద్రాక్షరసము కాదు, వాటిలో ఒకటి ఆత్మీయ సూచన, అవునా? మరియు ఇంకొకటి వాస్తవంగా వాక్యం యొక్క ప్రత్యక్షత. ప్రభు శరీరమని మనము వివేచింపకుండుట వలన ఆ కారణము చేత అనేకులు రోగులుగా ఉన్నామా? అవునా? అయితే ఇప్పుడు 6వ ముద్ర తెరువబడుట వలన అది ప్రత్యక్షపరచబడినదా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను దానిని పొందుకోగలనేమో, నన్ను చూడనివ్వండి. అది మీరు కాదు, అది నేనే. మీరు సరిగ్గా దానిని వ్రాశారు. అది నేను. ప్రభు యొక్క శరీరమని మనము వివేచించుకుంటున్న చేత మరియు అనేకులు అది రోగులుగా ఉండటకు కారణమా? దాని చివరి ప్రశ్నార్థకం ఉన్నది. సరే, లేఖనం చెప్తుంది, ప్రభు శరీరమని వివేచించుకుంటు వలన మీలో అనేకులు రోగులను బలహీనులై ఉన్నారు. అది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే చూడు, ప్రభు శరీరము పెళ్లి కుమార్తె, మరియు వారిలో అనేకులు వెళ్లిపోతారు, వారు దానితో కలిసి ఉండరు. అది నిజం. ఏ విధంగా ప్రవర్తించవలనో వారికి తెలియదు. ఎలాంటి జీవితమైనా జీవిస్తారు, సంస్కర్గము తీసుకుంటారు, ఏదైనా చేస్తారు. అది క్రమము కాదు. చూశారా, అబద్ధమాడుచు, దొంగిలించుచు మరియు మధ్యభానం చేపిస్తూ సంసర్గము స్వీకరించుట, అది భయంకరము. మీరు అలాగు చేయకూడదు. చూశారా, అయితే ఇప్పుడు 6వ ముద్ర తెరవబడినందున అది ప్రత్యక్షపరచబడినదా? 6వ ముద్ర విప్పబడుట, ఇప్పుడు మనం చూద్దాం. కాదు, ఇప్పుడు 6వ ముద్ర ఇక్కడ విప్పబడుట మనం చూస్తున్నాము. అది యూదులకు. చూశారా, సంఘము వెళ్లిపోయినది. ఇది శ్రమకాలము కాబట్టి అది ఎలాగూ ఉండదు. కాదు, అది కాదు. వాటిలో ఒకటి ఆత్మ సంబంధమైన ద్రాక్షరసము, అనగా వాక్య ప్రత్యక్షత. తర్వాత వాక్య ప్రత్యక్షత ద్వారా విశ్వాసి ఉత్తేజింపబడతాడు. మరి ఒకటి ప్రభు బల్ల యొద్ద తీసుకును యేసు రక్తమునకు సూచనగా ఉన్నది. ఇది నాకు తెలిసినంత మట్టుకు అదే. ముందుగా నిర్ణయింపబడిన వారు ప్రభువును అంగీకరిస్తారా? వారు అంగీకరించిన ఎలా వారు పడిపోయేదరా? వారు ముందుగా నిర్ణయింపబడిన వారినట్లయితే పడిపోరు. కాదు, చూసారా, వారు పడిపోరు. కేథలిసిజం యూదులను మోసం చేసి మరియు వారి సంపదను పొందుకును చూపించు ఆ లేఖనం ఎక్కడున్నది? ఇప్పుడు మృగము మోసం చేసి సంపదను స్వాధీనం చేసుకున్నని ఎక్కడ చెప్పినట్లుగానున్నది? అది దానిని చెప్పట్లేదు. అయితే మనము దానిని అనుకొనుచున్నాము. ఇప్పుడు గత రాత్రి మీకు జ్ఞప్తుందా? టేపును జాగ్రత్తగా వినండి. వారు అలాగ చేస్తారని నేను చెప్పలేదు. నేను చెప్పాను, చూడండి, కేథలిక్ వారు ప్రపంచంలో బహుధనవంతులైన గుంపు. వారి వలె నున్నవారు లేరు. మరియు వారి యొద్ద ఏది లేదో మిగిలినది యూదుల యొద్ద ఉన్నది. ఇప్పుడు ఈ దేశపు ఆర్థిక నిర్వహణ అక్కడే ఉన్నది. లైఫ్ లైన్ పత్రిక ప్రకారంగా మనం ఇప్పుడు చెల్లించు పన్నుల ద్వారా వచ్చు డబ్బు అన్న మనం జీవించుతున్నాము. అది వాషింగ్టన్ డీసీ నుండి వచ్చుతున్నది. నేటి నుండి 40 సంవత్సరాల వరకు చెల్లించినా అది తీరదు. ఇప్పుడు మనము దాన్ని ఖర్చు చేస్తున్నాము. ఇప్పటి నుండి 40 సంవత్సరాల్లో మనం చెల్లించబోవు ఆ పన్నులకు మనము నోట్లను ఇచ్చుతున్నాము. దేశము విచ్ఛిన్నమైపోయినది. ఆమె పని అయిపోయినది. ఇప్పుడు క్యాస్ట్రో చేసిన ఒకే ఒక తెలివైన పని ఏదనగా, అతను నకిలీ డబ్బును తయారు చేసి మరియు నోట్లకు బాండ్లకు డబ్బు చెల్లించి వాటిని విడిపించి వాటిని కాల్చివేశాడు మరియు ముద్రణ డబ్బును మార్చేశాడు. అతడు చేయగలిగిన పని అదొకటే. సంయుక్త రాష్ట్రములు చేయగలిగిన ఒకే ఒక పని మిగిలినది. ఇప్పుడు జ్ఞప్తించుకోండి, ఇది విలియం బ్రెనహమ్ మాట్లాడుతున్నాడు. చూడండి, ఇది నా అభిప్రాయము. ఇది కేవలము ఊహ మాత్రమే. ప్రకృతి సంబంధముగా చూస్తున్నాము. అది ఒకవేళ లక్షల లక్షల మైళ్ళ దూరంగా ఉండవచ్చు. అక్కడున్న దానిని నేను నమ్ముతున్నాను. ఆ డబ్బులో ధనాపేక్ష సమస్త కిడులకు వేరే ఉన్నది. అది ఏ సమస్త కార్యములు చేయనట్లుగా ప్రారంభించుతున్నది. ఇప్పుడు కత్తిలకి సంఘము వెనుక నుండి ఆరాధనలకు డబ్బు వసూలు చేసి మరియు అటువంటి వాటి ద్వారా సమకూర్చడం ద్వారా ప్రపంచ సంపదను కలిగి ఉన్నది. మీకు జ్ఞప్తున్నదా? బైబిల్ తెలియజేస్తుంది ఆమె ధనికురాలు అని. మరియు ఆమె ఎలాగూ ఆయను. మరియు గుర్తుంచుకోండి, ఒక దేశములో కాదు, ఆకాశము కిందనున్న ప్రతి దేశము కన్నను ఆమె ధనికురాలు. ఆమె ప్రాకిపోయినది. ఆమె ధనమును కలిగి ఉన్నది. ఇప్పుడు వారి యొద్ద ఏమి లేదో వాల్వీధి దానిని కలిగి ఉన్నది. అది యూదుల ఆధీనంలో ఉన్నది. ఇప్పుడు మీకు జ్ఞప్తుండును, యాకోబు తిరిగి వచ్చినప్పుడు అతడు డబ్బును కలిగి ఉండెను. గత రాత్రి మనం అది చూశాము. మరియు అతడు ఇస్రాయేలు ఆయను. అతడు నిజంగానే ధనమును కలిగి ఉండెను. అయితే అతని డబ్బు అతనికి దేనిని కొనివ్వలేకపోయేను. ఏషావు కూడా కలిగి ఉండెను. చూశారా, ఇద్దరు విరోధులు. మరియు చూడండి, అది పరిపూర్ణంగా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ గమనించండి, డబ్బు విషయంలో వారు కలిసిపోవచ్చునని నేను చెప్పాను. మరియు రోమన్ శక్తి యూదుల శక్తిని మరియు వారి డబ్బును తీసుకుని నిబంధనను ఉల్లంఘించును. అది ఆ విధంగా ఉండకపోవచ్చును. చూసారా, వారు దాన్ని విభేదిస్తారు. అయితే ఏ కారణమో నాకు తెలియదు. ఎందుకంటే వారు ఏమి చేయబోతున్నారన్నది నాకు బయలుపరచబడలేదు. అయితే చూడండి, ఈ దినం మనము చేయగల ఒకే ఒక కార్యము ఏమి చేయగలము? మనము చెల్లించిన పన్నుల నుండి తీసుకొనచ్చు ఆ వివరణ సరైనదైనట్లయితే. పన్నులను ఇప్పటి నుండి 40 సంవత్సరాలకు చెల్లించవలేను. చూసారా, మన బంగారము, మనం వాటిని ఖర్చు చేశాము. మనము దివాలా తీశాము. మన యొద్ద ఎట్టి డబ్బు లేదు. మనము వెనుగడి కీర్తిని చెప్పుకొని జీవించుతున్నాము. అదే నేటి దిన మన సంఘము చేస్తున్నది. సంఘము చేయుచున్నది పెళ్లి కుమార్తె కాదు. సింహపు కాలపు పరిచర్య క్రింద ఉండిన ఆ గతించిన కీర్తి క్రింద వెనుకటి దాన్ని చెప్పుకొనుచు సంఘము జీవించుచున్నది. మేమే సంఘము, మేమే తల్లి సంఘము, మేమే ప్రారంభించాము. అవును, చూడండి, అది వెనుకటి కీర్తి చేత జీవించుచున్నది. మెథడిస్టులు వారి కీర్తి ప్రభావాల చేత జీవించుచున్నారు. బాప్టిస్టులు వారు కీర్తి ప్రభావాల చేత జీవించుచున్నారు. మరియు పెంతికోస్తు వారి యొక్క కీర్తి ప్రభావాల చేత జీవించుచున్నారు. దేవుడికి మహిమ. చాలా కాలం క్రిందట పరిశుద్ధులు ఆత్మలో నాట్యమాడుచుండిరి. మరియు ప్రభు దీనిని మరియు దానిని చేశాడు. అది అది జరిగిపోయిన ఒకటి. సహోదరా, ఇప్పుడు ఎంతో మందిని కలిగి ఉన్నాము. ఓ మాయ్, చూడండి, అంతా గత కాలపు కీర్తి ప్రఖ్యాతి. ఈ దేశము పూర్వీకుల కీర్తి ప్రభావాల చేతనే కొనసాగుతూ జీవించుచున్నది. ఆ కారణము చేత మనమంతా రక్షించబడ్డామని తలచుచున్నాము. ఇస్రాయేలు వారు ఏమై ఉన్నదని, వారు ఏమి కలిగి ఉన్నారని, అప్పుడు వారు ఏమై ఉన్నారని దేవుడు గౌరవించలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ నేనేమి తలంచినది, ఏమి జరుగుతుందని నేను తలంచినది ఇక్కడ ఉన్నది. అది ఆ విధముగా కాకపోవచ్చును. మనము బలవంతముగా దానిని చేయవలసి వచ్చు. ఒక సమయం వచ్చును, మరియు ఆ విధంగా చేయవలసి వచ్చినప్పుడు కరెన్సీ మార్చులకు బదులు ఫిలిప్ మారిస్కు అదేమి చేయును, విస్కీ కంపెనీలకు అదేమి చేయును, ఉక్కు పరిశ్రమకు అదేమి చేయును, సమస్త వ్యాపారానికి అది ఏమి చేయును, అదేమి చేయును? అది వాటిని విచ్ఛిన్నం చేస్తుంది, అవి ముక్కలుగా చేస్తుంది. అయితే మనము ధనమును అప్పు తీసుకునగలిగిన ఎడలా అతడు ఎంతటి తెలివైన వాడో చూడండి. అప్పుడు దేశము సంఘమునకు అమ్మివేయబడును, మరియు అప్పుడు దేశము సంఘము తిరిగి ఏకమవును. అక్కడే ఆమె వచ్చును. చూసారా, అది అదే. గమనించుడి, సరే, ఇప్పుడు ఇందులో ఒకడు మన ప్రభుత్వంచే అంగీకరింపబడిన ఒక అసోసియేషన్ సంస్థలో ఉంటూ తన హృదయంలో నున్న దానినే చేయుచున్నాడు, లేక కడపడి దినం యొక్క సత్యమును ప్రకటించుచున్నాడు. అతను వేశ్యలలో ఒకరిగా పేర్కొనబడునా? మనం చూద్దాము. ఒకడు సంఘశాఖలో వాటి సహవాసంలో ఉన్నయడెలా? చూడండి, అసోసియేషన్ సంస్థ సంస్థకు మాట్లాడుటకు అధికారం ఇచ్చి ఉన్నది. చూడండి, ఆ కార్యములకు అతని హృదయముతో ఏ సంబంధము లేదు. చూసారా, ఇప్పుడు అతను నిజమైన విశ్వాసి అయితే, దేవుని ఆత్మ వలన జన్మించిన వాడైతే ఏదో ఒకప్పుడు రక్షించబడతాడు. చూసారా, అది అంతగా తేటగా ఉండదు, దానిని అతడు చూడలేకపోవచ్చును. ఇప్పుడు నేను, చూడండి స్నేహితుడా, మీరు దీన్ని గుర్తుంచుకోవాలను, దేవుడు ఎన్నడును దేవుడు అది చేయలేదు నాకు జ్ఞాపకంత వరకు. చూడండి, అయితే యేసు వాటన్నిటికీ మూలము, ఎందుకనగా ఆయన దేవుడు, ఇమ్మానుయేలు, శరీరధారి ఆయన. ఇప్పుడు ఈ వ్యక్తిని చూడు, యేసు. మీకు తెలుసా, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు నేను ఊహిస్తున్నాను లోకములో పదవ భాగము ఆయన ఇక్కడ ఉన్నాడని ఎరుగరు అని. మీకు తెలుసా, ఆ ముందుండు వాడు వచ్చినప్పుడు పర్వతములన్నీ మరియు ఆ కార్యములన్నీ జరుగుతుండగా ఇస్రాయేల్ ప్రజలలో నూటికి ఒక్కరైనా అది ఎదిగిందురా? అది వింతగా లేదు. అదెందుకు? యూదులను మరియు ప్రపంచమంతటా ప్రజలు కార్యములెన్నో ఉన్నవి. ఇప్పుడు గమనించుకోండి, యేసు ఒక సాక్షిగాను లోకరక్షణగాను వచ్చెను. అవునా? ఎందుచేత అక్కడ ప్రజలుండిరి, ప్రజల తర్వాత ప్రజలుండిరి, ప్రజలకు తర్వాత ప్రజలుండిరి, అయినప్పటికీ ఎవరికి దాని గూర్చి తెలియలేదు. అయితే లోకము దాని గూర్చి ఏమీ తెలియనట్టుగా అది ఆ విధంగానే జరుగుతున్నది. చూసారా, వారినెందుకు ఆయన తెలుసుకోనివ్వలేదు? ఆయన వచ్చాడు, నిత్య జీవానికి నిర్ణయించబడిన వారే ఆయన స్వీకరించారు. మిగతా వారికి ఎంత చెప్పాను, ఎటువంటి ప్రయోజనమూ లేదు. ఎందుకనగా ఆయన వారిని విమోచించలేదు. ఎందుకనగా వారు విమోచింప తగిన వారు కాదు. అదెందుకని ఆ యాజకులు అక్కడ నిలబడి ఉన్నప్పుడు, ఆయన ఆ స్థానానికి వచ్చినప్పుడు ముందుగా నిర్ణయించబడిన వారు ఆయన చుట్టూ గుమ్మికూడిరి. కాబట్టి ఆయన ఆ గుంపుకు ప్రసంగించవలసి వచ్చెను, మరియు ఆయన ఎరుగవలసిన గొప్ప పండితులు అన్నారు, ఈ మనుషుడు బయల్జెబూబు, ఈ మనుషుడు మా మీద అధికారం చేయటకు వీల్లేదు. చూసారా, మేమది చేయము. అయితే ఒక చిన్న పాత వేశ్య, ఆమెలో జీవము గలదై నిత్య జీవనకు నిర్ణయించబడినదై మరియు ఆమె యొక్క పేరు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో నిరంతరము ఉన్నదిగా అక్కడకు నడిచి వెళ్లింది. ఆ వెలుగు మొట్టమొదటిసారి ఆ విత్తనమును తాకుట త్వరగా ఆమె అది తెలుసుకున్నది. చూడు, అక్కడ ఒక వృద్ధుడైన జాలరి వచ్చాడు. ఇక్కడ ఆయన అద్భుతాలు సూచిక్రియలు చేస్తూ పలు పలు విధములుగా ప్రజల హృదయాలోచనలు తెలియచేస్తూ ఆయన్ను బయలుపరచుకుంటుండెను. అక్కడ ఒక పరిసయ్యుడు నిలబడి ఉన్నాడు మరియు అన్నాడు, ఈ మనుషుడు బయల్జెబూబు అని. వారి సమస్తకు జవాబు చెప్పవలసి ఉండెను. వారందరూ చుట్టూ నిలబడి డాక్టర్ జోన్స్ నీవు అతడికి వెళ్లి ఈ మనుషులు చెప్పినది వింటావా? ఆయన తాను ఏం మాట్లాడుతున్నాడో తాను ఎరిగే మాట్లాడుతున్నాడు. ఆయన సాధారణమైన మనుషుల వలె మాట్లాడలేదు. నేను అతడు చెప్పినది వింటాను. అక్కడకు నడిచి వెళ్లాడు. చూసారా, దేవుడు అతని యొద్దకు వెళ్లడు, మరియు ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన చెప్పాడు, వారు అన్నారు, ఇప్పుడు అక్కడ చూడు, అటు చూడు, అక్కడ ఒక మనుషుడు వచ్చుచున్నాడు, అక్కడ ఆయన శిష్యుల్లో ఒకడు, అక్కడ ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి పోయారు. అతడు, అంద్రెయ నీ జ్ఞాపకముందా, ఇక్కడ ఉన్న వృద్ధుడైన జాలరులు నీకు జ్ఞాతున్నారా? అది వారు, అక్కడ సీమోను అతని సోదరుడు. అవునా, అది వృద్ధుడైన యోనా బిడ్డలు. ఇప్పుడు అక్కడ చూడు, అతడు ఒకరిని ఆయన ఎదుకు తీసుకుని వచ్చుచున్నారు. అతడెవరు? ఇప్పుడు ఆయన ఏమి చేయుచున్నాడు చూడండి. అతడు తరువాత వాడు. అతడు పైకి నడిచి వెళ్లెను, మరియు ఆయన చెప్పాడు, నీ యొక్క పేరు సీమోను, మరియు నీవు యోనా కుమారుడువు. ఈ మనుషుడు బయల్జెబూబు. చూశారా, అతడు ఒక విధమైన ఆత్మను అతనిపై ఉంచుకుని ఉన్నాడు. అతడు ఒక వింత వ్యక్తి. చూశారా, సూటిగా పోవును, అలాంటిది మీరు వినవద్దు. చూడండి, దానికి దూరంగా ఉండండి. ఇలాంటి కూడికలకు నేను హాజరు కాను. చూశారా, ఈ విషయం అయిన వెంటనే ఇక్కడి నుండి మేం వెళ్లిపోతాం. మరెన్నడూ చుట్టుప్రక్కలకు రాకూడదు. చూశారా, ఎందుకని? అది అతను తలంచినది. మరియు అయినప్పటికీ అతడు ఒకడే, ఆయనే. చూడు, ఆయన ఎవరి యొద్దకు వచ్చినో వారే ఆయన్ను సెలవు వేశారు. అవును, అక్కడ ప్రతి ఒక్కరూ నెట్టివేసిన వేష ఉండెను. నేను వేషవృత్తిని బలపరచట్లేదు, లేదు, నిజంగా లేదు. అయితే ముందు నిన్నే ఏర్పాటులో ఉన్న విత్తనాన్ని నేను చూపుతున్నాను. ఈ వ్యక్తిని ఇక్కడ చూడండి. ఈ వృద్ధులేని జాలరి, బైబిల్ చెప్తుంది అతడు విద్య లేని వాడు అని. అది మాత్రమే కాదు, అతడు పామరుడు. ఇప్పుడు అవునా లేక తప్ప, ఈనాడు మనకు తెలియననుకుంటున్న చాలా విషయాలు మనకు తెలియకుండానే ఉంటే ఎంతో బాగుండును. గమనించారా? సరే చూడండి, అతడు రెండు విద్యలేని పామరుడు, మరియు ప్రభు అయిన యేసు సన్నిధానంలోకి అతను నడుచుకుంటూ వెళ్లాడు. అతనెవరో ఆయన అతనికి చెప్పాడు. అప్పుడే ఆ కార్యము స్థిరమైంది. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఈ మరొక వ్యక్తి వాదన ఏంటి? చూడు, అతడు అది నమ్మాడు. అది ఎవరైనది చూడు, అది ఎవరైనది మీకు తెలుసా? ఆ మనిషి. ఎందుకని? అతను ఒక చేపలు పట్టేవాడు. అతని ఈలు అతనికి తెలియవు. నేను అతని యొద్ద చేపను కొన్నాను, నాకు రసీదు కూడా సంతకం చేయలేడు. అలాంటి వాడు చూడండి, అలాంటి వ్యక్తి. ఆ విధమైన వ్యక్తులు ఆ విధమైన ఒక దాన్ని వింటారు. ప్రభువా, ధన్యవాదాలు, ఆమేన్. చూశారా? ఎందుకని? అతని తండ్రిని చూడు, అతడు పామరుడు. అతడు వారిని పాఠశాలకు కూడా పంపలేదు. అయితే అటువంటి వారిని ఆయన పాఠశాలకు పంపి ఆయన కోరిన విధముగా అతనికి బోధించాడు. పాఠశాలకు వెళ్లకూడదనుట నేను సమర్థించట్లేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అయితే దాని ఎందున్న ఒక పోలికను మీరు గ్రహిస్తారు. అందుచేత ఆ కారణము చేత అది వారి పైకి పోగుతున్నది. మరియు అదేంటో మీకు తెలుసా? ఒకటి కాదు, నే చెప్తున్నాను. ఆ దేశంలోనున్న యూదుల్లో మూడు వంతుల్లో ఒక వంతు కూడా ఆయన రాకను గుర్చి ఎరుగకుండది. మరియు తరువాత మూడులో ఒక భాగంలో ఐదుగురికి ఒక భాగంలో 1% మాత్రమే దాన్ని అంగీకరించారు. ఆయన ఎంతమందిని కలిగి ఉండేను తెలుసా? గుంపు అంతట్లో ఆయనకై సిలువ యొద్ద నిలబడిన వారు 12 మంది, మిగతా వారు ఏరి. చూసారా, 70 మంది వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన రోగులను స్వస్థపరచున్నప్పుడు మరియు వెళ్ళుచున్నప్పుడు ఆయన సిద్ధాంతాన్ని గురించి ఏమీ చెప్పలేదు. ఆయన కొనసాగిపోతూ రోగులను స్వస్థపరుస్తూ తదితరమైనవి చేస్తున్నాడు. హోహుమాయ్, అది దేవుని ఆత్మయుండెను. మీరది నమ్ముతున్నారా? ఆయన రోగులను స్వస్థపరచున్నప్పుడు అద్భుతం, అది గొప్ప రబ్బీ అన్నారు. సహోదరులారా, మీరంతా మీ ఆలయంలో ఆయన ఉంచుకోవలసినది. అబ్బాయి, శక్తిని గురించి మాట్లాడు. అతను నిజంగా రోగులను స్వస్థపరచగలిగాడు. నీవు చూడవలసి ఉన్నది, అతనికి స్వస్థత వరం ఉన్నది. సరే కావచ్చు, దానికి వారి యొద్ద కొన్ని అనుకరణలు ఉన్నవి. ఇక్కడికి వారు వచ్చి, ఎందుకనగా ప్రతి గుంపు తన సొంత వారిని కలిగి ఉండవలను. ఇక్కడ ఆయన వచ్చుచున్నాడు. తర్వాత మొదటి విషయం మీకు తెలుసా? ఒక రోజు ఆయన కూర్చున్నాడు. ఓహో, తప్పక రబ్బీ, మేము నీతో వస్తాం. మంచిది, కూర్చోండి, మనం వెళ్దాం. 70 మందిని పంపాడు. తర్వాత ఒక రోజు గొప్ప అద్భుతం జరిగిన తర్వాత ఆయన కూర్చొని వాక్యమును గూర్చి చెప్పుట ప్రారంభించాడు. చూడండి, ఊదుట ప్రారంభించగని సరే వాక్యమును చెప్పుట ఆయన ఆరంభించాడు. సత్యమును గూర్చి వారన్నారు, ఇప్పుడు ఒక నిమిషం ఆగు, దీని గురించి నాకు తెలియదు, ఇది వారి సిద్ధాంతములకు విరుద్ధం అన్నారు. సరే, సమాజ మందిరాన్ని నేను వదిలిపెట్టానని, అలాంటివన్నీ చేసేవని నాకు తెలుసు. అయితే మేము తప్పు చేసి ఉండవచ్చు సహోదరులారా, మేము వెలుగుకు వెళ్లిపోవటం మంచిది. ఎందుకనగా ఆ మనిషి ఉపమాన రీతిలో మాట్లాడుతున్నాడు, అతడు ఒక రకమైన వింత వ్యక్తి. నేను అది అర్థం చేసుకోలేకున్నాను. చూశారా ఏంటది, ఆరంభం నుండి విత్తనం ముందు నిర్ణయంలో లేదు. ఆ తర్వాత ఆ మొదటి విషయం ఏంటో తెలుసా, ఆయన యుద్ధ ఒక చిన్న సేవకుల గుంపు ఉంది, ఆయన వారితో మాట్లాడాడు, మనం కూడా వెనుకకు వెళ్లటం మంచిది, తిరిగి వెళ్లి సంస్థలో చేరి తిరిగి మన కాగితంలో తీసుకుందాం. చూశారా, కారణం ఈ మనిషిని ఎవరు అర్థం చేసుకోగలరు. ఆయన చెప్తున్నాడు ఇది ఇక్కడ, మరియు అతడు చెప్తున్నాడు ఇది ఇక్కడ. ఆ ఇతరులు ఆ విధంగా అర్థం చేసుకోలేదు. వారిలో కొందరికి ఆయన ఉపమానములు చూపుతున్నాడు, అయితే ఇతరులకు కాదు, కాబట్టి వారు వెళ్లిపోయారు. అడు తర్వాత ఆయన తిరిగి అక్కడ నిలబడి ఉన్న 12 మంది వైపు చూచి అడిగాడు, మీరు వెళ్లాలని ఉన్నదా? చూశారా, ఇప్పుడు గమనించండి, పేతురు అన్నాడు, అదేంటో మీకు తెలుసా, ప్రతిసారి అక్కడున్న ఆ పాత స్థలములకు నేను హాజరయ్యాను, ప్రపంచంలో వేరే ఎచట నేను వెళ్లగలను, నేనెక్కడికి వెళ్లగలను, నేనెచ్చరికి వెళ్లను. తర్వాత నేనక్కడ ఒక పని చేసిన తర్వాత తిరిగి ఆ పెంటకుప్పల మీదకి, ఎక్కడైతే ప్రపంచం యొక్క మురికెంత ఉన్నదో అటు వాని మీదకి నేను వెళ్లజాలను. చూడు, నేను ఎక్కడికి వెళ్లగలను, నేనది చేయలేదు. ఆయన చెప్పాడు తరువాత, సరే వచ్చి వెంబడించు, అక్కడే నీ ఉన్నావు. చూసారా, అప్పుడే విధంగా ఉంది, 12 మంది సుమారు 2.5 మిలియన్ల మందికి, మరియు లోకరక్షకుడు 1 బిలియన్ల మందిలో, అయినా దీనులుగా ఉండెను. చూశారా, దీనులుగా ఉండు, గమనించుడి. ఇప్పుడు ఆ అందరి పరిశీలిలో ఆ చిన్న వేష అక్కడికి వచ్చినది. ఆమె అన్నది, ఇదిగో నీవు తప్పకుండా ప్రవక్తవై ఉండవలసి ఉన్నది. ఇప్పుడు అది మాకు తెలుసు, మెస్సయా వచ్చును, ఆయన వచ్చినప్పుడు ఆయన దాన్ని చేయనని మాకు తెలియను. ఆయన అన్నాడు, ఆయన నేనే. ఆమె అన్నది, అది అదే. ఆమె వెళ్లిపోయినది, ఆమెను ఒకసారి ఆపు చేయా, నీవు ప్రయత్నించవచ్చు, నీవు అది చేయలేవు. సహోదర బ్రెనహాం, ప్రభుని యేసు నామములో శుభములు. మత్తయి 22:11 ఉన్న ఆ మనిషి ఎవరైంది దయచేసి వివరించు. పెళ్లి వస్త్రము లేని మనిషి పెళ్లి వస్త్రం ధరించుకోకుండా ఈ మనిషి పరలోకములోనికి ప్రవేశింపలేడని నాకు తెలియను. ఇతడు ఒక అతిథి అనియో పెళ్లి కుమార్తె కాదనియూ నాకు తెలియను. అవును, అవునది నిజం. అతడు మెల్లగా దూరి వచ్చాడు. చూశారా, ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను దానిపై సంపూర్తి ప్రసంగము నేను చేయవలను. ఇప్పుడు రోగుల కొరకు ప్రార్థించుటకు, ఇది ముగించుటకు నాకు 10 నిమిషాలున్నవి, సగభాగము నేను ముగించానని అనుకుంటున్నాను. గమనించండి, అయితే నేను తప్పకుండా ఇది అయిన తర్వాత నేను త్వరపడుతున్నాను. అవునా, ఇక్కడ ఏం జరిగింది, మీరు తూర్పు దేశ ప్రజల ఆచారాలు ఎరిగినట్లయితే చూడండి, పెళ్లి కుమారుడు తన యొక్క పెళ్లి కొరకు ఆహ్వానాలు ఇచ్చినట్లయితే అతడు చాలా ఆహ్వానాలు ఇచ్చును, మరియు అతడు ఇచ్చిన ప్రతి ఆహ్వానానికి లోనికి వచ్చిన ప్రతివానికి కప్పుటకు ద్వారమునొద్ద ద్వారపాలుకుని నిలబెట్టును. వచ్చినవాడు పేదవాడు గాని లేక ఇలాంటి వాడైనను, అతడు ధనవంతుడైనను పేదవాడైనను, అతడెవరైనను, అందరూ ఈ పెళ్లి వస్త్రము ధరించుకునవలెను. వారు తలుపునొద్ద నిలబడినట్లయితే వారు దీన్ని అతనిపై కప్పుతారు, అది అతని బాహ్య రూపమును కప్పుతుంది. అతడు ఆహ్వానించబడతాడు, అతడు కోటీశ్వరుడైనా లేక అతడు దరిద్రుడైనా, ఒక వ్యవసాయదారుడైనా, గోతులు త్రవ్వే వాడైనా లేక అతడెవరైనా, ప్రభుత్వ హోదాలో ఉన్నను అతడిక్కడ వస్త్రం ధరించుకునవలేను. ఎందుకనగా అతడు ద్వారంలోకి ప్రవేశించినప్పుడు ద్వారం నొద్ద వస్త్రము అతనిపై ధరింపబడుచున్నది. ఇప్పుడు పరిశుద్ధ యోహాను 10 తీసుకోండి, అదే అనుకుంటాను. ఆయన అన్నాడు, నేనే ద్వారమును అని. చూశారా, మీరు లోపలకు ప్రవేశించు ద్వారమును నేనే. అతడు అక్కడ ద్వారములో నిలబడ్డాడు, ఇక్కడున్న మనిషి అతనికి వస్త్రమును పరిశుద్ధాత్మను ధరింపచేస్తున్నాడు, అతను లోపలకు వచ్చే వరకు నీతి అను వస్త్రమును అతనికి ఇచ్చుచున్నాడు. ఇప్పుడు ఈ మనిషి ఇక్కడకు ఒక కిటికీ ద్వారా, కన్నం ద్వారా, ఒక సంస్థ ద్వారా వచ్చాడు, మరియు అతడు లోపలికి వచ్చి బల్ల యొద్ద కూర్చున్నాడు. అటు తర్వాత పెళ్లి కుమారుడు వచ్చి ఆయన చుట్టూ చూశాడు, అతడు కొన్ని వింతైన బాతులు ముందున్నవి, అతడు వింతైన బాతు. చూడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇవన్నీ లేకుండా ఇక్కడ నీవేమి చేయుచున్నావు, ఇక్కడికి ఎలాగ వచ్చావు, తలుపు ద్వారా కాకుండా ఇంకొక రీతిగా అతడు లోపలికి వచ్చాడు, మరియు సరైన ఆహ్వానము లేకుండా అతడు వచ్చాడు. చూశారా, అతడు ఒక విధమైన విద్యా ప్రణాళిక ద్వారా వచ్చాడు, లేక అలాంటి విధంగా అతడు లోపలికి వచ్చాడు. ఆయన వారితో చెప్పాడు, విని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటూ ఉండును అని. చూశారా, అతడు శ్రమకాలంలోకి వెళ్లిపోయాడు. అవునా, అతడు ద్వారము ద్వారా లోపలికి రాలేదు. కాబట్టి సరే, ప్రశ్న. ప్రకటన 11:3 చెప్పబడిన ఏలియా, మలాకీ 4 ఏలియా ఒక్కరేనా? మరియు ఇతర సాక్షులు, తక్కిన ఇద్దరు సాక్షులు వేర్వేరు వ్యక్తులా, వేర్వేరా? అవును, మలాకీ 4 ఏలియా, మలాకీ 3 ఏలియా కాడు. గత రాత్రి మనము అది చూశాము. మరియు ఇరువురు సాక్షులు వేర్వేరు వ్యక్తులా? అవునండి, మోషే మరియు ఏలియా, మన యొక్క ప్రత్యక్షత. ఇప్పుడు ఎక్కువసేపు నేను ఇక్కడ మిమ్మల్ని ఉంచను. మొదటి రాజులు 19. సహోదర్ బ్రెనహం, నేను నమ్ముచున్నాను మోకాళ్లు వంచని వారి యొక్క సంఖ్య, అవును అది వాస్తవం. 700కు బదులు ధన్యవాదాలు, అది వాస్తవం. అది 7,000కు బదులు 700. సహోదర్ బ్రెనహం, 700కు బదులు 7,000. ఇప్పుడు అది చూడండి, మీకు తెలుసా, వాస్తవంగా బోధించిన ఒక వ్యక్తి ఈ విధంగా వచ్చినప్పుడు నేను ఒకటి మిమ్మల్ని అడగాలని ఆశిస్తున్నాను, తద్వారా మీరు అర్థం చేసుకుంటారు. ఏలియా అరణ్యముల నుండి వచ్చినప్పుడు అతడు ఒక వర్తమానమును కలిగిండెను. అతడు ఆ అరణ్యముల నుండి కొన్ని వింతైన అడుగులు వేసుకుంటూ నేరుగా వచ్చి రాజుతో చెప్పాడు, నేను తిరిగి దాని కొరకు పలుకు వరకు ఆకాశం నుండి మంచైనను పడదు అని అన్నాడు. ఆ మాటలే అతడు కలిగి ఉన్నాడు. మరియు ఆ విధంగా చెప్పిన తర్వాత తిరిగి అరణ్యమునకు వెళ్లిపోయాడు, ఎవరితో ఏమీ చెప్పలేదు. చూశారా, అతనక్కడ ఇంకొక వర్తమానమును పొందిన తర్వాత అతడు వచ్చి ఈ వర్తమానం చెప్పాడు, మరియు వెనుదిరిగి అరణ్యములోనికి వెళ్లిపోయాడు. చూశారా, ఇప్పుడు మీరు గమనిస్తే ఆ మందిరానికి నేను మూలరాత్రిని వేస్తున్నప్పుడు ఆయన చెప్పాడు సువార్తికుని పని చేయుము అని. ఇప్పుడు పని విభజింపబడు సమయము వచ్చినది, ఒక పని జరుగుతున్నది. తర్వాత చూడండి, నేను ఇక్కడికి వచ్చి సువార్తికుని మరేదో చేయుటకు ప్రయత్నించుట మీరెక్కడ ఉన్నారో చూడండి. చూశారా, మీరు, నేను, సంఘము అది అర్థం చేసుకుంటూ ఆత్మీయ స్థితికి ఎదగవలనని నేను ఎదురు చూస్తున్నాను. సహోర బ్రహం, ఏలియా 3 రావాలని నేను అర్థం చేసుకున్నాను. అతడు ఇదివరకే 2 వచ్చాడు, మరియు మరలా వచ్చునని నీవు మాకు చెప్పావు. ఇప్పుడు ఏలియా ఆత్మను తనపై కలిగిన్నతను, మరియు ఇరువురైన మోషే మరియు ఏలియాల్లో అతను అక్కడ ఒకనిగా ఉండునా? కాదు, కాదు, అతడు అన్యుడై ఉండవలసింది, అన్యుడు సంఘానికి. చూశారా, తన స్వంత ప్రజల యొద్దకు దేవుడిప్పుడు పంపుతాడు. చూశారా, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరించలేదు. ఆయన ఎల్లప్పుడూ ఆయన యొక్క కాలం యొక్క వర్తమానమును పంపును. దేవుడు యూదులతో సంప్రదింపులు, ఏ అన్య ప్రవక్తలు రాలేదు. దేవుడు అనిలతో సంప్రదింపులు చేస్తున్నప్పుడు యూదా ప్రవక్తలు లేరు. దేవుడు యూదుల వైపునకు మరలా తిరిగినప్పుడు అన్య ప్రవక్తలు లేరు. అవునా, నా భావమేదో మీరు చూశారా? ఎత్తబడుట జరిగిన తర్వాత ఇప్పుడు ఒక వర్తమానం నుండి ఇంకొక వర్తమానంలోకి వెళ్ళినప్పుడు మధ్యలో ఒక సమయం ఉండును, అది ఈ విధంగా రావలను. చూశారా, పావులు అన్యులకు తెలియపరిచిన రీతిగా నేనది విశ్వపరిచాను. సరే, ఎత్తబడుట జరిగిన తర్వాత ఎత్తబడుటలో విడివబడిన సంఘము ఏదైనా అంతమందు రక్షించబడినా? లేదు, కారణం రక్తమిక లేదు. చూడండి, అక్కడ మధ్యవర్తిత్వము లేదు. అన్యజనుల కాలము ముగించబడినది. ఎత్తబడు తర్వాత ఎవరూ రక్షింపబడరు, లేక సంఘములో సంఘము అపవిత్రుడు ఇంకను అపవిత్రునిగా ఉండనిమ్ము, పరిశుద్ధుని ఇంకను పరిశుద్ధునిగా ఉండనిమ్ము. చూశారా, సంఘం వెళ్లిపోయిన తర్వాత అది జరగదు. సహోదర బ్రహం, మొదటి ముద్ర యొక్క వర్తమానంలో నీవు దానియేలు యొక్క 70 గురించి చెప్పినప్పుడు నేను గమనించాను. దానియేలులో దానియేలు యొక్క టేపుల్లో నేను విన్నాను, సువార్త యూదుల యొద్దకు తిరిగి వచ్చినప్పుడు 70 ప్రారంభమగును. అక్కడ ఒక డెబ్బది ఒక వారము అనగా 7 సంవత్సరములు యూదులకు మిగిలి ఉన్నవా? లేక ఇంకనూ అక్కడ ఒక అర్ధవారం అనగా ఒక 3.5 సంవత్సరములు మాత్రమే వారికి మిగిలి ఉన్నవా? కేవలము ఒక అర్ధవారము. ముందుగా ఊహించిన రీతిగా మొదటి అర్ధవారము యేసు ప్రవచించాడు. వారికి కేవలము అర్ధవారం మాత్రమే మిగిలింది. సహోదర బ్రెనహాం, వారమంతా నీవు రేగుల కొరకు ప్రార్థించలేదు, కనుక నీవు అది దాని కొరకైన విన్నపము. సహోదర బ్రెనహాం, పరిచర్య తర్వాత నీవు నన్ను చూస్తావా? అది ఒక విన్నపం. అక్కడ చూడండి, సాతాను 1000 ఏండ్లు బంధింపబడి ప్రకటన 28 ప్రకారంగా యుద్ధమునకు విడిపింపబడును. దాన్ని మీరు దయచేసి వివరించగలరా? 4వ ముద్రలో చెప్పబడిన హర్మగెద్దెను యుద్ధమునకు దీనికి ఎటువంటి సంబంధం కలదు? మరియు నూతన భూమిలోనున్న జిల్ల నుండి గోగు మాగోగు పోగు చేయబడిదరా? సరే, ఇది చాలా పెద్దది. నేను దాన్ని సూటిగా చెప్పలేను. చూడండి, ఇప్పుడు మొదటి విషయం, ఇప్పుడు దాన్ని నేను అది వివరించలేనుకుంటాను. నాకు సాధ్యమైనంత వరకు చేస్తాను. సాతాను 1000 సంవత్సరములు బంధింపబడి ప్రకటన 28లోనున్న యుద్ధమునకు మరలా ఇట్లు విడిపింపడును దయచేసి నాకు వివరించగలరా? అది హర్మగెద్దెను యుద్ధం కాదు. హర్మగెద్దెను యుద్ధము ఇటువైపున జరుగును. చూడండి, సరే, శమకాలం ముగిసిన తర్వాత ఇప్పుడు దీన్ని గోగు మాగోగు యుద్ధమునకు ఏంటి సంబంధం? ఏమీ లేదు. ఒకటి 1000 సంవత్సరాలకు ముందు, మరొకటి 1000 సంవత్సరాలకు ముగింపు తర్వాత. 4వ ముద్రలో చెప్పబడిన ప్రకారం నూతన భూమిపైనున్న జిల్లలో నుండి గోగు మరియు మాగోగు పోగు చేయబడిదరా? సాతాను తన యొక్క చెర నుండి విడిపింపబడి మరియు అది ఈ స్థలమునకు తీసుకుని వచ్చుటకు ప్రజల్లోని దుర్మార్గులను పోగు చేయును. మరియు దేవుడు ఆకాశం నుండి అగ్నిని గంధకమును కురిపించును మరియు వారు దహించబడతారు. చూడండి, అవి మొత్తము 2 యుద్ధములు. ప్రశ్న, రోమన్ కేథలిక్ సంఘం వలన వధింపబడిన 68 మిలియన్ల వారిని గూర్చి చరిత్రలో ఏ కాలంలో ఇది జరిగినది మరియు ఎంతకాల వ్యవధిలో ఇది జరిగను? స్మక్కర్ యొక్క మహిమగల సంస్కరణ అనునది తీసుకోండి. కొందరు పండితులు అది కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. అది సంఘం యొక్క చరిత్ర. అది ఏ పుటాలో ఉన్నదో నేను మరచాను. అయితే అది వారికి ఆఫ్రికాలోని హిప్పోవాస్యగు పరిశుద్ధ అగస్టిన్ ద్వారా ఇవ్వబడిను. అది క్రీస్తు శకము 354. అది ఐర్లాండ్ లో మూకమడి హత్యాకాండ జరుగుచు 1850 వరకు ఉండెను. చూశారా? కాబట్టి ఆ సమయము క్రీస్తు శకము 33 నుండి లేక క్రీస్తు శకము 354. నేను సరిగా చూస్తాను. చూడండి, క్రీస్తు శకము 354 నుండి క్రీస్తు శకము 1850 వరకు 1850 చరిత్ర ప్రకారం రోములోనున్న పోపుతో ఏకీభించని కారణమున రోమన్ హతసాక్షుల గ్రంథంలో రాయబడినట్లు 68 మిలియన్ల ప్రొటెస్టెంట్లు చంపబడ్డారు. అది చరిత్ర అయ్యున్నది. అది తప్పని చెప్తే అలాగైతే జార్జ్ వాషింగ్టన్ లేక లింకన్ ఇతర లేనట్లు అది అర్థమిచ్చుచున్నది. ఎందుకనగా అది చూడటానికి మనలో ఎవరూ వెనుక లేరు. అయితే వారిక్కడ ఉన్నారని నేను నమ్ముచున్నాను. వారిక్కడ ఉన్నారనుటకు సూచనలు నేను నమ్ముతున్నాను. సహోదర బ్రెనహాం, 19వ అధ్యాయంలో 18వ వచనం, అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాణి ముద్దు పెట్టుకొనకయు ఉండు 7000 మంది నాకు ఇంకను మిగిలియుందురు. నాకు దీన్ని గూర్చి దయచేసి వివరించుము. 700ను గూర్చి అది 7000 అవునా? మరియు ఆ బయలునకు ముద్దు పెట్టుకునుట మీకు తెలియదా? ఇక్కడున్న వారు క్రితం ఎంతమంది కేథలిక్ గా ఉండిరి? నిజంగా గమనిస్తున్నారా? మీరు విగ్రహాలను ముద్దు పెట్టుకుని ఉందరు అవునా? మరియు జ్ఞప్తించుకోండి, బబులోను మరియు నెబుకద్నెజర్ కాలంలో అన్యజనుల రాజ్యము ప్రారంభించబడినప్పుడు, చూశారా, అన్యజనుల కాలము మొదలైనప్పుడు మనుష్యుని ఆరాధించడం వచ్చినది. నెబుకద్నెజరు మనుష్య విగ్రహమును చేశాడు. మరియు మీరు ఆత్మీయ మనస్సు కలిగినట్లయితే ఇప్పుడు ఈ ప్రత్యక్షత వినండి. ఆ ఆత్మ మరియు అతని యొక్క ప్రత్యక్షత వలన దానియేలు విగ్రహమును చేశాడు. భక్తి పడిన ఒకడు ఆరాధించబడుట అది చూశారా? ఎందుకనగా అతనికి అతడు బెల్తెషాజరు అని పేరు పెట్టాడు, అవును కదా? లేక బెల్తెషాజరు అతని దేవుని యొక్క పేరు. ఆ దేవుని యొక్క విగ్రహమును అతడు చేశాడు, అదే దానియేలు యొక్క విగ్రహము. దానియేలు తన సొంత విగ్రహమునకు సాగిలపట్టుకు తిరస్కరించాడు, అవునా? ఇక్కడ మరలా అది చూశారా? ఇప్పుడు గమనించండి, రాజైన నెబుకద్నెజరు ద్వారా బబులోను దినాల్లో అన్యుల రాజ్యము ఆరంభించబడినది. ఒక అన్యరాజు పరిశుద్ధుడైన ఒకని తీసుకుని, పరిశుద్ధుడైన ఒక మనిషిని ప్రతిమను తీసుకుంటు ద్వారా, బలవంతంగా అది ఆరాధించడం ద్వారా సంఘాన్ని రాజ్యాన్ని ఐక్యపరిచాడు. ఒక రాజకీయ అధికారము ద్వారా గోడ మీద చేవ్రాత వలన అన్యజనుల రాజ్యము పాదములయందు సమాప్తమగును. అదే కార్యము ఒక పరిశుద్ధ వ్యక్తి యొక్క ప్రతిమను తయారు చేసి మరలా ప్రతిమలను ముద్దు పెంటకు బలవంతపరచినది. నిశ్చయంగా సహోదర బ్రహం, ఈ ఎత్తబడుట సంభవించినప్పుడు తప్పు ఉప్పు తెలియని చిన్నపిల్లలు ఎత్తబడదరా? గ్రంథములో వారి పేర్లు ఉన్నయడలా? అవును, అది నిజం. చూశారా? సరే సహోదర బ్రహం, గత రాత్రి అక్కడ రక్షించబడవలసి ఉన్నవారు 700 మంది ఉన్నారనియు, మరియు ఏలి యొక్క బోధ క్రింద రక్షించబడదరని నీవు చెప్పావు. నీ అర్థం 7? అవును. అందుకొరకు దయచేసి నన్ను క్షమించండి. చూశారా? అది సరే. చూడండి, నేను చెప్పాను. సహోదర బ్రహం, నీవు తెరిచిన తర్వాత సహోదర బ్రహం, డిఈఎస్పిఈ కాలము, నన్ను క్షమించండి, కాలము ఇప్పుడు అది నీవు కాదు, అది నేను. అవునా? నీవు 7వ ముద్రను తెరిచిన తర్వాత కృపాకాలం ముగియనా? కాదనుకుంటాను. కాదని నేను అనుకుంటున్నాను. కాదు కాదు స్నేహితులారా, అది ఇప్పుడు మీ మనసులోకి తెకండి. చూడండి, మీరు ముందుకు సాగండి, బంగాళదుంపలు త్రవ్వండి, సంఘమునకు వెళ్ళుడి, కొనసాగించుడి. అది ఉదయం జరిగినట్లయితే మీరు ఏ కార్యమైతే చేయవలసి ఉన్నారో దాని చేయిచు ఉండండి, వద్దు ఆరంభించుకుడి. చూస్తున్నారా? మీరు చేసినట్లయితే అది ఏ ఉద్దేశం కొరకై చేయబడును ఆ కార్యం నుండి మీరు దూరంగా త్రిపివేయుచున్నారు, మరియు మీరు విషయాల గురించి మీ సొంత అభిప్రాయాలు కలిగి ఉన్నారు. మీ సొంత అభిప్రాయాలను తీసుకునవద్దు. మీరు కూర్చొని ఆ విధమైన కార్యములు వినినప్పుడు, ప్రభువా ధన్యవాదాలు నీకు, నేను నీకు కొంచెం సమీపంగా నడుచుచున్నాను. చూశారా? నీవు నడవబోచున్నావు, పని మానేసి నేను సమస్తమును అమ్మివేయుచున్నానని చెప్పవద్దు. మేము విడిచిపెట్టుకు కొంచెం ముందు గత దినం ఉత్తర కెరాల నుండి ఒక మనిషి ఇక్కడికి పరిగెత్తుకుని వచ్చాడు. అతడు చెప్పాడు, దేవునికి మహిమ, ఆ గొప్ప వ్యక్తి ఎక్కడున్నాడో నాకు చెప్పగలవా అని. మరియు నేను చెప్పాను, లేదు అని. అవునండి అన్నాడు. ఈ వ్యక్తి ఆడియో మిషన్ యొక్క అధ్యక్షుడు. నేను అడిగాను, ఏంటి ఆడియో మిషన్, నాకు అర్థం కాలేదు అని నేను చెప్పాను. మరియు అతడు చెప్పాడు, ఓహో అన్నాడు, ఈ వ్యక్తి అధ్యక్షుడు. నేను అడిగాను, అతని పేరు ఏమని చెప్పావు? అతడు అన్నాడు, బ్రహం అని అనుకుంటున్నాను. ఆ విధంగా బ్రహం బ్రౌన్ లేక్ లేదా బ్రహం? నేను చెప్పాను, సరే నా పేరు బ్రహం. అతడు అడిగాడు, ఆడియో మిషన్ యొక్క అధ్యక్షుడు వా నీవు? కాదండి అని నేను అన్నాను. అతడు అడిగాడు, 1000ల పాలన ఎక్కడా? నాకు తెలియదు అని చెప్పాను. అతడు అడిగాడు, ఏంటి నీవు ఒక, నీ అర్థం అది 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 ఇక్కడ జరుగుతున్నది నీకు తెలియదా? నేను చెప్పాను, లేదండి నాకు తెలియదు అని. అతడు అన్నాడు, సరే దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు. నాకు కొందరు స్నేహితులున్నారు, వచ్చి నాతో చెప్పారు పని వదిలిపెట్టమని. అతడు ఇంకా తన ఉద్యోగ వస్త్రములతోనే ఉన్నాడు. సహోదరుడా, నాకు 1000ల పాలన కావాలను అని అడిగాడు. నేను చెప్పాను, సరే నీవు కొద్దిగా అయోమయ స్థితిలో ఉన్నావని నేను అనుకుంటున్నాను. అవునా సహోదరుడా? ఆ సమయానికి ఒక అధికారి వచ్చింది. ఆమె అన్నది, నిలుపు 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 అని చెప్పింది. ఒక చిన్న స్త్రీ అక్కడికి వచ్చింది, అన్నది, ఇప్పుడు నీవు నా భర్తకు ప్రార్థించబోతున్నావు. నేనన్నాను, అవునమ్మా, ఏంటది? ఆమె అన్నది, సరే నీ యొద్ద ప్రార్థన చేయించుకోవాలనైనా ఒక నెల మీ కొరకు వేచునేవలను అని విన్నాను అని ఆమె అన్నది. ఏంటి అని అడిగాను. ఆమె చెప్పింది, అవునండి చెప్పింది, అయితే నేను నిరాశలో ఉన్నాను, నీవు నా భర్తకు ప్రార్థించవలసి ఉన్నది. నే చెప్పాను, తప్పక, అతడెక్కడా? అతను తీసుకుని రా. అక్కడ నిలబడి ఉన్న వ్యక్తి నన్ను చూస్తూ, రోగుల కొరకు కూడా నీవు ప్రార్థన చేస్తావా? నేనన్నాను, అవునండి అని. నీ యొక్క పేరు ఏమని చెప్పావు? బ్రహమా. నే చెప్పాను, వెయ్యేండ్ల పాలన గురించి నీకేమి తెలియదు. నేను చెప్పాను, సరే నేను కాదు, నేను చెప్పాను, నేను అర్థం చేసుకోలేదు, అది బైబిల్ గ్రంథంలోనే ఉన్నది. అతడు చెప్పాడు, కాదు, ఇది ఇప్పుడు కాదు, ప్రజలు అన్ని చోట్ల నుండి వచ్చారు. నేను అడిగాను, అది ఎక్కడ ఉన్నది? అతడు చెప్పాడు, జెఫర్సన్విల్, ఇండియానా, వంతెన క్రింద. నేను అన్నాను, అయ్యా, నీవు నన్ను అయోమయ స్థితి ఎందు ఉంచుతున్నావు. నేను అన్నాను, అందును గుర్చి నాకు ఏమీ తెలియదు. నేను చెప్పాను, మనము లోపలికి వెళ్లి లోపల కూర్చున్నాము, మనము ఈ కార్యముల గురించి మాట్లాడుకుందాము. మేము చేశాము, చూశారా? మీరు చూచట్లేదా స్నేహితులారా? మీరొక పరిచర్యను ఆశించవద్దు. నా భావం ఏదో మీకు అర్థమైందా? చూస్తున్నారా, మీరున్న చోటనే మీరు ఆనందంగా ఉంటారు. చూడండి, మీరు ఆ విధంగా ముందుకు సాగండి. పెళ్లి కుమార్తె ఎత్తబడిన తర్వాత శ్రమల ద్వారా వెళ్లవలసిన సంఘము ఎప్పుడు న్యాయ తీర్పుకు నిలబడును? అది న్యాయ తీర్పులో నిలబడదు. అది వెయ్యేండ్ల పాలనకు ముందా లేక తర్వాత? ఏదైనా సంఘం, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, మీరు ఎవరో రాశారు వారు. సంఘము ఎప్పుడు? పెళ్లి కుమార్తె ఎత్తబడిన తర్వాత శ్రమల ద్వారా వెళ్లవలసిన సంఘము ఎప్పుడు న్యాయ తీర్పులో నిలబడును? అది వెయ్యేండ్ల పాలనకు ముందా లేక తర్వాత? తర్వాత. పెళ్లి కుమార్తెతో ఎత్తబడని వారు ఆ వెయ్యేండ్ల సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. మనం చూద్దాము, రాజైన నెబుకద్నెజర్ వలె కమ్యూనిజమును దేవుడు తన యొక్క ఉద్దేశము నెరవేర్చుటకు లేపియున్నాడని నీవు చాలాసార్లు చెప్పావు. చివరిగా ఉండబోవు ప్రపంచ స్థానమందు కమ్యూనిజము ఏ స్థానమందు ఉండును? అదే విధంగా ముగియను. అనేక మంది పండితులు ఉత్తర దేశపు రాజ్యములో లేఖనములలో చెప్పబడిన ప్రకారము గోగు మరియు మాగోగు లేచి ఇస్రాయేలుకు విరోధముగా పోగైదరని నమ్ముచున్నారు. అదేంటో నాకది అర్థం కాలేదు. అవును అవును, నేను నమ్ముచున్నాను. నీ టేపుల్లో కొన్నిటిలో అది చివరకు ఆ కమ్యూనిజం కేథలిజంను నాశనం చేయునని లేక వాటికన్ ను ఒక ప్రేరుడు ద్వారా నాశనం చేయనని నేను విన్నట్లు నేను నమ్ముచున్నాను. ఇది నిజమేనా? అవును. ప్రకటన 16, మీరది కనుగొనగలరు. మరియు ప్రకటన 18:8-12 వ్యక్తి ఉన్నట్లయితే దాని గూర్చి కాగితపు ముక్కను తీసుకునగలితే మీరు దాన్ని చూడగలరు. చూడండి, అయ్యో అయ్యో, ఆ గొప్ప పట్టణము ఒక గడియలోనే దాని నాశనము ఆమెకు వచ్చెను. మీరు చూడండి, వర్తకులు మరియు సమస్తమును ఆమెకు సరుకులు తీసుకుని వచ్చారు. అది అలాగూ. అవును, వదిలివేయుడి, కమ్యూనిజం గురించి మర్చిపోండి. చూశారా, ప్రపంచంలో అదేమీ కాదు. అయితే వారు క్రూరమైన గుంపు, వారు భక్తిహీనులు. అది ఒక క్రమము. అది ఒకటి మీకు చూపిస్తాను. అదెంతో సాధారణమైనదో మీకు చూపుతాను. ఎందుకని? రష్యా అంతటా 1% మాత్రమే కమ్యూనిజం కలిగి ఉన్నది. వారికి ఒక వర్తమానికుడు కావాలి. చూశారా, 1%. తరువాత వారిలో 99% ఇంకా క్రైస్తవుల పక్షంగా ఉన్నారు. 1%, ఏ విధంగా 1% 99% అదుపులో ఉంచగలుగుతున్నారు? అదే మీకు అక్కడున్న కార్యమును వివరించగలదు. దేవుడు దానిని అనుమతించని ఎడలా వారు చాలా కాలం క్రిందట త్రోసివేయబడి ఉందరు. చూశారా, తప్పక. సహోదరు బ్రహం, ఆఖరి 3.5 సంవత్సరములలో రోమ్ యూదుల యొక్క ప్రభుత్వమును తీసుకున్నదని నీవు చెప్పావు. అది శ్రమకాలంలో 3.5 సంవత్సరములోనా లేక 3.5 సంవత్సరముల కాలంలోనా? ఇది అవునా? ఇది 3.5 సంవత్సరములు. అవును, మొదటిది కాదు. ఎందుకనగా అది వరకు గతించింది. దీని తర్వాత మరొకటి ఉన్నది. నా ప్రియ సహోదరుడా, 1 రాజులు 17 ఏలియా చేసినట్లు మనకు చెప్పబడినట్లుగా బలాకి 4:5 ఉన్న ఏలియా అరణ్యములోనికి వెళ్ళినా. మంచిది, అతను అరణ్యములోనికి వెళ్తాడని నేను ఖచ్చితంగా చెప్పలేను. అయితే అతడు ఏ విధంగా ఉండును? చూశారా, ఎలీషా మరియు ఏలియా, మీరు గమనించారా? ఆ విధమైన మనుషులు దాదాపుగా దూరంగా ఉన్నారు. వారు ప్రజలకు దూరంగా ఉంటారు. వారు బహు వింతైన వారు. వారు ఎక్కువగా ప్రజలతో కలవరు. ఎలీషా ఎలాగుండెను, ఏలియా ఎలాగుండెను, మరియు బాప్తిస్మిచ్చి యోహాను ఎలాగుండెను, ఆ ఆత్మ స్వభావము ఎలాగుంటుందో మీరు గమనించారా? అవునా? వారు అతడు ఆ మనుష్యుడు అరణ్యమును ప్రేమించువాడు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అరణ్యంలో నివసించువాడు. ఇప్పుడు అతడు ఒక సన్యాసి వలె ఉంటూ మరో అరణ్యంలో ఉంటూ దానిని గురించి నాకు తెలియదు. కొన్ని సమయంలో వారు చేశారు, ఎలీషా చేయలేదు. అయితే ఏలియా చేశాడు, తరువాత యోహాను. అతడు అరణ్యంలో జీవించాడు. ఈ ఇతర ప్రవక్తలు అక్కడ యూదేల నుండి వచ్చినప్పుడు వారు ఎక్కడ నివసించారో నాకు తెలియదు. చెప్పుట కష్టం. అక్కడ కొండపై ఉండేదిరేమో, ఉందిరేమో, లేక వారి యొక్క ప్రవచించు దినాలలో వారేమి చేయదురో నాకు తెలియదు. అయితే నేను చెప్పుటకు ప్రయత్నించేది, వారు ఒక వారు అరణ్యంలో నివసించు వారిగా ఉంటారా? ఆ ప్రశ్నే వారు అడుగుటకు ప్రయత్నించారు. మంచిది, వారు నివసించుటకు తగిన అరణ్యంలో ఉన్న స్థలము కావాలంటే ఇప్పుడు వారు అది ఎక్కడ ఉండునో ఉత్తర బ్రిటిష్ కొలంబియాకు వెళ్లవలను. మీరు గమనించారా? కాబట్టి అదెవరో అరణ్యములన్నీ నరికివేయబడినవి. చూశారా, అక్కడ అధికమైన అడవులు విడిచిపెట్టబడలేదు. వారి స్వభావమును గమనించుడి, వారు రాజీ పడరు. చూశారా, మీరు అది వచ్చినప్పుడు దాన్ని మీరు ఎరుగుతారు. చూశారా, మీరు అది చూస్తారు. మీరు మేల్కొని ఉంటే అది చూస్తారు. ఇక్కడ ఒకటి, అది ఎలాగూ తాకవలను నాకు తెలియదు. మరియు దీన్ని ముందొకటి నా యుద్ధ ఉన్నది. ఆ తర్వాత టేపును ఒక నిమిషం ఆపు చేయాలని అడగబోతున్నాను. దేవుడు ఒక వ్యక్తిత్వం కలిగి నెల్లా రూపాంతరపు కొండ మీద ఆయన తనలో తాను ఏ విధముగా మాట్లాడుకునేను. సరే, దాన్ని ఇప్పుడు వివరించాను. అవునా? చూశారా, నేను ఇది అడగాలనుకుంటున్నాను. నేను యేసు తండ్రికి ప్రార్థించినప్పుడు, చూశారా, నీవు పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది ఉన్నావని నేను అనుకుంటున్నాను. అవును కదా సహోదరుడా? ఒక నిమిషం లేచి నిలబడగలవా? పరిశుద్ధాత్మ బాప్తిసం కలిగి ఉన్నావని నీవు ఒప్పుకుంటున్నావు. నేను కూడా. అలాగైతే అది ఏంటి? తరువాత ఈ యొక్క మర్మములను తెలియపరచుటకు నాలో శక్తి కలదని నేను ఒప్పుకుంటలేదు. రోగులను స్వస్థపరచుటకు నాలో శక్తి లేదు. అది దేవుడే. నీవు సేవకుడు అని నేను అనుకుంటున్నాను. నేను పొరపాటు పడకపోతే, నీవు అర్కన్సాస్కు చెందిన వాడవు. సరే, ఇప్పుడు మరియు నీలో నీవు సువార్తను ప్రకటించాలని కోరుకుంటున్నావు. సాధారణంగా నీవు వ్యవసాయ వృత్తిలో నుండి అటువంటి దానిలో నుండి పెరిగావు. దాని గురించి ఏమీ తెలియదు. అయితే సువార్త ప్రకటించుటకు ఒకటి నీలో వచ్చినది. అది నీవే అని నీవు చెప్పుకుంటలేదు. అది వేరే వ్యక్తి. పరిశుద్ధాత్మ అని పిలువబడును. అవునా? సరే, నేనిప్పుడు నిన్ను అడుగుతాను. పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నాడు. నీవు ఆయనతో మాట్లాడుతున్నావా? ఆయనతో సంభాషిస్తున్నావా? ఆయనకు ప్రార్థిస్తున్నావా? అదే నాకు కావలసింది. చాలా ధన్యవాదాలు నీకు. చూశావా, ఇప్పుడు నీకు అర్థమైందా? ఒకటి మిమ్మల్ని అడుగుతాను. యేసు పరిశుద్ధ యోహాను 3లో ఆయన చెప్పాడు, ఇప్పుడు పరలోకముల నుండి వాడే మనిషి కుమారుడు. చూశారా, ఇప్పుడు పరలోకములో ఉన్నాడు, భూమి మీదకి వచ్చును. చూశారా, ఇప్పుడు పరలోకములో ఉండు మనిషి కుమారుడు ఇక్కడ ఆయన నిలబడి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీవు దాని అర్థం చెప్పవలను. యేసు మరియు తండ్రి ఒకే వ్యక్తి. పరిశుద్ధాత్మ నీలోనున్నట్లుగా నేను ప్రసంగించుచుండగా మీరు చూస్తున్నారు. అయితే అది నేను కాదు. ఒక మాట పలుకుగా అది ఒక జంతువును తీసుకుని వచ్చుట లేక సృజించుటను మీరు ఎరుగుదరు. అక్కడ కూర్చుని దానివైపు చూచి ఆ జంతువును చంపి దాన్ని తింటా జరిగినది. అది సృజనాత్మక శక్తి. అది మానవులలో ఉండదు. ఇక్కడ పనుకుని ఉండు ఆ చిన్న బాలుని నేను కాదు. వైద్యులు అతన్ని వెనుకకు పరుండబెట్టారు. ఈ రాత్రి గుండె జబ్బుతో ఉన్నాడు మరియు విలియం బ్రెన్హామ్ సెలవిచ్చుచున్నాడని చెప్తే, లేదు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అది అయిపోయింది. మరుసటి రోజు అతన్ని వైద్యుని యొద్దకు తీసుకుని వెళ్లినప్పుడు అదంతా అయిపోయింది. లుకేమియా జబ్బుతోనున్న ఒక చిన్న బిడ్డ వాని కళ్ళు బయటికి పొడుచుకుని వచ్చి శరీరమంతా కడుపు పచ్చగా మారింది. రక్తము ఇతరమైనవి ఇచ్చుటకు ఇక్కడికి ఆసుపత్రికి తెచ్చారు. 5 నిమిషాల్లో హాంబర్గ్ కోసం ఏడ్చింది. తర్వాత రోజు వైద్యుని యొద్దకు తీసుకుని వెళ్లినప్పుడు దాని గుర్తులు కూడా కనబడలేదు. అది విలియం బ్రెన్హామ్ సెలవిచ్చుచున్నాడన్నదా? అది యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నది. ఆయనను, ఆయన నాకు వేరే వ్యక్తి. అయితే నా ద్వారా ఆయన తనను తాను వ్యక్తపరచుకుని ఒకే ఒక మార్గం అది ఒకటే. అవునా? ఆ విధముగానే యేసు మరియు తండ్రి ఉన్నారు. యేసు చెప్పాడు, కార్యములు చేయనిది నేను కాదు, నాయందు నివసించు తండ్రియే. ఇప్పుడు పరలోకము నుండి క్రిందికి దిగిన వాడును, పరలోకంలో ఇప్పుడున్న మనిషి కుమారుడు తప్ప పరలోకములకు ఎక్కినవాడు ఒక్కరు కూడా లేరు. అదేంటి? ఆయన సర్వాంతర్యామి. ఎందుకనగా ఆయన దేవుడై ఉండెను. ఇప్పుడు ఇది ఇంకొకటి, నేను ఈ మాటలు చెప్పాలని ఉన్నాను. నువ్వు మాట్లాడుతున్నది వివరించుడి. తండ్రివైన దేవా, నీకు కృతజ్ఞతలు. నీవిక్కడ ఆత్మగా ఉన్నందుకు నీకు మేము ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. ఒకసారి మాకు ఈ విధంగా చెప్పబడింది, తండ్రి, శత్రువు వచ్చుచుండగా ఆత్మ ఒకరి మీదికి వచ్చి అతనితో మాట్లాడి మరియు అతనితో ప్రవచించెను. అదే విషయాన్ని క్రమపరిచి ఏ విధంగా వెళ్లవలను, శత్రువును ఎలాగూ ఓడించవలను, శత్రువులను ఎలాగూ కనుగొనవలను, ఆ విషయాన్ని క్రమపరిచినది. నీవు కృతజ్ఞత ఉన్న దేవుడు నీవున్నందుకు తండ్రి నీకు నేను కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నీవింకా అలాగే ఉన్నావు. మేము మారుతాము. కాలములు మారుతవి మరియు సమయాలు మారుతవి మరియు ప్రజలు మారుతారు. అయితే నీ వెనడు మారవు. నీ పద్ధతులు ఏకరీతిగా ఉన్నవి. నీ కృప ఏకరీతిగా ఉన్నది. నీ క్రియలు ఏకరీతిగా ఉన్నవి. ఎందుకనగా అవి అద్భుతకరమైనవి. అవి మానవ జ్ఞానమునకు అందని విధముగానూ ఉన్నవి. కాబట్టి నీ రహస్యములు నీ దాసుల యొక్క హృదయములలో దాగి ఉన్నందుకు ప్రభువా నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, మేమెంతో ఆనందంగా ఉన్నాము. స్థల స్థలానికి మేము ప్రకాశించు దీపములుగా మేము వెళ్ళుదుము కాక. ప్రేమతో ఇతరులకు లోపలను తెచ్చుటకు ప్రయత్నించుదుము కాక. ప్రతి చిన్న మూలలో మేము వలవేసి దాని లోపలికి వదిలి నీకు చెందిన ప్రతి చేపను నిత్యముగా పొందినట్లు చేయము. మరియు నిరంతరము ఆయన ప్రక్కన నిత్యముండుటకు గొర్రెపిల్ల ఆయన పెళ్లికుమార్తెగా తీసుకును. మేము ఆ సమయమునకై ఎదురు చూచుచున్నాము. యేసుక్రీస్తు నామమున ఆమేన్. ఇక్కడ ఎంతమంది రోగులు ఉన్నారు? మీ చేతులు చూడనివ్వండి. సరే, అది కనిపిస్తుంది. మీ చేతులు మరలా పైకెత్తండి. అది సుమారుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 16, 17, 18, 19, 20, 21, 22, 47, 48, సుమారు 47. సరే, ఇది 11:30. ఇప్పుడు మనం రోగుల కొరకు ప్రార్థిద్దాం ఈ రాత్రి. అది చేయటకు మీరు ఇష్టపడుతున్నారా? అది చేయటకు ఇప్పుడే మంచి సమయమని నేను అనుకుంటున్నాను. ఎందుకని నేను మీకు చెప్తాను, ఇక్కడ నిలబడి ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకమున్నది. ఇప్పుడు మనము ఆ ఆత్మలోనికి ప్రవేశించినందువలన చూడండి, ఆ ఒకటి తెలుసా? ఆ ఒకటి ఇక్కడ ఉన్నదని మీరు ఎరుగుదురు. మీరు ఎప్పుడైనా నమ్మితే అది ఇప్పుడే. ఇప్పుడు మీరు నెమ్మదిగా రావాలని కోరుచున్నాము. అక్కడ ప్రక్కగా నిలబడి చేతులెత్తిన వారు, ఈ ప్రక్కకు వచ్చి ఈ దారిన వెళ్ళుడి. ఒక్కొక్క ప్రక్కలు ఉన్న వారిని తీసుకుందాం. మరియు 45, 45, 47లో అది ఎక్కువ సమయం కాదు. అతను రాగలిగితే నేను సహోదరు నెవిల్ను అడగబోతున్నాను. నాతో క్రిందకు వచ్చుటకు మేము వారికి ప్రార్థించబోతున్నాము. మొదట ఈ సందులోకి ఇప్పుడు వచ్చిన వారు ఒక్క నిమిషం నిలబడండి. ఇక్కడున్న మీకు ప్రార్థించి ప్రతి ఒక్కరి మీద చేతులుంచులాగున. ఇప్పుడు అది మంచిది. ప్రార్థనా వరుసలో వచ్చు అందరూ. చూసారా, ప్రార్థనా వరుసలో వచ్చువారు. ఇప్పుడు సమయాన్ని సద్వినియోగపరచుటకు అందరము అది పొందుకుందాం. ఇప్పుడు మీ కొరకు ప్రార్థించబోతున్నాం. స్నేహితులరా, చూడండి, ఇప్పుడు ఇది మీకు వివరించనియండి. యేసుక్రీస్తుది చెప్పాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచికలు కనబడును. ఇప్పుడు గమనించుడి, ఆయన ఎన్నడూ చెప్పలేదు వారి కొరకు వారు ప్రార్థిస్తే అని. రోగుల మీద వారు చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందెదరు. మరియు దేవుడు తనలో తాను విశ్వసించలేని ఒక చిన్న బాలికలోని లుకీమియా వ్యాధిని తీసివేసి దాన్ని పరిపూర్ణము చేసిన ఆయన, తరువాత ఆయన కార్యముగా ఒక బాలుని తీసుకుని వైద్యులు ఆ బాలుని రక్తంలో దేనిలోనూ వ్యాధి లక్షణములు కూడా కనిపెట్టుకు వీలు లేకుండా దాన్ని జాడే లేకుండా అతనిలోని వాత జ్వరమును స్వస్థపరచగలిగిన ఆయన మీ కొరకు ఏమీ చేయగలడు? ఇప్పుడు ఆ చిన్న బిడ్డలు ప్రార్థనంటే ఎంతో అర్థం చేసుకోలేదు. అయితే వారిపైన చేతులుంచుట వలన అది చేయబడేను. మనం అది అర్థం చేసుకుంటాము. ఇప్పుడు మీరు ప్రార్థనకై నిలబడి ఉండగా, పరలోకపు తండ్రి, నీ యొక్క మహోన్నతమైన సన్నిధి గొప్ప పరిశుద్ధాత్మగా ఇక్కడ ఉన్నప్పుడు ఎవరి యొక్క ఛాయాచిత్రమును మేము తీసేమో, ఎవరిని గూర్చి మేము బైబిల్ గ్రంథంలో చదువుతున్నామో, ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన మానవ శరీరము ద్వారా తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఆయన తప్పిపోలేదని మేము చూచియున్నాము. మానవ హృదయ తలంపులను బయలుపరచువానిగా. వారు చేసిన పాపములను బయలుపరిచి ఏమి జరిగిందో ఖచ్చితంగా వారికి చెప్పి, ఏమి జరుగునో అవి చెప్పినవి ఒకసారి కూడా తప్పిపోలేదు. అటు తరువాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క దేవుడు యేసుక్రీస్తును వ్యక్తిలో ఇంకా దేవుడుగా ఉన్నాడని మేము ఎరిగిన్నాము. మరియు కల్వరిలో చిన్నిచ్చిన రక్తము కిందనున్న ప్రజల మధ్యకు ఇప్పుడు కూడా ఆయన యొక్క ఆత్మ ద్వారా పరలోకము నుండి క్రిందికి దిగివచ్చి ఈ ప్రపంచము దహించబడటకు ముందు తన్ను తాను మానవ శరీరమందు బయలుపరుచుకున్నాడు. గొప్ప పరిశుద్ధాత్మ మానవ శరీరమును ప్రాతినిధ్యము దాల్చినది. ఎవరైతే రక్త పరిహార్థమును అంగీకరించిన ప్రశస్త ప్రజలయ్యున్నారో వారు మానవ శరీరంలో ప్రత్యక్షమైన దేవుని వారు వారి లోపలకు స్వీకరించుచున్నారు. కాబట్టి అది మానవ శరీరము కాదు, అది కేవలము క్రియ చేయటం మాత్రమే ఉన్నది. అది ఆ విధముగా జరుగుతున్నవి. బాప్తిస్మము అలాంటివి జరుగుతున్నవి. నమ్మిన వారి వల్ల ఈ సూచిక్రియలు కనబడును. రోగుల మీద చేతులుంచుట వలన వారు నమ్మితే వారు స్వస్థతనందులాగున పరిశుద్ధాత్మ చేయును. ఇప్పుడు తండ్రి, ఈ కార్యములు సత్యములని మేము ఎరుగుదుము. నిలబడి ఉన్న ఈ ప్రజలు ఈ పరిశుద్ధాత్మ పొందిన సేవకుల హస్తాల క్రింద నుండి దాటిపోవుచున్నారు. రోగులపై చేతులు పెట్టుటకు వారు సంసిద్ధులుగా ఉన్నారు. ప్రభువా, తండ్రి, ఈ జిన్ను నమ్మిక మాత్రముచ్చిన చాలును. నీవు వాగ్దానం చేసిన ప్రతి వాక్యం వలె అది జరగవలెను. విశ్వాసం లేకుండా అది జరగదు. ఎందుకనగా విశ్వాసం లేకుండా దేవుని ప్రీతిపరచుట అసాధ్యం. దాన్ని మేము చేయలేము. మరియు ఇప్పుడు విశ్వాసముతో నమ్మి మా ముందుంచబడిన ఈ వాగ్దానముతో బైబిల్ గ్రంథమందున్న ముద్రలు తెరవబడినట ద్వారా దేవుడు తన యొక్క మాటను నిలబెట్టుకును. ఈ ప్రశస్త ప్రజలు వ్యాధితో ఎవరున్నారో అట్టి ఈ ప్రశస్త ప్రజలు ప్రభువా వారి వలె మర్త్య శరీరముతో నిండిన ఒక మానవునిగా వారికై చింతించుచున్నాను. మరియు ప్రభువా, మా ఇందు నివసించు అదే పరిశుద్ధాత్మ వారిలో నివసిస్తుంది. ఒకరికొరకు ఒకరు మేము చింతించుచున్నాము. మరియు క్రొత్త రక్తములోని క్రొత్త నిబంధనను ఎరిగిన వారమై పాతది స్వస్థతను అనుగ్రహించినట్లయితే ఈ క్రొత్తది మరియు శ్రేష్టమైనది మరెంతగా చేయును. తండ్రి, అలాగవును కాక. ఈ ప్రజలు అపజయమొందకుండురు కాక. అయితే నీ సేవకుల హస్తాల గుండా దాటి వెళ్ళుచుండగా వారి స్వస్థతను పొందుకుందురు కాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ప్రక్కన ఉన్న వారు కూర్చుండగా ఈ ప్రక్కన ఉన్న వారు వస్తారు. తర్వాత ఈ ప్రక్కన ఉన్న వారు మరొక ప్రక్క. ఇప్పుడు కొందరు సహోదరులు నిలబడతారు. అక్కడున్న అందరూ సేవకులని నేను అనుకుంటున్నాను. ఎక్కడ డాక్టర్? సహోదరుడు నెడ్, సహోదరు నెడ్, ప్రార్థనా వరుసలో ఉండబోతున్నావా? మంచిది సహోదరు నెడ్, మంచిది. నీవు ప్రార్థన ముగించిన వెంటనే వరుసలో తప్పుకోండి. ఇప్పుడు ఈ ప్రక్కన ఉన్న వారు ఒక క్షణం కూర్చోండి. నేను ఈ ప్రక్కన ఉన్న వారిని తీసుకుంటాను. అటు తర్వాత మేము క్రిందికి దిగివచ్చి మధ్యలో ఉన్న వారిని తీసుకుని ఈ మార్గము గుండా వెనుకకు పంపుదాము. తరువాత ఆ ప్రక్కన ఉన్న వారిని తీసుకుని ఈ మార్గము గుండా వీరిని పంపుదాము. అందరి కొరకు ప్రార్థిద్దాం. నేను సహోదరుడు టెడ్డీని అడగబోతున్నాను. అతడు ఎక్కడ? సరే, అక్కడ నీవు మహావైద్యుండు ఇక్కడ సమీపముగానే ఉన్నాడు అను పాటను నీవు వాయించవాలని కోరుచున్నాను. పియానో వాయించువారు ఎక్కడ ఉన్నాను? మీకు ఇష్టమైతే అతన్ని అనుసరించుడి. విను, అది వాయించుచుండగా ఒక చిన్న పిల్లవాడు వేదిక పైకి తీసుకుని రాబడినప్పుడు జరిగింది మీకు జ్ఞాపకముందా? చిన్న ఆమిష్ అమ్మాయి మహావైద్యుండు ఇక్కడ సమీపంగానే ఉన్నాడు వాయించుచున్నది. ఆమెకు పొడవైన నల్లని వెంట్రుకలు కలిగి ఉన్నది. ఆమె ఒక మెనోనైట్ లేక ఒక ఆమిష్ అమ్మాయి. తన తలను వెనుకకు వాల్చుకుని ఉండెను. మరియు పరిశుద్ధాత్మ చిన్న పిల్లవాణ్ణి తాకెను. కుంటివాడు అతడు నా చేతుల్లో నుండి ఎగిరి దూకి వేదికలోకి పరిగెత్తాడు. అతని తల్లి లేచి వెనుకకు పడిపోయినది. ఆమె ప్రారంభం నుండి ఒక మెనోనైట్. మరియు దేవుని యొక్క ఆత్మ ఆ చిన్న మెనోనైట్ అమ్మాయిని తాకినది లేక అమిష్ మరేదో. ఆమె తండ్రి ఇతరులు అక్కడే కూర్చుని ఉన్నారు. మెనోనైట్ మరేదో దుస్తులు ధరించున్నారు. ఆమె పియానోను విడిచి గంతులేస్తూ లేచి తన చేతులను గాలిలోకి పైకెత్తింది. మరియు ఆమె అందమైన వెంట్రుకలు ప్రక్కకు వాలిపోయినవి. ఆమె దేవదూత మారిగా కాన్పించినది. ఆత్మలో పాట పాడుట ప్రారంభించినది. ఆమె అలా చేస్తుండగా మహావైద్యుండు సమీపముగా ఉన్నాడు జాలిగల యేసు అనుదాన్ని ఆగకుండా పియానో వాయించుచుండెను. ప్రతి ఒక్కరూ వేల మంది అక్కడ నిలబడి పియానో మెట్లుపైకి క్రిందకు కదలుట చూస్తున్నారు. మహావైద్యుండు సమీపముగా ఉన్నాడు జాలిగల యేసు. జనులు చక్రాల కుర్చీలో నుండి మంచాల్లో నుండి సచ్చల్లో నుండి లేచి వెళ్లారు. ఆ సమయంలో ఎలాగుండెనో. ఈ ఉదయం అదే ప్రభు అయిన యేసు ఇక్కడ ఉన్నాడు. ఎప్పుడు నమ్మితే చాలు. మీరు ఇష్టపడితే ఆ పాట వాయించండి మహావైద్యుడు. ఇప్పుడు అందరం ప్రార్థన చేద్దాం. వారు గది గుండా నడిచి వెళ్ళనియండి. మీరు కూర్చుని ఉన్న స్థలం ఎందుకు మీరు వెళ్ళగోరినా లేక మరెచ్చటికైనా వెళ్ళగోరినా దారిని చూచుకుని వెళ్ళండి. వెనుక అక్కడ ఖాళీ అయినదా సరే, మీ స్థలం ఎందుకు వెళ్ళుడి, తర్వాత మనం నిలబడదాం. ఇప్పుడు వినండి, వీరి కొరకు ప్రార్థించినప్పుడు మీరు వారి కొరకు ప్రార్థించుడి, తర్వాత మీ కొరకు ప్రార్థించినప్పుడు వారు మీ కొరకు ప్రార్థిస్తారు. ఇప్పుడు ఇక్కడున్న సేవకులైన మీరు నిలబడండి. ఇక్కడున్న వారు వచ్చుచుండగా మీ చేతులను వారిపై ఉంచవాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తల వంచుండగా మరియు మీ తల వంచండి, ప్రార్థనలో ఉండండి. మీరు దాటిపోవున్నప్పుడు చేతులు మీ మీద పెట్టబడును, జ్ఞప్తించుకోండి. ఆయన గ్రంథంలోని మర్మములను మరియు మానవ హృదయంలోని మర్మములను బయలుపరచుట అది దేవుని యొక్క వాగ్దానము. నీవది నమ్మినట్లయితే దానిని స్థిరపరచుటకు ఆయన దేవుడు. చూసారా, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి. ఇప్పుడు సేవకులైన సహోదరులు ఇక్కడ మీరు నిలబడండి, మీరు ఇష్టపడితే. సరే, మనం తల వంచుకుందాము. ఇప్పుడు ప్రభుని యేసు ఈ ప్రజలు వచ్చుచుండగా వారు దాటి వెళ్ళుచుండగా సర్వశక్తిమంతుడకు దేవుని శక్తి వారి యొక్క విశ్వాసమును తక్షణమే మేల్కొల్పును కాక. సమస్తమును యేసు నామములు. ఇప్పుడు సరే, వరుస ఈ ప్రక్కగా ప్రారంభించండి. సేవకులైన మీరు వారు నడిచి వచ్చుచుండగా మీరందరూ మీ చేతులను వారిపై ఉంచండి.
Hallelujah. To the back, please. Would you folks stand in that aisle, move out of the aisle and go to the back? Keep going to the back, please. Thank you. You folks in the middle aisle, go around too.
Receive the name of Jesus. Receive healing, sister, by the hand of Jesus. Receive healing, my brother. Father.
Is that all the one to be prayed for now?
మీ ప్రియమైన వారికి కోరిన ఈ కోరికను సహోదర వైల్ ప్రభుని యేసు హస్తము అనుగ్రహించును కాక. బిల్లీ పాల్, నీవు అనేకమైన ప్రార్థనా కార్డులు ఇచ్చావు. ఇప్పుడు యేసుక్రీస్తు నామములో నీ స్వస్థతను పొందుకో. మహావైద్యుని ఇప్పుడు సమీపముగా ఉన్నాడు. జాలిగల యేసు, కృంగిపోవచ్చున్న హృదయం లలసలాగున ఆయన పలుకుతున్నాడు. ఓ యేసు యొక్క స్వర వినుడి, అందరూ కలిసి శరీరూపుల పాటలో మధురమైన నామము, మర్త్యుల భాషలో మధురమైన నామము, ఎన్నడూ పాడని మధురమైన గీతము, దేవా, ఈ ప్రియమైన చిన్న దంపతులను లోకంలోనికి తెచ్చియున్న యేసుక్రీస్తు నామములో ప్రభువా, వారు వారి యొక్క విన్నపమును పొందుకుందురు కాక. యేసుక్రీస్తు యొక్క, ఇప్పుడు మా యొక్క సహోదరు యొక్క తలంపులలో ఉన్న ఆ వ్యక్తిని గురించిన ఆ విన్నపముతో దేవుని యొక్క శక్తి వెలుడు కాక, అది విడిపిబడును కాక. ప్రభువా, దానిని అనుగ్రహించుము. ఆమేన్. ప్రభుణ దేవా, యేసు నామములో ఈ మనిషిని విన్నపము అంగీకరించుము. ప్రభువా, ఇతని కొరకు ప్రార్థిస్తున్నాను నా ప్రార్థనతో. ఆమేన్. ఓహో, ఇది అద్భుతము కాదా? ఈ ఉదయం ఈ మహత్తరమైన అభిషేకం కింద ఇక్కడికి వచ్చు ప్రతి వ్యక్తిను నేను నమ్ముచున్నాను. ఇప్పుడు ఏదో గొప్ప కార్యములకై మీరు ఎదురు చూడకండి. ఆయన దేనినైతే వాగ్దానం చేశాడు దానిని నమ్ము. సాధారణ కార్యమును గుర్తించుకున్న చాలు. ఇప్పుడు అందరం కలిస్తే చెప్దాము, ఒక గొప్ప కార్యమునకై మనము చూడము. అయితే యేసు నామములో ఆయన వాగ్దానమును మనం పొందుకున్నాము. దానిని ఇది నిర్ధారణ చేస్తుంది. ఇది దానిని ముగించుచున్నది. ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును.